வாசுதேவன் ஒரு நோயை மறுவாழ்க்கை வாசுதேவன் ஓம் நமோ பகவதே ஓம் நமோ வெங்கடேஷ் ஓம் சீதாய் திருப்பூர் கிராமம் ஆகாரங்களை பரிசீலித்து
மட்டும்தான்
மனுஷங்களும் ఇది నాలుగోరి గడిచిపోతే ఖచ్చితంగా అనుకోకూడదు. మరణానంతరం కూడా జీవించకూడదు. మరణానంతరం కూడా జీవించకూడదు. లైఫ్ కష్టపడే తను వండి ఏమనుకుంటారంటే ఈ శవాన్ని తీసుకెళ్ళి స్వశాంతిలో కాల్ చేస్తే అక్కడి నుంచి జీవితం అంతమైపోయింది అనుకుంటారు. జీవితం శరీరగతమైన జీవితం అంతమవుతుంది, కానీ జీవుడు మనోగతమైన జీవితం అంతమవుతుంది. శరీరానికి సంబంధించిన బంధువులు, శరీరానికి సంబంధించిన స్నేహితులు, శరీరానికి సంబంధించిన విలువలు అక్కడితో అత్యాత్రం కానీ లోపల మనోగతాన్ని మనసండి జీపుడు అక్కడ. కొంతమంది ఈ జీపుని చిరా మార్చుడు అంటారు. వాడు ఈ జీవుడు జీవుడు యాత్రమే తెలుసు, జీవుడి యాత్రమే తెలుసు, కానీ జీవుడి యాత్రం వచ్చింది. అంచే ఈ లోపల మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు సుఖంగా శాంతిగా ఉన్నారంటే రెండు మాటలు మీ పుస్తకంలో రాసుకోండి. ఒకటి కర్మానుష్ఠానం, రెండు భక్తి. మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి. నోపు మనం చెప్పి మన ఆరోగ్యం మనం చెప్పి మనం బద్దకించుకోవాలి. మనం ఎంతకాలంటే శారీరక ఆరోగ్యం బాగుండవు. అందుకని మన పని మనం చేసుకుంటూ ఇతరుల తీరులో మనం సహాయపడితే సహాయపడగల శక్తి ఉంటే సహాయించే అంత సొమ్ము అంత ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం అంటే ఈశ్వరుడే. మనం ఎవరికైనా ఇతరులను సహాయం చేస్తే అది మనకి ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరుడు అంతేకాకుండా మీరు అహంకారం పెట్టుకోకుండా ఈశ్వర ప్రీత్యర్థం పనిచేయకుండా మనకి కేవలం ఏదో కూర్చోబెట్టిన క్షేమం లాగా కూర్చుంటేనే జ్ఞానం వచ్చింది. కొన్ని శవాలను పడుకోబెట్టి తీసుకెళ్తారు, కొన్ని శవాలని కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అలా మనం కూర్చున్న శవాలే తయారవకూడదు. ఎక్కడ శరీరం ఉందో అక్కడ మనస్సు ఉండాలి, అక్కడ బుద్ధి ఉండాలి. మీ శరీరంలో ఉన్న చోట శ్రవణం చేసుకోవడం ఉండాలి. మీరు అందరికీ జ్ఞానం వాడుతున్నారు. ఈ తప్పులని మనసు కల్పించిన విషయాలు, ఈ తప్పని గొప్పని ఇది మనసు కల్పించిన విషయాలు. మనస్సు దాడితే అంతే సంగతి, ఆ జ్ఞాన సంగతే. ఆ జ్ఞానమే మనసు కనుక జనకు దాటగలిగితే అంతా జ్ఞాన సాగరం, శాంతి సాగరం. అంటే ఈ లోకంలో పట్ల లోకంలో మనం సత్పడాలంటే ఇటువంటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కారణం అనుష్ఠానం ఉంటుంది. చేతులు పది మీద ఉండాలి, మనస్సు ఈశ్వరుడు పాదాల మీద ఉండాలి. చేతులు పది మీద ఉండాలి, మనస్సు ఎక్కడ ఉన్నాడు? నారాయణుడు ఈశ్వరుడు భగవంతుడి పాదాల మీద ఉన్నాడు. అవి పాదాల మీద ఉన్నాయి, ఈ పని మీద ఉన్నాడు. అలా కనుక మనం చేసుకుంటే మనకు మనకు అవసరాన్ని పని, మన దేహ యాత్రకి కుటుంబ యాత్రకి సంబంధించిన పనిని మనం చూసుకుంటూ మిగతా కలిగి పాడు చేయకుండా ఇతర దేవకుండా క్షేమం కోసం కూడా పని చేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఎవరికైతే సేవ చేస్తామో వాళ్ళకంటే ఎక్కువ లాభం కదా, మనకే ఎక్కువ లాభం మనం పండించదు. ఎవరైనా మనం మనకు సేవ చేయడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తే చేస్తాను కానీ అవకాశం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి అంటే మనం మన పరీక్షలు చేయడానికి మన సహకరిస్తామని సంగతి మాట అది మంచిగా వాళ్ళు తక్కువ అని మనం ఎక్కువ అనుకుంటున్నాం. మీరు ఎవరికైనా మీ కుటుంబ యాత్ర మీరు చూసుకుంటూ మీ దేహ యాత్ర చూసుకుంటూ మన సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, ఏ రకమైన సేవైనా విద్య విద్యార్థులు అవ్వచ్చు, ధన యుద్ధం అవ్వచ్చు, విద్యా యుద్ధం అవ్వచ్చు, ఏమైనా ఏ రూపంలో మీరు ఎప్పుడైనా సహాయ సహకారం చేసినా అది వాడికైతే మీకే మంచి మంచిది. మీరు పరమ పవిత్రులు అవుతారు. పవిత్రులు కాని వాడికి వాడు ఏం పొరుగు వాడైనా ఏం మాట్లాడుతున్నా పవిత్ర పరమ పవిత్రులు కాని వాడికి లోకంలో ఈస్తూనే ఎక్కడానికి కాదు. మనం ఏదైనా పని చేసినప్పుడు ప్రపంచం భగవంతుడు బాహ్యంగా చూడ ఆ పని చేసినప్పుడు వాడు ఆ చేసేవాడు మనసు ఎలా ఉంది, చేసేవాడు హృదయం ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు మార్పులు ఇస్తాడు. కానీ ఇది బాకీ చూసి కాదు మనకు కావాలి. లోకానికి లోపం బాహ్యంగా చూస్తే ఈశ్వరుడు లోపల చూస్తాడు. నిజంగా మీకు ఎదురు వాడిని మాట్లాడుతున్నాను, నాకు వాడు బాధ చేస్తున్నారు, మీరు ఈశ్వరుడు ఏదైనా వాడు ఎదిగిన వాడి యొక్క త్యాగం పోయి వాడి ప్రేమ పోయి వాడికి నిజంగా ఈశ్వరుడు కలగాలి, ఈశ్వరు కలగాలని చెప్తున్నారా, లేదా ఆయన ప్రచారం చేసుకోవడానికి చెప్తున్నారు? ప్రతి క్షణం కూడా మనం ప్రతి అత్యంగా అభివృద్ధిలో రావాలంటే ప్రతి రోజు జాగ్రత్తలు ఉంటే రాలేదు, ప్రతి గంట జాగ్రత్తగా ఉన్నా రాలేదు, ప్రతి నిమిషం జాగ్రత్త కావాలి, ప్రతి క్షణం జాగ్రత్త. క్షణం 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 గంటలు మర్చిపోండి, రోజులు మర్చిపోండి, నిమిషానికి అరవై క్షణాలు నిమిషాలు మర్చిపోండి. ప్రతి క్షణం 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 ఎవరైతే జాగ్రత్తగా ఉండాలంటే ఇటువంటి మన ఒక్క మాట చెప్పినా దాని మీద గౌరవం లేకపోతే మనస్సు దగ్గర నిలబడి ఉండదు. ఈ పనులు చేసిన మంచిగా భగవంతుడు ఏం చెప్పాడంటే నేను చేయడానికి ఎప్పటికి వస్తాయని పరాన్ని చేతులు వచ్చి ఇచ్చేవాడు నేను అన్నాడు. నేను పని చేయడానికి పనికి వస్తాయి కానీ ఫలితాన్ని ఆశించడానికి పనికి రాదు. నేను ఇచ్చే మీరు కూర్చోవడానికి పనికి వస్తాయి కానీ మీ అందరూ మీకు వచ్చేది కాదు. ఈ కర్మ పుణ్యకర్మైన పాపకర్మైన స్వప్నమే. మీరు కొన్ని సంతోషాలు అనుభవిస్తున్నారనుకోండి, మీ సంసారాలు బాగున్నాయనుకోండి, మంచిది, అది కూడా స్వప్నం. లేకపోతే మీరు ఎవరైనా కష్టాలు పడి కష్టాలు పడుతున్నారన్నది అది స్వప్నం. సంతోషం స్వప్నమే, దుఃఖం స్వప్నం. ఇదంతా మనసుకు సంబంధించిన విషయాలు. సంతోషం నిజం కాదు, దుఃఖము నిజం కాదు, ఆ రెండు నిజం కాదు, అది కేవలము మనస్సుకు సంబంధించిన విషయాలు. ఆ మనస్సును ఆ మనోనాశనం కోసం ఈ సత్సంగ సమావేశాలు, జపాలు, ధ్యానాలు, విచారాలు, పూజలు చెప్పాలి. కానీ ఎందుకంటే మన మనస్సు అందరి మనం ఏదైనా పని చేస్తామంటే నిజభావంతో చేస్తే మనస్సు అందరి ముందు అసలు మనలో మన అభివృద్ధికి మేము రెండు గంటలు ధ్యానం చేస్తున్నామంటే ఎక్కడ 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 ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది, చేసింది ఎక్కడ ఉంటుంది, ఏం పరిస్థితి ఆ ముఖ ఆ ముఖంలో నికాసం ఉండదు, ఆ కడుగులో తెలియదు, ఆ మాటలో మాటలు చూడదు, చేతుల్లో ఏమి ఉపయోగపడదు, ఊళ్ళో గంట చేసుకోవాలి. కారణం ఉంటే రోజు ఎక్కడ ఉన్నాయి, పరమేశ్వరుడు వాడు ఎవరు ఉన్నాడు, నారాయణుడు ఎక్కడ ఉన్నాడని ఉండవలసి వస్తుంది విశ్వాసం ఉంటుంది. అంటే లోకమైన విషయం, లోకం మీద ఉన్న విశ్వాసం, ఇంద్రియ విషయాల మీద విశ్వాసం, ఈ బంధువుల మీద, స్నేహితుల మీద, ఆస్తుల మీద, పాస్తుల మీద మన విశ్వాసం, మన గొప్పల మీద, మన గౌరవాల మీద, మన ప్రతినిధుల మీద, మన ప్రచారాల మీద, మనకు ఉన్న రాజకీయాల మీద ఉన్న విశ్వాసం పరిమిస్తుంది. ఇప్పుడు డాక్టర్ చెప్తారు చూడండి, ఈ వెంటనే లోపలి ఉన్నాయి, అంతి లోపం వచ్చింది. ఇది జీవితంలో లోపల బాగుంది, జీవితంలో లోపల బాగుంది, విషములు మీకు తక్కువగా ఉన్నా తెలియదు, ఈ వెంటనే బాగా మనకి పెద్ద లోపం ఏంటంటే ఈస్టర్ పట్టిన రెండవలసి ఉంటే విశ్వాసం అనేది అత్యంత లోపం. దాన్ని పూజించుకోవాలి, లేదు లేదని కూర్చొని బాధపడకూడదు. దాన్ని మనం పూజించుకోవాలి, లేదు లేదని బాధపడుతూ కూర్చోకూడదు, పూజించుకోవాలి. మన కాలు దాన్ని దాన్ని కూడా తీసుకోవాలి. తప్పు చేయడం కంటే దాన్ని సవరించుకోవడం గొప్ప అన్నాడు ఆదిష్టం. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్ ఏమన్నాడంటే తప్పు చేయడం కంటే ఓ పొరపాటు చేయడం కంటే దాన్ని సవరించుకోవడం చాలా గొప్ప విషయం అన్నాడు ఆదిష్టం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వేదాంత గారు సైంటిస్ట్, అదంటే నాకు బాగా ఇష్టం. అంటే సైన్స్ ఎంత కరెక్ట్ గా చెప్తాడో మన పనికి వచ్చే మాటలు కూడా అంత కరెక్ట్ గా చెప్తాడు. అయితే దానికి జాతి భేదం, కులభేదం, ప్రాంతీ భేదం, ఆయన అమెరికాను జర్మనీ వాడు అసలు, కానీ అమెరికాలో ఉండేవాడు. అమెరికాలో ఉన్న అమెరికా ప్రజలను ఎంత ప్రేమించేవాడు ప్రపంచంలో ప్రజల మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఆయన కాదు లేదు, ఆయన ప్రేమ కల్పించడము, ఆయన అనురాగాలు మానవ జాతి అంతా ప్రేమించేవాడు. ఏదో అమెరికాలో ఉన్నాం కాబట్టి ఒక్క దేశం మనవాళ్ళు, మిగతా వాళ్ళు మనవాళ్ళు కాదని ఆ స్వపాల కాలం లేదు. విశ్వం మానవుడు, మొత్తం విశ్వాన్ని అంతా కూడా ప్రేమించే మానవుడు. అంటే మీకు అందరికీ జ్ఞానం కలిగిన తొందరపడదు. ఎప్పుడో శరీరం అనంతరం కాదు, మీరందరూ తెలియ ఇప్పుడు ఉండగానే, ఇప్పుడు మీ శరీరంలో మీ భూమి మీద తిరుగుతూ ఉండగానే మీకు పరమ శాంతి, పరమ సుఖము, పరమతీత సుఖము, మీకు ఆ శాంతిలో ఊహిస్తున్నారు. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ఎప్పుడో కానీ ఇప్పుడే మీరు అందుతూ ఉన్నారు. ఎప్పుడో కాదు, చిన్న వాయిదాల తగ్గుకు లేదు. మీరు వినటం ఒక అందుకోవడం ఒకేసారి జరిగింది, ఒకేసారి జరిగింది. ఇలా భగవద్గీతలో నేను శ్లోకాలు ఏం చేయాలండి, ఈ శ్లోకాలు ఏం చెబుతున్నానంటే యేసుక్రీస్తు వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు మనుషుల పాపాన్ని క్షమిస్తున్నాడు, మనుషులు చేసిన దోషాన్ని క్షమిస్తున్నాడు, మీ దేవుడు ఎవరికి క్షమించడు, ఎవరైనా తప్పు చేస్తాడు శక్తి చేస్తాడు, ఈశ్వరుని ప్రచారం చేస్తాడు. దానికి విడివిడికి శ్లోకాలు చదువుతున్నాయి. వాళ్ళు కనిష్టం ఉంటే వాళ్ళు చేసేది నిజం కాదు, వారు ఏమి మీకు ట్రీట్ చేయకుండా దోషాల నుంచి విడుదల చేస్తాడు మా దేవుడు ఎలా అని చెప్తున్నాడో మనకేమి కూడా దోషాల నుంచి విడుదల చేస్తాడని నా నోటితో చెప్పడం కంటే ప్రమాదంగా ఉంటుందని చెప్తున్నాను. భగవంతుడు ఏం చెప్తాడంటే గీతలో మీరు ఎవరైతే చెప్పినా శాస్త్ర ప్రమాణం లేకుండా కూడా వెనకన్నా గంజరీ జిల్లా తిరగవుతున్నాడు. ఎవరు సోచిందా చెప్తే గంజరీ జిల్లా తిరగకుండా శాస్త్రం ప్రమాణం ఉందో అక్కడ భగవంతుడు చెప్పిన మాట ప్రమాదం ఉందో ఏదో చూసుకొని అది గంగిరెద్దులని బట్టి తెరవచ్చు అని చెప్పారు. గంగిరెద్దులని తెర అని చెప్పిన శాస్త్రం ప్రమాణంగా ఉందా. ఇక్కడ రెండు శ్లోకాలు చదివి వినిపిస్తారు. ఇక్కడ ఈ శరణానికి సంబంధించినటువంటి శ్లోకాలు, ఆ శరణానికి పురిచే ఏం అక్కర్లేదు. శరణి డబ్బుకి బొమ్మ పోల్చి ఎటువంటిదో ఈ శరణానికి భక్తి కూడా అటువంటిది. భక్తి భక్తి ప్రత్యక్ష ఫలం ఇస్తున్నాను. మీరు ఆ భక్తి భగవంతుడి పట్ల మీకు భక్తి పెరుగుతుంటే ఫలితం కూడా ఆపలేదు. ఫలితం రేపు రావడం కాదు, సాయంత్రం రావడం కాదు, మీకు అప్పుడప్పుడే ఆ భక్తి ప్రత్యక్ష ఫలం ఇస్తుంది. మీకు ఈశ్వరుడి పట్ల భక్తి ఉన్న మాట నిజమైతే, పరమేశ్వరుడి పట్ల ఆ భక్తి ఉన్న మాట నిజమైతే మనకు భక్తి లేదు లేదు అనుకోకూడదు. లేకపోతే సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవటమే లేదు లేదు అనుకోకూడదు. అయితే ఆ భక్తి లేని వాళ్ళతోటి, ఆ జ్ఞాన సంపాదన పట్ల అవగాహన లేని వాళ్ళతోటి లౌకికులతోటి స్నేహాలు చేయకూడదు, వినోదాలు పెట్టుకోకూడదు, స్నేహాలు చేయకూడదు. అంటే ఈశ్వరుడు పట్ల విశ్వాసం లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీరు బాగున్నారా మీరు బాగున్నారా అని అనుకోవచ్చు, కానీ మా స్నేహాలు చేయకూడదు. అంటే మన చదువు మాత్రమే కాదు మన వాడుకోడు, స్నేహం చేయకూడదు, వినోదం పెంచుకోకూడదు. అయితే మనకి ఈ భక్తులతో స్నేహం భక్తి పెరుగుతుంది, కానీ భగవంతుడి పట్ల పదాల పట్ల మనం అలా మన మనసు అంటిపెట్టుకుంటే మనం భక్తి పెరుగుతుంది, కానీ ఇది గాలికి పెరగదు. ఎంతవరకు మన ప్రయత్నం కూడా ఉండాలి, మనం చేయగలిగినంత ప్రయత్నం అయినా ఉండాలి. ఇక్కడ మీ శ్లోకాలు చదివితే అని అర్థం చెప్పి మామూలుగా మనం ఈ భగవాన్ సబ్జెక్టులు వస్తాం. ప్రమాణం కోసం చదువుతున్నాం. మన మన భవ మన భక్త మన జాతి మన మనస్సులు మానేవ ఏ శశి సత్యం చే ప్రతిజాని ప్రియోసి మే. ఇది ఒక శ్లోకం. ఇది 65 భగవద్గీతలు, 18 అధ్యాయులు, 65 66 శ్లోకాలు. ఈ శరణాగతి శ్లోకాలు చెప్తాను. అందులో సర్వధర్మాన్ పరిచర్య మాన్ ఏకం శరణం వయ అకం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మానసుజ. ఈ వైష్ణవులు నిలువు బొట్లు పెంచుకుంటారు చూడండి, వారి పొంగిపోతారు. ఈ రెండు శ్లోకాలను చదువుతాయి. మా పెరివాడు చెప్పాడు, మా పెరివాడు చెప్పాడని సంతోషంగా పారిశ్వం నూట్లు వేసుకుంటే ఎలా సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా వాళ్ళకి రెండు శ్లోకాలను చదువుతాడని వాళ్ళకి ఏమి మీద గుర్తున్నాయి. ఇది 18 అధ్యాయంలో 65 66 శ్లోకం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఇంటి మర్మ నా భవ, నీ మనస్సును నా ఇంటి ఉంచు. నీ మనస్సు నా మనస్సు ఎక్కడ ఉంచుతామంటే విషయాల మీద ఇంద్రియాలకి, ఇంద్రియాలు పెంచేసి విషయాల మీద వాడాలని అంటారు. దానికి కారణం ఏంటి, జన్మాంతరంలోంచి వచ్చే సంస్కారం. దానికి కారణం ఏంటి, జన్మాంతరంలోంచి వచ్చే సంస్కారాల వల్ల విషయాలు చెప్పి ఇంద్రియాలు ఆకర్షించబడతాయి. అంటే నువ్వు నా మనస్సు నా మీద మనస్సు అంటే చే ఒక అవతార పురుషుడి మీద కానీ, ఒక సద్గురు మీద కానీ, లేకపోతే సాక్షాత్తు బ్రహ్మం మీద కానీ. అంటే ఒక నేర్చుకోవాలి. భగవంతుడు వాడు ఒకడు ఉన్నాడు, వాడికి ఆకారం లేదు, తీరు లేదు, ఉన్నాడు లోపల ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అంతర్యాము నూటికి మన హృదయంలో దేవుడు మనిషి నూటికి నూటికి 99 పాలు కాదు, నూటికి 100 పాలు సత్యం. అది అంతర్యాముగా భగవంతుడి దానికంటే శరీరం కాదు, అది మనిషి దేహోత్సం, పశువు దేహోత్సం. ఆ శరీరం కాదు, అంతర్యాముగా భగవంతుంటే మనకి శరీరం వస్తుంది, కానీ దానిపోతే రావడానికి అవకాశం లేదు. అంటే రమణ విషయాలు ఏం చెప్పారంటే, నువ్వు ఎవరికి ఏమి సహాయం చేసినా వాటికి చేస్తున్నాను అనుకుంటా, మరి నీకే వచ్చేస్తున్నా సంగతి తెలిస్తే అది చేసి అయిష్టంగా అవి ఇష్టంగా చేస్తాను. ఇంకా అక్కడ మనం ఎవరున్నారు మనకు మనం చేసుకుంటున్నామని తెలియక ఇతరులు చేస్తున్నామని అనుకుంటారు. అంటే ఏంటి ఇతరులు ఇక్కడ అహంకారం వల్ల, అహంకారం వల్ల అపకారం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో తెలియదు కూడా 90 అహంకారమే కాదు. సమాజంలో వైద్యులు, రాజకీయాల్లో వైద్యులు, అక్కడక్కడ ఇంట్లో వైద్యులు కూడా 100 అహంకారం కారణంలో అహంకారం వల్ల వైద్యులు వస్తారు. సబ్జెక్టు అర్థం చేసుకున్నా నా మాట నేర్చాలి, నా మాట నేర్చాలి అది బాల్య భక్తుల్లో కూడా వైద్యులు ఉంటాయి. నా మాట కూడా నా మాట పైన ఉండాలి, నా మాట పైన అహంకారం పైన ఉండాలని ఏంటి తెలియదు. అవకాశం లేకుండా అలవాటు యొక్క వ్యాధం, ఆ తలంపుల యొక్క వ్యాధం, వాసుల యొక్క వ్యాధం వల్ల అలవాటు తెలుస్తుంది. కానీ అహంకారం వల్ల అపకారం ఎక్కువ ఉంటుంది. అహంకారం వల్ల వినయం వల్ల ఉపకారం ఎక్కువ ఉంటుంది. అహంకారం వల్ల అపకారం ఎక్కువ ఉంటుంది, వినయం వల్ల ఉపకారం ఎక్కువ ఉంటుంది. ఉపకారం కావాలని వినయం కూడా అనుకోక్కడు. దానివల్ల మీరు ఏ విధంగా అయితే ఫలానికి వస్తుందో, ఎక్కడైతే నమ్మకం ఉందో, ఎక్కడైతే వినయం ఉందో అది ఉపకారం వచ్చి చేరుతుంది. అహంకారం వచ్చే చివరికి ఏంటంటే అపకారం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మంచి చేయాలి, మనకు ఎవరైనా మంచి చేయాలని బుద్ధిలో మనకు మంచి చేసుకోవాలి. ఇదంతా మన అహంకారం చేస్తుంది. ఎవరికైనా మనకు ఏదైనా ఉపకారం చేస్తామని కూడా చేయండి, మన అహంకారం అవుతుంది. అయితే నిర్ణయం నమ్మకుంటే నిర్ణయం ఉంటే ఉపకారం, అహంకారం ఉంటే అపకారం, నిర్ణయం ఉంటే ఉపకారం. ఇది ప్రాక్టికల్ ప్రపంచంలోకి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది అంటే నీ మనస్సుని నా మీద నిలబెట్టుకుంటూ అర్జునుడు కూడా చెప్తున్నాడు. అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఈ మాట్లాడు నీకు ఎందుకు చెప్తున్నాడు అర్జునుడు కాదు, ప్రియసీని నేనంటే నాకు ప్రియుడు, నాకు ఇష్టము, ఎవరి నియర్, ఎవరి డియర్ టు మై హార్ట్, నా హృదయానికి సన్నిహితుడు, నా హృదయానికి దగ్గరగా ఉంటాం, నా హృదయానికి సమీపంలో ఉంటాం, నాకు ఎవరి నియర్ ఇష్టం, బిగ్నస్టుని ప్రియసి నాకు ప్రియుడుగా, నాకు ఇష్టముగా, అయితే నేను ఎప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటావు, నీకు ఇష్టం, నేను నీకు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నువ్వంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి, నువ్వంటే నాకు ఆప్యాయత ఉంది కాబట్టి ఈ మాట పెట్టినాను కానీ దానికి చెప్పవలసిన పని నాకు ఏమిటి. భగవంతుడు కోరబడింది కానీ భగవంతుడి లేని వస్తువు కానీ ప్రత్యేకంగా కష్టపడి పనిచేసి సంపాదించుకునే వస్తువు కానీ కోరు తెచ్చుకునే వస్తువు కానీ భగవంతుడికి ఏమి అక్కర్లేదు. పరిపూర్ణం నోటికి నూనె పాటు పరిముకు పరిపూర్ణం ఏమంటే ఈశ్వరుడు. అంటే వాళ్ళకి కోరగలిగింది ఏమి లేదు. ఇంకా లేదు లేదని ఉంటే కోరగలిపిస్తుంది, ఆమెకు కోరగలిగింది అంటే ఏమి లేదు, పరిపూర్ణుడు వాడిది ఏమి. అయితే మీరు మీతో పనులు చేయాలవసరం అయితే చదువుతున్నాడు, మీతో నాకు ఏదో పని ఉండి నేను ఈ మాటలు చదువుతున్నాడు. ఒకటే కాదు, నువ్వంటే నాకు ఇష్టం అది చెప్తున్నాను, అంటే నీ అవసరం నాకు చెప్పాను కాదు, నీ మీతో నాకు ఏదో పని, భగవంతుని పని, భగవంతుని ప్రపంచంతో దేవకూడదు పని గురించి. ఇప్పుడు సముద్రానికి నురుగుతోటి బుడగలతోటి పని, సముద్రానికి పై నురుగుంటుంది, సముద్రం పైన బుడగలు ఉంటాయి, కరెక్టాలు ఉంటాయి, కరెక్టాలతోటి నురుగుతోటి బుడగలతోటి సముద్రానికి పని ఏముంది. అది మీతో నాకు పని అది కాదు, మీరు నాకు మీతో నాకు ఉపకారం చేస్తాను, మీతో మీ వల్ల నాకు ఉపకారం దానికి సంగేస్తుంది, మీ వల్ల నాకు ఉపకారం కనికలు వెళ్ళాలి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రియుడు, అది ఒక కారణం అని నేను చెప్తున్నాను. మరి ఇన్ని కారణాలు ఏమి ఉండదు, నీ గురి చెప్తున్నానంటే నాకు ఇచ్చిన ఏదో కిరీటం పెడతామని చెప్పటం లేదు. కిరీటి పెట్టడం వల్ల భగవంతుడి కారణంగా వచ్చింది ఏమి లేదు, జీవుడి చేతుల్లో సంతోషం కావాలి. ఆ సంతోషం మనుషులకు అందరూ అనిపించి ఇంటి కాదు కానీ సమాజంలో అనిపించే సంతోషాలు ఈ దుఃఖాన్ని మనసే కలుపుతారు. సంతోషం నిజం కాదు, ఏది సరే మీ దుఃఖం కూడా నిజం కాదు, మీ అశాంతి కూడా నిజం కాదు, ఊరికే కల్పిస్తారు, మీ మనస్సు కల్పిస్తాను ఈ వస్తువు మనకు సంతోషిస్తుంది, ఈ వస్తువు మనకు దుఃఖం ఇస్తుందని ఊరికే కల్పించాలి. అయితే అర్జునుడు నాకు ప్రియుడు, మీ దాని డియర్, యూఆర్ వెరీ నియర్, యూఆర్ టు మై హార్ట్. అయితే అర్జును చెప్తున్నా అమ్మ నా ఫ్రెండ్స్ మీదని డియర్ దాని యూ, నీకంటే పెద్ద స్నేహితులు కానీ నీకంటే తీసుకులు కానీ నీకంటే సన్నిహితులు కానీ నాకు ఎవరు లేరు, అందుకే నీకు మంచి చూపించారు. అని ఎవరు చెబుతున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. ఎవరికి ఇది మోక్ష సన్యాసము. పదకొండు అధ్యాయంలో వచ్చేప్పటికీ ఏం చెప్పినా మంచి మాటలు చెప్పినా ఆ పదకొండు అధ్యాయంలో భగవంతుడు చాలా విశ్వలోకం చూపించాడు. అప్పుడు అనుకుంటే మనం చుట్టమే, ఇది మన బావే, ఇది మన స్నేహితులే, ఇది మన బంధుతులే కూడా అనుకున్న వాళ్ళు ఆ విశ్వలోకం చూపించాక మెంత మేకత్వంత మారుతుంది. ఇది మన వాళ్ళు కాదు, ఇది మన స్నేహితుల కనిపిస్తున్నారు, అయితే అలా కనిపిస్తున్నాడు. ఆ పదకొండు అధ్యాయంలో వచ్చే పదకొండు ఒక అర్థంగా ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వరూపం పదకొండు అధ్యాయంలో విశ్వరూపం ఎప్పుడు చూశారు ఆ కృష్ణుడు గురించారు. కృష్ణుడు మామూలుగా కాదు, మంత్రముఖి శరీరం ధరించి వచ్చాడు. అంటే శంకరాచార్య వారు కావాలంటే భగవద్గీతకు వ్యాఖ్యానం రాస్తూ భగవద్గీత వ్యాఖ్యానం రాస్తే ఏమన్నారంటే భగవంతుడు పరమాత్మ బ్రహ్మము కృష్ణుడు వలె వచ్చినదని అంటున్నారు కర్తరు అన్వేషణ. పరమాత్మ భగవంతుడు ఏ వస్తువు అయితే పుట్టుకలేదో ఆ వస్తువు కృష్ణుడి రూపంలో వచ్చింది అని నారాయణ స్మరణ చేసి భగవంతుడు చేసి వ్యాఖ్యలు రాయటం ఆచార్యులు వారు ప్రారంభించారు. ఆచార్యులు వారి తమకు తెలియదు రావడం కారణం ఏంటంటే శంకరాచార్య శృతి స్మృతి పురాణం ఆయనకి వేదం బాగా తెలుసు. మీకు అర్థమవుతుంది, తను ధర్మశాస్త్రం బాగా తెలుసు, పురాణం యొక్క సారం తెలుసు. దానికి ఆ ఏదైనా చెప్తున్నాడు దాని తాలూకు అనుభవం ఉంది. అని చెప్పిన ఆచార్యుడు అయ్యాడు, గురువు అయ్యాడు. అంటే తను ఏదైతే చెప్తున్నాడో దాని తాలూకు అనుభవం కూడా రాకుండా మీకు అర్థమవుతుందా? వేదం తెలుసు, మృతి తెలుసు, పురాణం తెలుసు, అన్ని కాకుండా తమకు అనుభవం ఉండాలి. తర్వాత గురువు చెప్పిన దానికి శిష్యులు అడిగితే చెప్పిన దానికి తేడా ఉంది, ఆ ప్రవాహం తేడా. ఇప్పుడు శిష్యులు ఏదో అడుగుతారు, గురువు ఏం చేస్తాడు? అడిగిందని చెప్పు అనుకుంటాడు. కొంతమంది గురువులు ఏం చేస్తారంటే అడిగిన దానికి అడిగిన దానికి చెప్పుకుంటాడు. తిరుపతిలో ఎవరు ఉన్నారు శిష్యులు అడిగారు అనుకోండి, గురువు ఏమంటాడు? రామకేంద్ర స్వామి ఉన్నాడు చెప్పి చూసుకుంటాడు. గురువు చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఎంత ఇష్టం ఉన్నాడని చెబుతూ ఆయన ఉన్నాడు కింద తెలుపుతుంది, అక్కడ గురువుల స్వామి ఉన్నాడు, శ్రీనివాస మంగాపురం ఉంది, అంజేరు మంగాపురం ఉంది, అది తిరుపతి క్షేత్రం యొక్క వైభవించబడింది, తిరుమల యొక్క వైభవం అడుగుతుంది. గురువు చెప్పవలసి వస్తే ఒక ప్రవాహం అవుతుంది. శిష్యుడు అడిగితే చెప్తే గురువు ఏం చేస్తాడో ఆ విషయం ఏంటి చెప్పే చూడుకుంటాడు. అంత బాగు శిష్యుడు అడిగితే తమడు గురువు తన ఒడి పొంగి చెప్పాలి. అది తీసిందే ఇది తీసిందే. గురువు చెప్తే శిష్యుడు అడిగితే గురువు చెప్పింది తీసింది. అలా కాకుండా శిష్యుడు ఏదో చిన్న విషయం అడిగాడు, దాని గురించి డీటెయిల్స్ గా అదొక పదార్థం చెప్తే అలా ఆచార్యుడు చెప్పాలి. శంకరాచార్య రామానుజాచార్యాలు అనుకోండి మధ్వాత ఆచార్యుడికి సాధ్యం. అంటే ఆచార్యుడు అనేక విషయాలు పరిశీలించుకుంటాడు, ఉంటే పరిశీలించలేదు తన అనుభవం ఉంటుంది, ఆ ప్రవాహం మనం తెలుసుకుపోతాం అంటాడు. అంటే మన నిప్పు కోసం ఆచార్యుడికి మనకు నిప్పు అక్కర్లేదు, ఆచార్యుడికి మన నిప్పు అక్కర్లేదు. పూర్వం ఆచార్యులు ఏం చేస్తారంటే పూర్వం పెద్ద పెద్ద ఆచార్యులు ఏం చేశారు, తను చెప్పలే కాదు, తను కూడా పెట్టుకుని భక్తులు తను కూడా పెట్టుకుని తను కలిగి ఉంటే ఆచార్యులు తనకి ధర ఉంటే ఉదాహరణకి తను పోషించవు అది భక్తులు చెప్పడమే కాదు, తను పోషించేవాడు, తన అడుగు పెట్టి పోషించేవాడు అలా ఆచార్యం. ఇచ్చేటువంటి ఇచ్చే ప్రవాహ స్థలం కదా, తను తెలియదు రాకపోవడం మిగతావాడు కూడా జ్ఞానం బోధించేవాడు కొంతమంది ఉంటాను ఆ ప్రవాహం. ఇప్పుడు మన టీచింగ్ తెలుసుకున్నాం సమాజంలో బైబిల్ క్రైస్తవ మతంలో ఉన్న టీచింగ్ మన మతంలో టీచింగ్ లేదు. ఇప్పుడు రామకృష్ణ విషయం మన టీచింగ్ తగ్గిపోయింది. ఏదో ఆదివారం సాయంత్రం గంట చెప్తారండి, మిగతా ఇప్పుడు మామూలుగా అక్కడ ఆ స్కూల్ కట్టించాము, హాస్పిటల్ కట్టించాము, ఆ దొరకడం ముందు బోధ అవసరం, టీచింగ్ అవసరం, టీచింగ్ అవసరం. నువ్వు ఎక్కడో దుండి కట్టించో హై స్కూల్ కట్టే సరిపో మెయిన్ టీచింగ్. నీ దగ్గర డబ్బు ఉంటే కట్టించి బయట కాదు, అదే ముఖ్యమైన పని కాదు సత్య. ఇది బోధించాలి, బోధస్వరూపుడై ఉండాలి. ఆ బోధస్వరూపుడు ఒక ఆచార్యుడే బోధస్వరూపుడై ఉంటాడు. And second dharma is a local issue. Second dharma is government practitioner, registered board practitioner, for corporate board practitioner, and sanyasi practitioner. One dharma is a local issue. And second, guru is the main for the yellow one. అది రెండో పక్షి మాట్లాడేది రెండో పక్షి నాకు మెడికల్ పేర్చి ఏదో బలి ఏదో కట్టుకోవాలి మంచిది ఎవరు దాని ఉంది అది రెండో పక్షి ఆచార్యుడు కూడా చేయొచ్చు పనులు ఆయన ఏదో డబ్బు ఉంటాయి కానీ సెకండ్ కానీ మొదటి భోగస్వరూ కాదు భోగస్వరూ ఉండాలి ఏదో మంచి పని చేయడానికి సన్యాసం అక్కర్లేదు ఎక్కడ మట్టి పెట్టుకున్నాడు చేయొచ్చు అది సన్యాసి ముందు తీసింది ముఖ్యంగా పెట్టుకోవాలి అది దేవనాడు మనమరవా నా రెండు మనస్సుని ఉంచు నువ్వు ఎక్కడెక్కడో ఉంచుతున్నావు ఎక్కడ పెడుతున్నావు ఎక్కడెక్కడో ముంచుతున్నావు నీ మనస్సుని ఎక్కడెక్కడికి పరిస్థితి ముంచుతున్నావు నా రెండు ముంచు ఐదు ముంచు ఈ మనసుని తిరిగి చెప్తున్నానంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను లేకపోతే నేను తప్పవలసిన పని లేదు నాకు అని చెప్పారా మాకు భక్తు నా భక్తులు నా అన్ని నీకు భక్తి కలిగి ఉండాలి ఎందుకంటే భక్తి వల్ల ముక్తి వస్తుంది ఇలాంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను బాగుంది భక్తి ఉండే కానీ మా ఇష్టాలు ఈ రెండాక మరణించిన తర్వాత కూడా మనం చెప్పిన శరీరం ఉన్నా మన శరీరం నాకు కుటుంబ పరిస్థితి ఉందమ్మా ఉన్నా నీళ్ళు బాగా మన కుటుంబ పరిస్థితులు అన్ని బాగుండాలనుకోండి అలాగే 1000 సంవత్సరాలు శరీరం ఉండదు కదా ఉండదు ఎప్పుడు రాలిపోతున్నాడు కదా దేహం ఎక్కువ ప్రారంభం కలిగిపోయినట్టుంది రాలిపోతుంది అది శరీరం రాలిపోకుండా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అది అని చెప్తారా మనం ఎక్కువ జాగ్రత్త ఇల్లు అంటున్నాకు నీ తల్లినట్టు ఉండకూడదు ఇల్లు అంటున్నాకు నీ తల్లి నీ తల్లి నుంచి ఇల్లు కాలిపోతుంది అంటే చావు మనకు వచ్చేసిన రోజు సాగం చేస్తామంటే కుదరదు నాకు ఇలాంటి సాగు వచ్చేస్తున్నామండి ఇలాంటి సాగు వచ్చేస్తుంటాము ఇలాంటి సాగం చేసి సాగం చేసుకుంటావు అంటే ఎలా ఉంటుందంటే ఇల్లో పక్కన చదువుకుపోతామంటే నువ్వు చదివి నువ్వు చదువుతావు నీళ్ళు నీళ్ళ మొయిపోయి ఆడుతా ఉంటుంది అది ఇది నువ్వు చదివినప్పుడు చిల్లాడుతారు చనిపోయిన సాగం చేయాలనుకుంటే ఇది సాగం మరచేప్పుడు నేను ప్రారంభం ఒక జాగ్రత్తగా ఉండాలి ప్రతి రోజు కాదు ప్రతి గంట కాదు ప్రతి నిమిషం కాదు ప్రతి క్షణం ఒక జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వు నాకు భక్తులను అడుగుతున్నాను అంటే నా ఇది నీ మనసు నిలబెట్టు నాకు భక్తుడు నాకు భక్తుడు అంటే నువ్వు కళ్ళు చూసుకుంటే నా రూపాన్ని ధ్యానం చేయి నేను కళ్ళు చూసుకున్నావు నా రూపాన్ని ధ్యానం చేయి నోడుతోటి నోడుతో ఏం చేయాలి నువ్వు నోడుతో ఏం చేయాలి నువ్వు నామాన్ని స్మరించుకో కళ్ళు మూసుకుంటే నీ హృదయంలో నా రూపాన్ని ధ్యానం చేసుకో నీకు అర్థం అవుతుందా కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటే నా రూపంతో నీకు నాలుగు ఉంది కదా నోట్లో నాలుగు ఉన్నాయి ఈ నాలుగు చోట్ల నామాన్ని నోడు అన్నట్టు నోట్లో నాలుగు ఉన్నాయి ఆ నాలుగుతో నా నామాన్ని స్మరించుకో ఎందుకంటే నా భక్తుల వంటి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నీ కళ్ళు నాకు ఇచ్చే నీ నాలుగు నాకు ఇచ్చే నీ చేతులు నాకు ఇచ్చే అన్ని నాకు ఇచ్చే ఇంకా మనకు ప్రకృతి ఏం బాధపడుతున్నాం ఇంకా మనం బాధ పెట్టుకోలే ఇండియా ఇక్కడ నుంచి అన్ని భగవంతుడికి ఇండియాలు ఇస్తాను మనం ప్రత్యేకంగా పని పెట్టుకుని ఇక్కడ తీసుకుంటున్నాడు మనం ముందుకు వెళ్ళిపోయాడు ఆరోగ్యంగా ఉన్న కొన్ని కాకపోతే కానీ ఎందుకు మనకి రికార్డు కొన్ని ఇల్లేందుకు కూర్చున్నారు నించున్నారు ముక్కుడు గాలు తీసుకోవడం అని భక్తి వ్యాధి చేసే పనులు ఒక రకంగా చెప్పాలని దొంగలు భగవంతుడి మీద భక్తి వ్యక్తి నాకు ఒళ్ళు చెప్పారు భగవంతుడి మీద భక్తి లేక దొంగలు జీవితం దీని ప్రత్యేక ట్రైనింగ్ లో వాళ్ళ సగుడు కోర్సులు పెద్ద అడావుడి భక్తి రాకుండా రావటం అని వచ్చిన చెల్లెంటారు ఇదంట నా భక్తులు కళ్ళు మూసుకుని నా రూపాన్ని ధ్యానం చేసుకో నా రూపాన్ని ధ్యానం చేసుకో నేను మూడు మీ నోట్లు నాలుగు ఉంది కదా నాగా అంటే నాలుగు కూడా నిశ్చయం మాట్లాడు నాలుగు స్మరించుకో నువ్వు ఏదైనా మాట వింటావు అనుకో నువ్వు మీరు ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే నాకు సంబంధించి ఏం చెప్పిన మాటలు ఇక్కడ చెప్పి మీ చెవులు కూడా అది చెవులు ఇచ్చేమంటాడు, కళ్ళు ఇచ్చేమంటాడు, నాలుగు ఇచ్చేమంటున్నాడు, తర్వాత ఏంటంటే మనసు ఇచ్చేమంటాడు, ఎన్ని ఇచ్చేసాడు మీకు సాగరం ఏం జరుగుతుంది, మీరు అన్ని జ్ఞానం అయిపోతారు, మీ జరిగిన కూడా అయిపోతారు. ఇప్పుడు చూడండి, మనం భీమవరం రైల్లో దెబ్బ తీసుకుంటున్నాం, భీమవరాన్ని పడుకుంటాం, హైదరాబాద్లో లేదు, భీమవరాన్ని పడుకుంటాం, హైదరాబాద్లో లేదిస్తాం. మీరు ఇప్పుడు దళవాడ స్టేషన్ వస్తుంది, ఇంకో స్టేషన్ వస్తుంది, గుడిగాడ వస్తుంది, ఇంకోటి వస్తుంది, దానికి ఏం తెలియదు, మనం ఎక్కడ లభిస్తాం, అలా నీకు ఏం తెలియకుండా ఇంజనీర్ దగ్గరకు వచ్చేస్తుంది, మనసు దగ్గరకు వచ్చేస్తుంది, మీ దగ్గరకు వచ్చేసినా మనం జాయిన్ అయిపోతాం. నువ్వు అర్థిగా చెప్పడానికి ఎక్కడ లేదు, నాదే జాయిన్ అయిపో. నువ్వు చెప్పడానికి నాలో కలిసిపోతున్నాడు, నువ్వు ప్రత్యేకంగా ఏదో నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను ఎంచుకున్నా, నువ్వు చెయ్యవు చెప్ప, ఆ చెప్పడానికి పడిగా నువ్వు నాదే జాయిన్ అయిపోవచ్చు. నువ్వు చెప్పడానికి ఎక్కువ తర్వాత వెళ్తాను జాగ్రత్త, అసలు జాయిన్ అయిపోయి వెళ్ళిపో. అది మరో తర్వాత వెళ్తాను, నువ్వు చెప్పిన ఆయనకి జాయిన్ అయిపోవడం అందుకని ఏం లేదు, నువ్వు నేను కలిపెట్టి ఎక్కడ లేదు, జాయిన్ జాయిన్ అయిపోతున్నాను. నా భర్త నా భక్తుల వల్ల మరి జాగి నాకు నన్ను పూజించు, నా మనస్కులు ప్రజాది నన్ను పూజించు. మనం ఏం చేయాలంటే భగవంతుని ఎప్పుడో ఆ భగవంతుడి రూపాన్ని నామని ఆ రూపాన్ని నువ్వే ఎప్పుడు స్నానం చేసి పూజిస్తామనుకో, దాన్ని మనం కూడా మనస్సు అడుగుతాం, దాని వల్ల కూడా మనస్సు అడుగుతుంది. పూజ అంది ఎందుకు పెట్టారంటే మన పెద్దలు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్టమే కూడా ఏ దేవుడైతే ఆ దేవుడిని పూజించమని ఎందుకు చెప్పారంటే మనస్సు అడుగుతుంది, ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది పూజ వల్ల. తర్వాత ఎప్పుడైతే మనం పూజ అలవాటు చేసుకున్నామో టైం నిద్ర నుంచి గెలుస్తాం, టైంకి ఆపిస్కెళ్ళిపోతాం, బయటకెళ్ళిపోయాక మీకు అర్థమవుతుందా, ఆ టైంకి ఆపిస్కెళ్ళిపోతాం, టైంకి నిద్ర నుంచి పూజ పూజిస్తాం, పూజ ఆలస్యం పొందుతుంది. ఆ పూజ వల్లనే మంచి టైం టైంకి వాళ్ళకి మెలుపు వస్తుంది, ఆ పని చేసుకుంటారు. ఆయన కరెక్ట్ టైంకి ఆయన పూజ పనులు చేశాడు, మిగతా పనులు కరెక్ట్గా చేసుకెళ్ళిపోతాడు, షెడ్యూల్ ప్రకారం ఆచరించిపోతారు. నన్ను పూజించు, నన్ను స్మరించు, నా హృదయంలో నీ హృదయంలో నన్ను కీప్ చేసుకో, నీ హృదయంలో నన్ను నిలబెట్టుకో, నీ హృదయంలో నేను నిలబెట్టుకో, నా జాతి నన్ను పూజించు, మా మనస్కులు నాకు నమస్కరించు, నాకు నన్ను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయన పట్ల మనకు విశ్వాసం పెరగడానికి, ప్రేమ పెరగటానికి, విశ్వాసం పెరగటానికి ప్రేమ. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం ఉన్నా ఆయన ఉన్నాడనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నప్పుడు మనం ఉన్నాం ఆయన ఉన్నాడనుకుంటున్నాం. నిరంతరం ఆయనే చింతిస్తున్నాడు అనుకోండి, మనం ఆయనే మనం ప్రత్యేకంగా ఏమని అనుకోవాల్సి, అదే అద్భుతానుకో, అదే అమృతానుకో, అది చిట్టానుకో, మీకు తెలియకుండా మీకు అర్థమైతే అనుకో, దైత్యం నుంచి అద్వైతులకు వచ్చేస్తాను, దైత్యం నుంచి అమృతాలకు వచ్చేస్తాను, మీ శవాలు భూమి మీద తిరుగుతుందని, మీ శవాలు భూమి మీద తిరుగుతున్నప్పుడే అంతిదైన సుఖం, అంతిదైన శాంతి, అంతిదైన ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది. ఎండ్లెస్ హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మీరు క్షణాలు నోట్ పెంచుకున్నారు, అంటే నోట్లో ఉండేదైతే అది ఉంటుంది, అసలు తర్వాత ఏమంటారు, అక్కడ ముగింపులేని సుఖం, ముగింపులేని శాంతి, ముగింపులేని ఆనందం. ఈ మధ్యలో ఈ ఆనంద ప్రవాహంలో, జ్ఞాన ప్రవాహంలో శాంతి ప్రవాహం విశ్వం పడిపోయింది అనుకోండి, దాని మాట శాంతి అయిపోతారు. అది శరీరం ఉండగా ముందు, శరీరం పోయిన తర్వాత ముగ్గుతారు. నాకు నమస్కరించి అంటే ఆయన చుట్టూ విగ్రహం పెట్టినారు, పని చేస్తే ఆయన చుట్టూ, ఆ ఎన్నో పని చేస్తే నా యొక్క ప్రీతి కోసం పని చేయబడతాడు. పని చేస్తున్నా ఆయన చుట్టూ మనం ఉండాలి, ఎందుకంటే ఆయన చుట్టూ కనెక్షన్ ఉండాలి. మీకు అర్థమవుతుందే, ఏదైనా మాట్లాడినా ఆయన మాటలే మాట్లాడాలి. ఒక ఎవరికైనా మనం సహాయం చేసినా ఆయనే చూచి అక్కడ ఎల్లమ్మ పుల్లమ్మ కూడా మనకు ఉంది, అక్కడ అంతర్యంలో ఉన్నాడు ఆయన ఉన్నాడు, అందరి చేతనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చూసి చెయ్యి, ఆయనే చూసి చేస్తే వాళ్ళకి ఉపకారం చేశాను, మళ్ళీ మాకు ఏం ఉపకారం చేయలేదు, లేదా కొత్త చూడలేదు. ఇటువంటి తరంపుండ్రో ఇటువంటిది వ్యర్థమైన తరంపులు, వ్యర్థమైన ఆలోచనలు, ఉపయోగమైన సంకల్పాలు ఇటువంటి రావు. అయితే నేను ఏం చేయాలి, నాకు నమస్కరించు, నన్ను పూజించు, నాకు భక్తులుగా ఇవన్నీ చెప్తున్నానంటే నువ్వేం చేస్తావు, ఇలా చేయగా చేయగా నీకు తెలియదు వల్ల నాలో ప్రవేశం నీకు తెలియకుండా నీకు తెలియదు, నీకు తెలియదు నా తెలియదు సముద్రం ఎలా ప్రవహిస్తుందో నువ్వు నాలో ప్రవేశ నాలో ప్రవేశించను, నువ్వు రూపాన్ని తెలియకపోతావు, నా మాటలు నీ రూపాల నుంచి నీ నామల నుంచి నీకు తెలియకుండా నేను వెళ్ళిపోతావు. అంటే నీ దేని తెలియకుండా సర్జరీ తగ్గిపోతుంది, సాధన చేస్తున్నానని తెలియకుండా నేను సాధన అయిపోతున్నా శీతాకొచ్చు, నేను సాధన చేస్తున్నాను సాధన చేస్తున్నాను తెలియకుండా సాధన అయిపోతున్నాయి, నువ్వు శుద్ధపురుషుడు అయిపోతావు అని నా స్వరూపాన్ని పొందుతావు, నన్నే పొందుతావు, నా ఏవా నన్నే పొందుతావు అయ్యా, ఇవన్నీ నీ చేయదు. నీకు నీకు నా ఇష్టం ముందు చెప్పాను కదా, నీకు సత్యము చెప్తానా అసత్యము చెప్తానా, నువ్వు నాకు ఇష్టం కదా, నువ్వు నాకు ఇష్టమైనప్పుడు నేను ప్రేమిస్తున్నప్పుడు నీకు మంచి చెప్తానా చెడ్డ చెప్తానా, సత్యం చెప్తానా అసత్యం, మంచి చెడ్డ చెప్పడం మంచి చెప్తాను, నీకు అసత్యం చెప్పడం సత్యం చెప్తాను, నీకు నీకు ఎదవకూడదు, నీకు ఏదైతే చెప్పవో నీకు ఏదైతే నీకు ఏదైతే క్షేమో అదే చెప్తాను, నీకు క్షేమం కానీ చెప్పడం ఇంత బాగలేదా, నీకు ఇదిలేని చెప్పడం నేను నువ్వు నాకు ఇదిలేని చెప్పినప్పుడు నీకు క్షేమం కలిగి చేసే మాట నీకు మంచిదని చేసే మాటను ఉత్తరింపబడే మాటను బాగుపడే మాటలు చెప్తాను కానీ చెడ్డ మాటలు చెప్తానని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకోవాలి, ఈ మాటలు చెబుతూ ఎంత గట్టిగా చెప్పండి, సత్యంతో ప్రతి ఆయన నాలుగు మాటలు చెప్పాను కదా, ఇది చెప్పింది అసత్యము కాదు సత్యమని నీకు వాగ్దానం చేసి చెబుతున్నాను, మీరు వాగ్దానం చేస్తున్నారు అంటే మీరు జీవుడితో నమ్మడం దేవం అంటే మీరు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను, నీకు వాగ్దానం చేస్తున్నాను నేను నేను ఇలా ఈ పద్ధతిగా ఉంటే నాలుగు ఐక్యమైపోతామని ఇది అసత్యం కాదు సత్యమే, ఆ సత్యము కూడా నేను మనలో ఏదో చెప్పడం కాదు వాగ్దానం చేసి చెబుతున్నాను, నోట్ రాసి చెప్తున్నాను, దత్తావేజులు రాసి చెప్తున్నాను, వాగ్దానం మామూలుగా చెప్పడం కాదు వాగ్దానం చేసి చెప్తున్నాను అర్జున, అది కానీ అర్జున్ రెండు రుజు ప్రవర్తన గల రుజుత్వం గలవాడు, అర్జున్ అంటే ధర్మ ప్రవర్తన గలవాడు, రుజు ప్రవర్తన గలవాడు, మీకు అర్థం తెల్లటి వాడు స్వచ్ఛమైన వాడు, తెల్లటి వాడు స్వచ్ఛమైన వాడు అంటే ఆజ్ఞానం గలవాడు అంటే రుజువు గలవాడు, ధర్మ ప్రవర్తన గలవాడు, అందుకే సబ్జెక్ట్ అంతా ఇంతే కాకుండా ఆయన భక్తుడై ఉన్నాడు, ఆయన భక్తుడు కాకపోయి భక్తుడు అమ్మని అమ్ముతున్నాడు, మీకు అర్థమవుతుంది, అతను బాగుపట్టాలి, అతను బాగుపట్టాలంటే భక్తుడు అమ్మని అమ్ముతున్నాడు, నమ్మనాభవ నద్భక్త నద్యాని మనం నమస్కులు మామేవ ఏసి సత్యం చే ప్రతిదాని వాగ్దానం సత్యము ఇది చెబుతున్నాను, అసత్యం చెప్పడం లేదు మంచి చెబుతున్నాను, అసలు మంచి చెబుతున్నాను నీకు, తర్వాత నీకు చెడ్డ చెప్పడం లేదు, నీకు శాశ్వతంగా నువ్వు ఎలా జీవిస్తే నువ్వు శాశ్వతమైన శాంతిని ఊసివేడతావు, ఎలా ఉంటే నువ్వు స్వరూపాన్ని నువ్వు పొందుతావు, ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానని సత్యమే ఎందుకు చెబుతున్నానంటే అదే నువ్వు వాగ్దానం చేసి ఎందుకు చెబుతున్నానంటే నాకు ప్రియుడు కాబట్టి ఎలా చేయగల చేయడం చివరికి జరిగింది అంటే నీ నాలుగో ఐక్యం అయిపోతావు, ఎలా ఐక్యం అయిపోతామంటే నాన్న ఐక్యుడికైన తర్వాత వీళ్ళు అర్జునుడు వీడికి ఇష్టం అంటే అతను తెలియకుండా ఐక్యం అయిపోతారు, అదే నేను సముద్రంలో కలిసినట్టు ఇది సముద్రం నీరు, ఇది నీ నాటి నీరు, ఇది మూడు కాలువ నీరు, ఇది పంటకాలు నీరు, ఇవన్నీ ఏం చేసి సముద్రాన్ని వ్యాకమైపోతాను. వీడు అర్జునుడు వీడు కృష్ణుడు భేదం లేకుండా ఐక్యమైపోతాను. అర్జున ఇది పంటకాల నీరు, ఇది గురికాల నీరు, అయ్యో నది నీరు, ఇది ఇంకో నీరు రకరకాలుగా అనుకుంటున్నట్టుగా సముద్రంగా కలిసిపోయేది మురికాలకి పంటకాలకి గోదావరికి సముద్రంలో కనుక ఇది ఇది నీరు దర్శాపురం నీరుది, అది రాజమండ్రి నీరు, ఇది మొదలుపూరు మురికాల నీరు, ఏమో సముద్రం ఐక్యమైపోయిన ఒకటి వేదం కూడా తెలియదు. అలా నాన్న ప్రవేశించే కూడా అర్జునుడు నేను కృష్ణుడిని వేదం లేకుండా స్వరూపాన్ని తీసుకేస్తాను అర్జును అంటే రాయంటే వాడు దేశాన్ని సర్వధర్మాన్ని పరిచయం సర్వధర్మాన్ని పరిచయ అంటే క్రైస్తులకు వచ్చేటప్పుడు నీ దేవుడే నా దేవుడే పాపాలను జీవుడు చేస్తాను నీ దేవుడు విడుదల జీవుడే అలా అంటా కదా ప్రమాణం కోసం శ్లోకాలు చెప్తున్నాను. సర్వధర్మాన్ని పరిచయంటే సర్వధర్మ సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు విడిచిపెట్టేది విషయంలో నువ్వు పసలాడుతున్నాను. మామూలుగా మనం ఏం చేస్తాం తల్లిదండ్రులు గౌరవించాలని చెప్తాం గౌరవించాల్సిందే. కానీ ప్రహ్లాదు ఏం చేశాడు భగవంతుడి కోసం తండ్రి మాట వస్తున్నాడు. తండ్రి మాట ఏమంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఈ విషయం నువ్వు చెప్పింది అంగీకరించాడు. భగవంతుడికి నువ్వు హరిచేయి దిగి వేయాలన్నాడు. ఎవరు అది ఇవ్వండి ప్రశ్న. అప్పుడు ఈ మాట తండ్రి ఈ మాట మీరు అంగీకరించడం చెప్పారు ఎవరు ప్రహ్లాదు అంటే ఏంటి మంచి చెప్తే ఉంటాడు అంటే భగవంతుని పొందకుండా భగవంతుడు లోమనే మాటలో నువ్వు ఒక తండ్రి గౌరవంలో మాట విడిచిపెట్టాయి. సామాన్య ధర్మం తండ్రిని చూడటం సామాన్య ధర్మం కానీ భగవంతుని కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టిన పోరాటం లేదని చెప్తున్నాడు. సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు నా భాష విడిచిపెట్టినట్టు కోసం ఒక ఉన్నత స్థితి పొందటానికి విడిచి పెడుతున్నాం, ఒక విజయమైన భవిష్యత్తు కోసం విడిచి పెడుతున్నాం, ఆత్మజీవ సముపాత్మని విడిచి పెడుతున్నాం. అంటే తల్లిదండ్రులను చూస్తున్నది సామాన్య ధర్మం రైతే అది. కానీ భగవంతుని కోసం ఏది విడిచిపెట్టినా ఏది త్యాగం చేసినా అది దోషము కాదు. ధర్మధర్మాన్ని పరిచయం అంటే సామాన్య ధర్మం సామాన్య ధర్మాలు సామాన్య విషయాలు విడిచిపెట్టిన లోక విషయాలు సామాన్య విషయాలు విడిచిపెట్టినా అన్ని ఏది దోషం లేదయ్యా. నా మిషకం శరణమయ్యా నన్ను నన్ను మాత్రమే కదా నన్ను ఒక్కడ మాత్రం బ్రహ్మం అంటే గాడ్ అంటే భగవంతుడు భగవంతుని నామాలు చెప్పడం భగవంతుని ఒక్కడిని మాత్రమే ఉన్నది బ్రహ్మం ఒకటి. శంకరాచార్య వారిని అద్వైతం, రామానందాచార్యుని విశిష్టాద్వైతం, మధ్వాచార్య వారిని ద్వైతం. వీళ్ళందరికీ ప్రమాణం భగవద్గీత ఉపనిషత్తులు ప్రమాణం ఉంటుంది. కానీ ఎవరి ప్రమాణం చాలా రాశారు. ఇక్కడ ఎక్కడొచ్చిందండి పేజీ భక్తి విషయం ముగ్గురు ఒప్పుకున్నారు. మీకు అర్థం వచ్చింది భక్తి విషయం జ్ఞాన విషయం ముగ్గురు ఒప్పుకున్నారు, సాధన విషయం ముగ్గురు ఒప్పుకున్నారు. మీరు ముగ్గురికి అభిప్రాయాలు ఎక్కడ వస్తారు ఇంకా ఆ విషయం బ్రహ్మ ఒకటి సత్యం అని చెబుతున్నారు. అది లోకం మాట ఏమిటి? బ్రహ్మ ఒకటి సత్యం అయితే నీ కథ చెడు లోకం కనిపిస్తుంది నేను కలిసాను. వారు ఎలా సమన్వయం పరిచారంటే ఉన్నది బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే ఇంటి మీకు లోకంగా కార్యక్రమిస్తాను. బ్రహ్మ సత్యం జగన్ మాట జగత్తు అర్థం చేసుకోవాలి. మాటలో మీరు బంగారాన్ని చూసేటప్పుడు బంగారాన్ని మీరు చూసేటప్పుడు నచ్చిన బంగారం నిజమైన బంగారం మీరు తెలిస్తే సరిసరిలో నచ్చి మీ కూడా అవ్వడానికి తీసుకెళ్తారు. ఈ బంగారం కొనుక్కునే వాళ్ళు బట్టలు కొట్టుకునే వాళ్ళు బట్టలు కొనుక్కునే వాళ్ళు కూడా నలుగురు ముగ్గురు తీసుకెళ్తారు. ఇంత సెలక్షన్ కోసం బంగారు సెలక్షన్ కూడా అందరికీ తెలియదు. ఇరవై రెండు ఆచార్యులు ఏమంటారు అంటే బ్రహ్మ సత్యం జగత్తి నిద్ర అన్నారు. అంటే బ్రహ్మ సత్యము జగత్తి నిద్ర అంటే జగత్ అసందేహం కాదు, ఉన్నదాని వల్లే కల్పిస్తాం, అసందేహం కాదు ఉన్న దాని వల్లే కల్పిస్తాం. అంటే బ్రహ్మ సత్యము జగత్తి నిద్ర అంటే జగత్ అసలు లేదని కాదు, జగత్తు సత్యము కాదు అది ఒకటే సత్యము. జగత్తు కనిపిస్తున్న మాటలు ఇవే, మన వ్యవహారాన్ని అక్కడ జరుగుతున్నాయి, జగత్తులలో జరుగుతున్నాయి. జగత్తు కనిపిస్తున్న మాటలు ఇవే కానీ జగత్తు సత్యం కాదు, ఉన్న దాని వలే కనిపిస్తాను జగత్తు, జగత్తు సత్యము కాదు. మరి ఏమన్నారంటే ఇప్పుడు ఆ బ్రహ్మమే మీకు జగత్తు నుంచి కనిపిస్తుంది, గొడవ వెళ్ళేది జగత్తు వెళ్ళి బ్రహ్మం వెళ్ళి ఆ బ్రహ్మమే నేను జగత్తు అంటే కనిపిస్తాను, ఆ బ్రహ్మమే నీకు ప్రపంచంలో కనిపిస్తాను. మన ఉదాహరణ ఏం చెప్పారంటే బంగారంతో వస్తువులు చేస్తారు, బంగారంతో వస్తువులు చేస్తారు, వస్తువులు చేసిన వస్తువులు ఇవ్వను కదా బంగారం, ఆ బంగారం అనేది ఈ వస్తువు కనిపించబడు. అలాగే మట్టితో కొండలు చేస్తారు, ఆ కొండలు ఇవ్వను కాదు మట్టి ఇవ్వండి, ఆ మట్టి ఎందు ఈ కొండ కల్పించబడింది. అలాగే బ్రహ్మం ఎందు నామరూపాలు ఈ జగత్తు వ్యవహారం కల్పించబడింది. అంటే కనుక ఉన్నది ఒకటే ఒకటంటే బాగుంది. ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరు చెప్తారు, రామాయణుడు మరో రకంగా చెప్పొచ్చు, భద్రాచార్య ఆ తీర్చిందని మనకు వస్తుంది. కానీ సాధారణ సంబంధులకు ముగ్గురు సమానంగా చెప్తారు. ఆ జీవుడు ఎలా తొలగించాలనేది ముగ్గురు రకం మనిషి ఎవరైనా పొందిన తర్వాత ద్వైతమా అది అద్వైతమా విశిష్టాద్వైతమా, పొందిన తర్వాత నీవే తెలుస్తుంది కదా అను ఆ వాదనలోకి వెళ్ళకుండా పంచదారి చీవులు ఏమవుతుందని పంతులు అంటున్నారు, ఇంకా అర్థం పూర్వంగా ఉంటుందని పంతులు అంటున్నారు, చేతిలో ఉంటుందని పంతులు అంటున్నారు, రకరకాలుగా ఉంటున్నారు. ఆటలో నీకేంది కదా పంచదారు నూట్లో తెలుసుకున్నాను నీకే తెలుసుకున్నాను ఎలా ఉంటే దాని గురించి గోపం తెలుసుకోవాలి. అదే బ్రహ్మం ఉంటుంది పరమేశ్వరుడు ఉన్నాడంటున్నారు కదా, వాడిని అనుభవంలో వచ్చాడు, ఒంటిగా ఉన్నాడా ఒంటిగా ఉన్నాడా శాంతిగా ఉన్నాడా అశాంతిగా ఉన్నాడు నీకు అనుభవం వచ్చాడని తెలుస్తుంది కదా, నీకు అనుభవంలోకి వచ్చాడని ఇది తెలుస్తుంది కదా. అగ్ని అగ్ని కాలుస్తుంది, అగ్ని ఏం చేస్తుంది కాలుస్తుంది అది చూడండి. ఈ చిరుకుల్లో వంగుండి వచ్చి అగ్ని మీద చేసిన మనం కాల్చిన గ్రహణం చేశాడనుకోండి నమ్ముతాం మనము, ఇంకా మనం అడము. అలాగే అనుభవంలో వచ్చాక నీకు అప్పుడు జగత్తం వస్తుంది, ఇది చెప్పిన మాట మీరు పని చేసి ఉన్నాడు రామడు. నీకే అనుభవానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటగా నేను పంచదారి కొద్దిగా ఉంది పొందగా ఉంది అలాంటి వ్యాపారం నీకింది పంచదార నీ నోట్ తెలుసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో నేను తెలుస్తే కదా ఈ రెండు వాదాలు ఈ గొడవలు వస్తున్న ఈ అనుకూలకు వచ్చినప్పుడు హృదయంలో ఉంటుంది ఆ బ్రహ్మం నీకు వ్యక్తమైనప్పుడు అది ఎలా ఉంది ఒకటిగా ఉందా ఒండిగా ఉందని ఎలా నీకు అనుకూలకు వచ్చినప్పుడు దాన్ని పొందడానికి ప్రయత్నం చేయి కానీ అంతేకాదు వాదంలోకి వెళ్ళదు, దాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది ఆ విషయం వదిలేదు ఇంకా అంతవరకు భగవంతుడు ఏం చెప్తున్నాడండి, సర్వధర్మం పరిచయ మాం ఏకం శరణమయ్య, మాం నన్ను ఆరాధించు అంటే ఉన్నది ఒకటంటే ఒకటే నన్ను మాత్రమే ఆరాధించి నన్ను మాత్రమే స్మరించు, నీ జీవితాన్ని నా నామాన్ని స్మరించుకుని నా రూపాన్ని నా రూపాన్ని ధ్యానం చేస్తూ నా నామాన్ని స్మరించుకుంటూ నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ నన్ను ఒక్కడిని ఆశ్రయిస్తే నువ్వు నాలుగు ప్రవేశిస్తాను. నాలుగు ఏకంశాల వాడుగా నువ్వు అప్పుడు ఏం చేస్తాంటే భగవంతుడు తప్పించి రెండవది లేదు, భగవంతుడు బ్రహ్మను తప్పించి రెండవది లేదు. అది దాని అది నీకు స్థిరత్వం కలిగినప్పుడు నా పట్ల నీకు విశ్వాసం నిలవైతే నా పట్ల నీకున్న విశ్వాసం నిజమైతే అది విజయమైన అయితే ఆయన అందరి అందరూ ఉన్నాడు కదా అంతా చూస్తాడు, మన నోటితో చెప్పిన మాటలు నమ్మడం, నోటితో చెప్పిన మాటలు నోటితో చెప్పిన మాటలు మోసపోయేటంతా అమాయకుడు కాదు దేవుడు. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నాడు, మనకంటే ఎక్కువ బుద్ధిమంతులు ఉన్నాడు బుద్ధిమంతులు, మనకంటే ఎక్కువ శక్తి గలవాడు అనేక రకంగా మనకంటే అధికంగా తీస్తాడు. ఈశ్వరుడికి ఈశ్వరుడికి ఏం తెలియదు చేసింది ప్రపంచం చూడండి, విశాలమైన ప్రపంచం, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, జనసంఖ్యకోటి వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంత విశాలమైన ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించారు. సృష్టించి ఈ లోకంలో మనం పాటించారు. ఎన్ని పంపించారంటే ఇలాంటి సృష్టి భగవంతుడి కలప. ఈ కలపను మీరు ఆధారంగా చేసుకుని, ఈ సృష్టిని మీరు ఆధారంగా చేసుకుని దాన్ని పొందటానికి ప్రయత్నం. ఇది ట్రైనింగ్ గ్రౌండ్, దీనికి ట్రైనింగ్ గ్రౌండ్ అంటే ఇది మోక్షం. ఇది మీరు ట్రైనింగ్ అవ్వడానికి గ్రౌండ్, ఈ భూమి ఈ ట్రైనింగ్. ఇది చోటు శక్తులు ఉంటారు, నిష్ఠులు ఉంటారు, అది ఎలా సమానంగా చేసుకోవాలి. వాటి మీద లోకమైనది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ద్వైతు దగ్గర అద్వైత అనుభవంతో ఎలా జీవించాలి, దేవదృష్టిని తొలగించుకుని అద్వైత స్థితిని ఎలా పొందాలి. అంటే ఇప్పుడు ఒకటి, దేవదృష్టి అంతకారమైతే ఉందో, వేరు బుద్ధి అంతకారమైతే ఉందో, అంతకాల పునర్జన్మలో ఉంచి తీసుకురా. వేరు మీద వేరే వేరు బుద్ధి వాళ్ళకి అంతకారమైతే ఉందో, అది సపరేట్ చేసి అంతకారమైతే ఉందో, అంతకాలం పునర్జన్మలో వచ్చి చేస్తారు. నాకు సందేహమే లేదు. అక్ష మహమాన స్వామి చెప్పాడు, ఒకడవ నిన్ను మారేమని నుంచి వచ్చేవాడు ఎవరి నీ ధ్యానము అన్నాడు కదా. ఒకనంటే ఉన్నది ఒకటంటే ఒకటే, నానా రకాలుగా కనిపిస్తుంది, రకరకాలు కనిపిస్తుంది. ఇదంతా నీ నిజము కాదు, ఇదంతా నీ మాయ, ఇదంతా నీ వల. నువ్వు వేసిన పనిని వల ఏమొకటి, ఆ మాయ నుంచి ఎవరైతే పంటాడు, ఆ పనిని వలలోంచి ఎవరైతే బయటకు వచ్చాడో వాడి మళ్ళీ ఈశ్వరుడు, ఈశ్వరుని పొందుతాడు. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా, ఇదంతా నీ మాయ వల్ల, ఇదంతా నీ వల, ఇదంతా వీటిని పనిని వల. తెలుగు వాళ్ళు ఏం చేస్తారని, లేకపోతే ఏం చేస్తారంటే సాధన పనులు ఏం చేస్తారని ఈ వాడు గొప్ప. పెరగడం చూడండి, పెరిగి ఎలా చెబుతూ ఉంటారు, మధ్యలో రాడ్ ఉంటుంది, మధ్యలో రాడ్ ఆ రాడ్ దగ్గరికి జరిగిన గిందలు తిరగలు రావడం. అలాగే జీవకోటి ఏ జీవుడు అయితే పరమాత్మను ఆశ్రయించడం ప్రపంచం అని దానికి అది ప్రపంచం ఉన్నా ప్రపంచాన్ని ముట్టుకోలేదు. అది ప్రపంచంలో ఉండగలాగా ఉంటాడు, ప్రపంచంలో అది ప్రపంచాన్ని ముట్టుకోలేదు, ప్రపంచాన్ని బాధించలేదు. ప్రపంచం ఇంకే వాడి ద్వైతానికి అతీతం, వాడి ద్వైత బుద్ధికి అతీతుడు. వాడికి స్వాత్రమైన ఒకటి నిర్ణయం ఒకటి, బ్రహ్మస్థితి పొందిన వాడికి స్వాత్రమైన ఉంటే ఎవరైనా స్వాత్రం చేసిన ఏమనిపించదు, వాడికి ఎవరైనా నిందించినా ఏమనిపించదు. ఈ రెండు మాయ, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు, అది మాయ. డబ్బు మాయ, లేకపోవడం మాయ, ఉండటం మాయ. మీకు అర్థమవుతుంది. అది తర్వాత అందంగా ఉన్నారు, అందంగా లేడు, అది ఒక మాయ, ఇది ఒక మాయ. అందం ఒక మాయ, అందం లేకపోవడం కూడా ఒక మాయ. వాడు పెద్దవాడు, ఇది తక్కువవాడు, ఇది మై. ఈ హెచ్చు దగ్గరని భగవంతుడు లేదు, మీ మనసు కనిపించిన విషయాలు. ఈ పెద్ద మాయ, ఒకరు నేను మాయలో నుంచి వచ్చేవారు ఎవరు, ఇది నీ ద్వారము, నువ్వు పల్లిని శాడు, నువ్వు పల్లిని వాడికి. ఈ వల్ల జీవకుండా వచ్చి వల్ల పడుతున్నాడు, ఈ వల్ల పడకుండా ఎవరైతే తప్పించుకున్నాడు వాడు జీవన ముక్తుడు. నీవు నేను అనగా నిత్య ఆనందం కలిగి నిలిచి స్థితి, ఆ ద్వైత బుద్ధి, ఆ దేవ బుద్ధి, వేరే బుద్ధి నశించే వరకు మన హృదయంలో ఉన్న ఆనందం ఉంది, ఆనందం మన హృదయంలో ఉంది, శాంతి మన హృదయంలో ఉంది. ఇది ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఏంటి డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. మీకున్న శాంతి అసతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. శరీరం పోతే పోయేది కాదు, శరీరంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఉండేది. అది కారణి ఇంత విశాలమైనటువంటి ఈశ్వరుడికి అంతర్వాడంటే భగవద్గ్రంథిగా ఉంది. ఇంత విశాలమైన ప్రపంచంలో ఇక్కడ వ్యాపించున్నాడు దేవుడు. మీకు అర్థమైంది కదా, వ్యాపించున్నాడు ఈ ప్రపంచంతో వ్యాపించున్నాడు. ఇంకా మూడు రెట్లు అధికంగా ఉన్నాడు వాడి ఈశ్వరుడు. అంటే ఆయనకంటే ప్రపంచం మార్చాలి. ప్రపంచంతో వ్యాపించున్నాడు, ప్రపంచంతో ఇంతకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాడు వాడు భగవంతుడు. అసలు భగవంతుడి యొక్క వైభవం తెలియదు, దాన్ని ఎప్పుడైనా శ్రవణం చేస్తే కదా అసలు మనకి వింటే తింటే రుచి తెలుస్తుంది, వింటే ఔన్నత్యం తెలుస్తుంది. ఎప్పుడు వింటే కదా మనం అసలు ఈశ్వరుడు గురించి మీరే గొప్పవాడు, మీరే గొప్పవాడు మీరు అనుకుంటే అంటే నీకే ఈశ్వరుడు ఏంటి? ఇంకొక అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు, నీకు ఎలా ఉండవు తెలుసు, అన్ని మాటలు తెలుసు అంటే అర్థం ఏంటి? అసీ మనుషులు అసీ మనుషు స్నేహం కూడా చేసుకోవచ్చు. ఇద్దరు పెద్దలు ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఇద్దరు పెద్దగా ఇద్దరు పెద్దగా అది పరిచి పెద్దలు కానీ అందులో కానీ కలిసి చేసుకు పైకి ముందు బట్టలు బాగా ఉంటాయి. ఈ గులాబం నుంచి బయటికి రావడం చాలా కలిగి అంటూ కారణం కారణం చేసినా బయటకు రావడం ఈశ్వరుడు దైవం. అలాగే ప్రవర్తని మాట్లాడేవాడు ఒకరి గురించి ఏదో మంచిగా చెప్తాడు మీటింగ్లో, మీకు అర్థం అవుతుంది. అంత ముందు మాట్లాడేవాడు ఒకరి గురించి మంచిగా చెప్తాడు, చేయడు నాకు నేరుగా ఉంటాడు. నూటికి అరవై మంది అసలు ఆత్మహత్య జరగక్కర్లేదు. శంకరాచార్యులు అంటే నూరుతో తీయడం అనుకున్న చెవులతో వినేదాను. అందరూ శుభ్రంగా ఉండాలి, పూర్వ శుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావు, చెవులతో విషయాలు కూడా మంచిగా ఉండాలి, కాళ్ళతో దృశ్యాలు మంచిగా ఉండాలి, కాళ్ళతో చూసేదన్నో చెవులతో వినేదన్నో అది అన్నమే. నూరుతో తినేది అన్నం కాదు, చెవులతో వినేది కూడా అన్నమే, కళ్ళతో చూసేది కూడా ఆహారమే. ఈ ఆహారం ఎంత జాగ్రత్తగా ఉన్నావు, కళ్ళతో చూసే దాంట్లో చెవులతో వినే దాంట్లో ఆ బుద్ధి విషయంలో కూడా అదే జాగ్రత్తగా ఉంటేనే నీ సాధన తప్పని కనుక అవుతుంది. నీ సాధనంలోంచి నేను చింతవస్తున్న వస్తా చింతపురుషుల అవుతావు. అంటే చింతపురుషులు అంటే చింతంగా ఉన్న వస్తువు నీకు వెలుపులోకి వస్తుంది, పరమాత్మ నీకు వెలుపులోకి వస్తున్నాయా అని చెప్తున్నాడు. విజ్ఞాన చరత కర్మ అంటే నువ్వు భగవన్ భగవన్ నిమిత్తం నీ డ్యూటీ నిమిత్తం గొప్పల కోసం కాకుండా మళ్ళీ ఇంకోటి ఈ భక్తులందరూ కూడా సాధ్యులందరూ కూడా రెండు విషయాలకు రాజకీయం, రెండు విషయాలకు దూరం ఉండాలి. ఒకటి ప్రచారం, రెండు రాజకీయాలు. అందరినీ కాదు ఉన్నటువంటి భక్తులకు కూడా సాధకులు జిజ్ఞాసులు ముముక్షులు రెండు విషయాలు దూరం రెండు రాజకీయాలు. రెండు ఏంటి ప్రచారం, ఈ భక్తులు కూడా సహాయపడి ప్రచారం కావాలి. ఈ ప్రచారం కోరుకుంటున్నప్పుడు మీ మనసు ప్రాసమ్మకాలు కలిపాలి. ఆచారం మంచిది, ప్రచారం మంచిది కాదు, ఆచారం మంచిది కొంతవరకు. అయితే మనం ఈ రెండు ప్రచారం ఉంది, రాజకీయాలు ఉంది, మనం ఎంత దూరంగా ఉంటే అందుకని సాధకులకు మంచిది, భక్తులకు మంచిది. అయితే ముముక్షులు కానీ వాళ్ళు మోక్షాన్ని కోరుకోడు. ఈ జ్ఞానం ఏమన్నా జ్ఞానం సంపాదించాలని బుద్ధి కలగదు. అయితే సత్పురుషులతో సహృదయంతో స్నేహం చేస్తే ముందు ముముక్షత్వం వస్తుంది, ఈ జ్ఞాసం వస్తుంది. అంటే మన చేతిలో డబ్బు ఉంటే బంగారం వస్తువు కొనుక్కోవడం ఎంత తెలుగు, అది జిజ్ఞాసీ జ్ఞానం సంపాదించాలని తలంపు లోపల వస్తే జ్ఞానం సంపాదించే కూడా అంతే తెలియదు. ఆ తపన లోపల నుంచే రావాలి అవి. ఇది మనం ముముక్ష మోక్షం పొందాలి అంటే ఈ జన్మలోనే మనం పొందవలసిన ఈ జన్మలోనే పొందాలిటువంటి ఆ పట్టుదల రావాలి. ఆ పట్టుదల రావడం కూడా గురువుల గ్రహం లేకుండా, ఈశ్వరుని గ్రహం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా తేలిగ్గా రాదు. విజ్ఞాయచరత కర్మ అంటే ఇతర క్షేమం కోసం, ఇతర క్షేమం కోసం ఏదైనా పని చేస్తాయంటే నీకు అర్థం. భగవంతుడు త్రీచర్థం, నువ్వు భగవంతుడు ఏం చేస్తాయంటే ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడు అనే విధుతులు పనిచేస్తే నువ్వు పని చేసినా నీ పని పునర్జీవం లేవదు. కానీ పని చేసిన కొత్త వస్తువు రావు, పునర్జీవనం కూడా నీకు ఇవ్వదు. యుద్ధంలో యుద్ధంలో నడిపించవలసి నీ చేసే పని, నీ స్వార్థం కోసం నువ్వు చేసే పని ప్రతి పని నీకు పునర్జీవనం వస్తుంది. కానీ యుద్ధంలో మంచి కోసం నీకు చేసే పని వల్ల నీకు పునర్జీవనం రాదే రాదు. అయ్యా సమగ్ర శేషం లేకుండా, నిశేషం లేకుండా నీ నువ్వు భగవంతుని పిలిచేద్దాం ఏదైనా క్షేమం కోసం ఏదైనా పని చేస్తే కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను బంధించు సరిగ్గా, నిన్ను నేను పైకం నుంచి విడుదల చేస్తుంది, నేను మోక్షం ప్రవహిస్తుంది. అట్టి కర్మను ఆచరించు, అతి ధర్మాన్ని ఆచరించు, అతి కర్మలు చెయ్యి. ఎటువంటి కర్మలు చెయ్యి? నువ్వు ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, ఎటువంటి కర్మను ఆచరిస్తే ఆ కర్మ పునర్జన్మకి కారణం కాదు, ఈ జన్మని మోక్ష కారకం అవుతుందో అటువంటి కర్మను నువ్వు ఆచరించు. గత సంఘర్షణ ఉత్పస్తి జ్ఞానావస్థ చేసడం విజ్ఞాన చరక కర్మ సమగ్రం ప్రతిదీతే శ్యాసము లేకుండా కర్మ అంతా నశిస్తుంది. నీకు వాటి శ్యాసము లేకుండా నిశ్వేషము శ్యాసము రాదు అంటే ఒకటో రెండు బీజాలు కూడా పొడుతున్నాయి. అసలు బీజాలు లేకుండా మొత్తం కాలిపోతుంది, జ్ఞానాక్షిలో మొత్తం జ్ఞానార్థులు అది ప్రజలు అయిందో లోపల నుంచి జ్ఞానార్థులు ఓడటంలో అతని సంస్కారం పునర్జన్మ హేతులని కాలి బూడి
అయిపోతుంది.
వాళ్ళ కోసం చీకటి లోకాలు కనిపెట్టుకుంటాయని ఆరంభించవచ్చు. ఇంకా గోవిందనామంలో ఏదో ఉండదు, పోనీ లేకపోయినా పర్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళు అనట్టు ఇతరులందరూ ఏదో చెడ్డవాళ్ళు అనిచ్చి వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా గొప్పవాళ్ళు ఎవరు ఇతరులు విమర్శించరు. ఏ గుడ్డి గాను అసలు ఇంకోటి, మీరు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్రజల్లోకి పేరు ఉన్న వాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనుకుంటారు. మీకు అర్థమవుతుంది, ప్రతి గొప్పవాడు మంచివాడు అవ్వాలని అక్కడ లేదు. ఎవరి గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఒకటి మనకి ఈ చిరుకూరులో ఎవడో ఒక అడ్రస్ తెలియని వాడు ఉండొచ్చు, వాడు ఎంతో ఉత్తమడి ఉండొచ్చు, వాడి పేరు 10 మందికి తెలియకపోవచ్చు. ఎవరి గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ మ్యాన్. మీకు అర్థమవుతా, ప్రతి మంచివాడు పాపులర్ అవ్వాలని అక్కడ లేదు. ఎవరి గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ బి గుడ్ నీడ్ నాట్ బి గుడ్ మ్యాన్. ప్రతి ప్రజల్లో పేరు ఉన్నవాడు, ప్రతి వాడు సౌహృదయం ఉన్నవాడని చెప్పలేము. అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. నీకే అలా జడ్జి మెడిసాన్ని నీకు ఎలా ఈ గోళని నీకు ఎందుకు? కుక్కతో ఒక వంకర తీయటం ఎంత కష్టమో లోకంలో వంకరలు తీయటం కూడా అంత కష్టం. కుక్కతో ఒక వంకర తీయటం ఎంత కష్టమో లోకంలో వంకరలు తీయటం కూడా అంతే కష్టం. ఈ గోల నీకంతేందుకు? నన్ను శరణ వేడుకో, నన్ను శరణ వేడుకో, నన్ను శరణ. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు పూర్వజన్మల నుంచి కొన్ని బలజనత నీలో ఉండొచ్చు, పూర్వజన్మల నుంచి కొన్ని పనికిరాని అలవాటు నీకు ఉండొచ్చు. అలవాటు నువ్వు ఎందుకు చేసుకున్నావంటే ఆ ఏది నేను సుఖపడతాయని చేసుకున్నావు. తర్వాత అలవాట్లో వాళ్ళు దుఃఖం వస్తామని తెలుసుకుని అందులోంచి విడుదలవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. పూర్వజన్మలోంచి నీ జన్మ జన్మల్లోంచి వేలాది జన్మల్లోంచి నీకు వచ్చే అలవాట్లు, నీకున్నటువంటి బలజనతల్ని అన్ని తొలగించే బాధ్యత నాది. నువ్వు నాకు పట్ల విశ్వాస పాత్రుడు అయ్యి ఉంటే నీలోను నిన్ను శుభ్రంగా కడిగేసి, అంటే నీ శారీరక ఆరోగ్యం కాపాడి, నీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడి, శరీరానికి ఆరోగ్యం ఉండాలి, మనస్సుకి శాంతి ఉండాలి. శరీరానికి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, మనస్సుకి శాంతి ఉండాలి. ఆ రెండు ఉంటేనే నీ సాధన బాగా జరుగుతుంది. అంటే దైవాభిముఖంగా నీ జీవితం ప్రయాణం చేస్తుంది. అంచేత నువ్వేం చెయ్యి, ఈ బలహీనతలు ఏముంటే నీ శరీర ఆరోగ్యం పోగొట్టే బలహీనతలు, నీ మనశ్శాంతి పోగొట్టే అలవాట్లు, ఇవన్నీ ఏముంటాయన్నీ అని నిన్ను ఆ విషయాల్లోంచి విడిపించి, అలవాట్లలోంచి, ఆ పాపాలలోంచి, ఆ దోషాలలోంచి, అన్నిటిలోంచి నిన్ను విడిపించి నీకు మోక్షము, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, ఆ నిర్వాణ సుఖం, దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖం యొక్క స్పర్శి లేనటువంటి ఆనందం నీకు నేను ప్రసాదించే బాధ్యత నాది అర్జున, నీకు వాగ్దానం చేసి సత్యము నీకు మామూలుగా చెప్పడం కాదు, వాగ్దానం చేసి చెబుతున్నాను. మా దేవుడు పాపాలలోంచి విడుదల చేస్తాడు, మీ దేవుడు చేయడానికి దానికి ప్రమాణం కోసం చెప్తున్నాను. సర్వ పాపేభ్యో హంతో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సూచిగా, అంటే మోక్షం అంటే అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి, పాపాల్లోంచి, దోషాల్లోంచి, బలహీనతల్లోంచి, అన్నిటిలోంచి విడుదల చేసి నీ ఏ విషయాలైతే నిన్ను బంధిస్తున్నాయో అందులోంచి విడుదల చేసి నీకు మోక్షాన్ని నా చేతితోటి, ఆ శాంతిని మోక్షాన్ని నా చేతితోటి, నా నిర్వాణ సుఖాన్ని, అంటే ఏ సుఖం పొందిన తర్వాత అంతకంటే మించిన సుఖం లేదని నీకు తెలుస్తుందో, ఏ శాంతిని పొందిన తర్వాత అంతకు మించిన శాంతిని కోరుకో, అటువంటి శాంతిని, అటువంటి సుఖాన్ని, జన్మలేటువంటి శవాన్ని మొయ్యవలసిన అవసరం లేనటువంటి పరమ పదాన్ని నా చేతితో నీకు ప్రసాదిస్తాను అర్జున. ఇంకేం చెప్పమంటారు, అంత వివరంగా చెప్తాను. పైగా నువ్వు నాకు తెలుగు, నీకు అసత్యము చెబుతానా, సత్యమే చెబుతాను. కానీ యూఆర్ వెరీ నియర్ టు మీ, యూఆర్ వెరీ డియర్ టు మీ, యూఆర్ వెరీ క్లోజ్ టు మీ, నీకు అబద్ధం ఎందుకు చెబుతాను అయ్యా. నీకు అబద్ధం చెప్తాను నేను, నేను అన్ని నమ్ముతాంటే నీకు సత్యం చెప్తాను, నీకు బాగుపడే లక్షణాలు చెప్తాను, కానీ నీకు అబద్ధం చెప్తాను. ముగిస్తాను మన మన సబ్జెక్టులకు. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయ చరత కర్మ సమగ్రం పునర్జన్మ లేకుండా ఎలా చేసుకోవాలి ఇక్కడ చెబుతున్నాడు. ఉద్దించిన విస్తర్లా చెబుతున్నాడు. మీరు ఆగి తెచ్చుకోండి, మీరు ఆగి తెచ్చుకోండి, పళ్ళని తెచ్చుకోండి, కూడా మంచినీళ్ళు తెచ్చుకోండి, మీకు అర్థమవుతుందా? మీరు అన్నం తెచ్చుకోండి, మీ కూరలు వడ్డిస్తాం, ఎలా అంటారు? మంచినీళ్ళు అన్నీ అక్కడే పెట్టాడు, ఆయనే వడ్డించాడు, విస్తర కూడా ఆయనే అన్నం వడ్డించాడు, అన్ని అక్కడ పెట్టి మిమ్మల్ని భోజనానికి దయచేయండి అంటున్నారు. అంతేకాని ఇక్కడ అన్నం కూర పెడతాం, మీరు కంచం తెచ్చుకోండి అని చెప్పడం లేదు. అది వడ్డించిన విస్తరే అంటారు. నీకు అర్థమవుతుందా? కొంతమందికి పుట్టింటికాడ రోజులు సుఖంగా వెళ్ళిపోతాయి, అత్తారింటికాడ సుఖంగా రోజులు వెళ్ళిపోతాయి, వాళ్ళకి దుఃఖం ఎక్కడ ఉంటుందో తెలియదు. పుట్టింటికాడ తల్లిదండ్రులు మంచివాళ్ళే ఉంటారు, అత్తారింటికి వెళ్తే అత్తగారు మాన్నగారు భర్త వాళ్ళు మంచివాళ్ళే ఉంటారు, వాళ్ళకి కష్టం ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ జీవితాలను ఏమంటారంటే వడ్డించిన విస్తరలాంటి వాళ్ళు వాడకేంటారు. కేవలం డబ్బు ఉండటం వల్ల వడ్డించిన విస్తర కాదు. ఆ మధ్యన ఎవరో ఒకరు అన్నారు, మాకు పుట్టింటికాడ సుఖం ఉండదు, అత్తారింటికి అక్కడికి వెళ్తే అక్కడ సుఖం, ఎక్కడికి వెళ్తే అక్కడ సుఖం ఉండదు, ఏదో దుఃఖం వచ్చినారు మాకేం తెలియటాలు. వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తరు లాంటి. కొంతమందికి పుట్టింటికాడ ముళ్ళ కంపే, అత్తారింటికాడ ముళ్ళ కంపే, ఇక్కడికి వస్తే అక్కడికి బొమ్మంటారు, అక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళమంటారు. నీకు అర్థం అవుతుంది? కొంతమంది ముళ్ళ కంప జీవితాలకు ఉందంటే కొంతమంది ఎలా ఉంటాయి? వడ్డించిన విస్తరు లాంటిది. అదో కొద్ది మంది ఆ జన్మాంతరంలో చేసుకున్న సుకృతాన్ని బట్టి ఒక ఆ వడ్డించిన విస్తర జీవితాలు కూడా నిజం కాదు, అదే నిజ. ఆ సుఖం ఎప్పుడు, ఆ సంతోషం ఎప్పుడు దాకా ఉంటుంది? శరీరం చనిపోయిన దాకా ఉంటుంది, అంతవరకే. మళ్ళీ మరణాంతరం జీవించిన వాళ్ళు ఏమవుతారో చెప్పలేరు. మళ్ళీ ప్లెజర్స్ జ్ఞాపకం వస్తాయి, ఇక్కడ అనుభవించిన భోగాలు జ్ఞాపకం వస్తాయి, ఇక్కడ తీసిన సినిమాలు చేసిన జ్ఞాపకం వస్తాయి, మళ్ళీ ఈ భోగాలన్నీ రోగాల కింద మారిపోతాయి. అదో ప్రమాదం అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా భోగం అనిపిస్తుంది అనుకోండి, బాగుంది బాగుంది అనుకుంటాం. ప్రస్తుతం ఈ జీవితంలో మనం అనుభవించే భోగాలన్నీ రాబోయే జన్మలో రోగాల కింద అనుభవించి, రోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భోగాల నుంచే రోగాలు వచ్చినాయి. భోగం లేకుండా రోగం రాదు. అసలు రోగాలన్నీ భోగంలోంచి వచ్చినాయి, భోగాల నుంచి రోగాలు వస్తాయి. సాధకులు భక్తులు తిండికాడ జాగ్రత్తగా ఉండాలి, ఆహారం తీసుకునే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార్య స్వాములారు ఏమన్నారంటే ఉపదేశ పంచకం, సాధన పంచకం, ఒక ఐదు శ్లోకాలు రాశారు స్వాములు వారు. అందరు ఏమన్నారంటే మీకు ఎప్పుడైనా ఏదైనా పుండు అడిగింది అనుకోండి శరీరం మీద, ఏదైనా పుండు పడింది అనుకోండి, డాక్టర్ గారు మిమ్మల్ని ఏదైనా ఆయింట్మెంట్ రాసుకోమంటే ఒళ్ళంతా పులి వేసుకోరు. ఎక్కడైతే పుండు ఉందో అక్కడ ఆయింట్మెంట్, పెనిసిలిన్ ఆయింట్మెంట్ రాద్దుకుంటారు. మీ శరీరం మీద ఎక్కడైనా పుండు పడింది అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు ఆయింట్మెంట్ రాయిస్తే అక్కడ అద్దుకోండి అమ్మ అంటారు, అక్కడ రాసుకోండి కొంచెం అంటారు. అందుకని ఒళ్ళంతా పాయేసుకోమని చెప్పరు. మీకు ఎక్కడైతే కొంచెం గజ్జి ఉందనుకోండి, ఎక్కడైనా తామరం ఉందనుకోండి, తామరం చోట రాసుకోండి సరిపోతుంది, రెండు రోజులు సరిపోతుంది, మీకు అలా చెప్తారు డాక్టర్ అందరు. మీకు ఏదైనా రోగం ఉందనుకోండి, ఇది రోజుకో ట్యాబ్లెట్ వాడండి అంటారు. మీకు ఏదైనా రోగం వచ్చితే ఇది మొత్తం 15 రోజులు వాడండి, రోజుకో ట్యాబ్లెట్ వేసుకొని సరిపోతుంది, సాయంత్రం పడుకున్నప్పుడు వేసుకొని రోజుకో ట్యాబ్లెట్ అంటారు. అది ఆయన రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటే మనం రోజుకి 10 వేసుకోం, ఆ రోజుకి ట్యాబ్లెట్ వేసుకోండి, అందుకని రోజుకి 10 వేసుకోం. అలాగే నీకు పుండి పెట్టినప్పుడు ఆయింట్మెంట్ ఎలా రాసుకుంటున్నావో, రోగం వస్తే ఒక్క డాక్టర్ ఒక్క బిల్లి డాక్టర్ గారు చెప్తే ఒక బిల్లి ఎలా ముగ్గుతున్నావో అలా ఆకలి సరిపడి అన్నం తినమని ఆచార్యులు వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్పారు ఇది? ఆచార్యుడు అడిగితే చెప్పే గురువు కాదు, వాడి ప్రవాసం వాడిది. ముఖం కడుక్కుని స్నానం చేశారా కూర్చొని పుస్తకాలు తీయండి అంటాడు. స్నానం చేయడం తరువు. ఇప్పుడు మనకు స్నానం చేసినంటే టిఫిన్ల మీద పడిపోతాయి. స్నానం చేసి ముఖం కడుక్కుని ఇదే అంటారు, బ్రేక్ఫాస్ట్ అని ఏదో చెప్తూ ఉంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే అంతకుముందు రాత్రి నీకు నిద్ర లేదు, నీకు నిద్ర రాత్రి ఏం పొట్లని ఏం లేదు, రాత్రి ఏమంతా నీకు తిండి లేదు కదా, పొద్దున్న లేవగానే ఆ ఫాస్ట్ని బ్రేక్ చేసి ఏదో తినేయమని, అది బ్రేక్ఫాస్ట్. రైళ్ళు అమ్ముతూ ఉంటారు పొద్దున్న ఏది తెస్తారు, బ్రేక్ఫాస్ట్ అని రైళ్ళు అమ్ముతారు, బ్రేక్ఫాస్ట్ అంటారు. అంటే నీ ఫాస్ట్ని బ్రేక్ చేయమని, అంటే పొద్దున్న లేచి ఏదో తినేయమని. ఇంతకు చెప్పాను కదా, అడిగితే చెప్పే గురి వేరు, తనంతరు తన ప్రభ పొంగి వచ్చే చెప్పే గురి వేరు. అయితే ఏమంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే, మీరు నిత్య జీవితంలో ఎలా ఉండాలంటే, ఇంకా దేని మీద మీ పని మీరు చేసుకోవాలి, ఆసక్తి పెట్టుకోకూడదు. ఇంటికాడ మీ పనులు మీరు చేసుకో, పని దొంగలు అవ్వకూడదు. మనము పని దొంగల కింద అవ్వకూడదు. మన పని మనం చేసుకోవాలి, మన పని మనం తప్పి మన భగవంతుని మనకు కేటాయించిన పని తప్పించుకోవాలంటే వాళ్ళు పని దొంగలు అంటారు. వాళ్ళు ఏమంటారు, పని దొంగలు అంటారు. మన పని దొంగల కింద తయారైతే రాబోయే జన్మలో ఏ పని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేశాము, ఆ పని మళ్ళీ మన భగవంతుని స్వాధీనం అప్పచెప్తాడు. ఆ పని మళ్ళీ మొట్టికాయలు ముట్టి ఆ పని చేయమంటాడు. ఏం చేసి నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం మన డ్యూటీ మనం చేస్తాం అనుకుని వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయిస్తారని కర్మ బంధం నుంచి విడుదల చేస్తాడు, వాడు చేస్తాడు. మన డ్యూటీ మనం చేయమని రాబోయే జన్మలో ఏ డ్యూటీ మళ్ళీ అప్పగించి వడ్డీతో సహా అనుభవించమంటాడు. నువ్వు పని చేయాలి, దేని మీద ఆసక్తి పెట్టుకోకూడదు. నీ చేతులను పని చేసేయాలి, నీ చేతులైనా పని చేసేయాలి, కానీ ఆసక్తి పనికి రాదు. ఆసక్తి పెట్టుకుంటే మనకు అశాంతి వస్తుంది. ఆసక్తి పెట్టుకుంటే అశాంతి వస్తుంది. డ్యూటీ చేయాలి, ఆసక్తి పెట్టుకోకూడదు. మన డ్యూటీ మనం చేయటే వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మనం అనుకోవటం వల్ల ఎక్కువ రాదు, మనం అనుకోవటం వల్ల ఎక్కువ వచ్చేది, మన పని మనం చేసి ఊరుకోవటం వల్ల తక్కువ రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది బాగా నేర్చుకోవాలి జీవితంలో. మన పని మనం చేస్తాం, వచ్చేది వస్తుంది, రానిది ఏదో రాదు. మనం మర్చిపోవటంలో తక్కువ రాదు, రోజు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని అనుకోవటం వల్ల ఎక్కువ రాదు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గతసారి దేని మీద ప్రపంచంలో ఏ వస్తువు మీద నీకు ఆసక్తి ఉండకూడదు. అలాగే నేను మర్చిపోయి నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. అంటే మమకారం లేకుండా, అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా పనిచేయు. నేను చేస్తున్నా నేను పక్కన పెట్టి పనిచేయు. నీకు అటాచ్మెంట్ లేకుండా పనిచేయు, మమకారం లేకుండా పనిచేయి, అహంకారం లేకుండా పని చెయ్యి, ఆసక్తి లేకుండా పని చెయ్యి. ఆ రకంగా పని చేస్తే ఆ పని నీకు పునర్జన్మ లేదు. అది అంటే పునర్జన్మ తీసుకొచ్చే విత్తనాలు అక్కడ పడవు. గత సంఘస్య ముక్తస్య, ముక్తస్య అంటే మనకి ఇష్టాలు ప్రతి జీవుడు కూడా పుట్టిన చోటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేప్పటికి ఇష్టాలు అయిష్టాలు వచ్చేస్తాయి. మాయ, మాయ ఎక్కడ పెట్టాడంటే భగవంతుడి ఇష్టం మీద, అయిష్టం మీద, రాగం మీద, ద్వేషం మీద. నీకు అర్థమవుతుంది, ఈ ఇష్టాయిష్టాల నుంచి నువ్వు విడుదల అవటానికి ప్రయత్నించు. అందులో కూరుకుపోకు. నీకు ఇష్టం అయిష్టం ఉందనుకో, నువ్వు అందులో కూరుకుపోకు. మనకి ఇష్టం ఉంది అయిష్టం ఉంది రెండింటిలోంచి విడుదల అవటానికి ప్రయత్నం చేయి. రాగద్వేషాల్లోంచి ప్రీతి అప్రీతి, ప్రీతి అప్రీతి. మళ్ళీ నాకు మలికిపురం జ్ఞాపకం వస్తుందా, అక్కడ ఏ ఋగ్వేదం లేదు చెప్పాడు, ఆడి ఆడేదో కొత్తగా వాడాడు. అదేది ప్రీతి అప్రీతి, రాగం ద్వేషం, ఇష్టం అయిష్టం. అక్కడ ఏదో అనుకుంటున్నాడు, అక్కడ ఏదో వేదంలో ఏదో మాట వాడాడు అని చెప్పాడు కదా. ఆ మాట ఏంటి? ఆ వేదంలో వాడిన మాట చెప్పాం. వాట ఏదో వాడు ఏదో చెప్పాం. మరి ప్రియమో అప్రియమో అది వేదంలో ఉపనిషత్తులో మాట. అది పట్టుకుని శంకరాచార్య వారి శిష్యుడు అడిగితే చెప్పటం కదా. 5 పేజీలు వాయి చదివించాడు. ఒక ప్రియమ అప్రియమ రెండు మాటలు పిచ్చుకుని 5 పేజీలు కామెంటరీ రాశాడు. ఎందుకంటే వాడు సముద్రం, వాళ్ళకి చేతిలో భాష ఉంటుంది, చేతిలో భాష కలం ఎటు చెప్పమంటాడు తీరే. ఇక్కడ నిద్ర ఉంటుంది, ఇక్కడ హృదయం ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, మానవ జాతి మీద అపారమైన ప్రేమ ఉంటుంది. తల నిండా మనకు మట్టి, వాళ్ళకి తల నిండా నదడు. ఈ తల నిండా మనకు మట్టి ఉంటుంది. మీకు అర్థం వచ్చింది? ఒకవేళ మహా ఉంటే ప్రియము అప్రియము ఉంటుంది. ఈ తల నిండా మనకు మట్టి ఉంటుంది. మీకు అది హృదయం నిండా రాళ్ళు, హృదయం నిండా బంగారం ఉంటుంది. రాళ్ళు ఉంటాయి మనకు, హృదయం నిండా రాళ్ళు, తల నిండా మట్టి. మరి భాష రాదు. ఒకవేళ భాష వచ్చినా మన యొక్క భావాన్ని బయటికి తెలియపరచగలటువంటి భాష ఉండదు. ఒకవేళ ఎంతో కొంత భాష మనకు వచ్చినా ఆ ఎదురు మనకున్న ఆలోచన ఇతరులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆ టెక్నిక్ మనకు తెలియదు, ఆ ట్యాక్ట్ మనకు తెలియదు. వాళ్ళకి భాష ఉంటుంది, లోపల భావనా బలం ఉంటుంది, బుర్ర నిండా మెదడు ఉంటుంది, ఇక ఉదయం నిండా బంగారం ఉంటుంది. కాబట్టి అది మహాప్రవాహం. నీ జీవనది లేకపోతూ ఉంటారు. పట్టుకున్న వాళ్ళ అదృష్టం ఆ జీవనదిలో, గంగానదిలో దిగిన స్నానం మొలకలు వేసిన వాళ్ళు, మురిగిన వాళ్ళు అదృష్టవంతులు, గట్టి మీద కూర్చుని ఏడ్చేవాళ్ళు దురదృష్టవంతులు. అక్కడ ఎదురు నుండి గంగానది ప్రవహిస్తాను, అక్కడ మొలగాలి కదా నమ్ము. అది మొలగాలి కదా, అక్కడ గట్టి మీద కూర్చుని ఏడుస్తారంటే ఏంటి? అయితే ప్రియము నువ్వు జీవితంలో సాధన చేయవలసింది ఏంటంటే ప్రియము అప్రియము. అక్కడ ఉపనిషత్తులో వాడాడు ప్రియ ఎందులో వాడాడు, చాందోగ్య ఉపనిషత్తులో వాడాడు. చాందోగ ఆ ఋషి వాడాడు. మనం రాగద్వేషము ఇష్టాయిష్టాలు ఇలా అనుకుంటాం కదా, వాడు ప్రియాప్రియములను వాడాడు. ప్రియం అంటే రాగం, మీకు అర్థమవుతుంది. ప్రియం అంటే ఏంటి? అప్రియం అంటే ద్వేషం, అప్రియం అంటే ద్వేషం. ఇష్ట ఇష్టాలు వాడతాం, రాగద్వేషాలు మామూలుగా మనం వాడి వాడు ప్రియాప్రియములని చాందోగ ఉపనిషత్తులు వాడు. అందులోంచి విడుదల నువ్వు సాధన చేయవలసిన ప్రియాప్రియములోంచి విడుదల పొందడానికి నువ్వు సాధన చెయ్యి. కొంతమంది మనుషులు ఈ జీవపోట్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. అది భగవంతుడు గుర్తిస్తూ ఉంటాడు, అది భగవంతుడు గుర్తిస్తూ ఉంటాడు. కొంతమంది తల్లులతో ఏమని చెప్తారంటే, ఇద్దరు అక్క చెల్లెలు అనుకోని ఉదాహరణకి, అన్ని కుటుంబాలు సమానంగా ఉండవు. ఒక అక్క అక్క ఫ్యామిలీ బాగుంది అనుకోండి, చెల్లెడి ఫ్యామిలీ బాగోలేదు అనుకోని అనుకోండి, అక్క తల్లిదండ్రులు చెప్తుంది మీరు నాకు నాకేం వద్దు ఇవ్వద్దునండి, నా పని బాగుంది, మీరు ఏదైనా పెట్టుకుంటే చెల్లెలు పెట్టుకోండి అని చెప్తారు. కొంతమంది పైసు కోసం పేచీలు పెట్టుకుంటారు. కొంతమంది అక్క తల్లిదండ్రులతో ఏం చెప్తాం, ఎందుకంటే మా పని బాగానే ఉంది కదా. మళ్ళీ గంగానది పక్కన నుయ్యి చవటించుకు నా పని బాగానుంది కదా, మీరు ఏదైనా 10 రూపాయలు పెట్టుకుంటే చెల్లెలు పెట్టుకుని దాని సంసారం బాగలేదని అంత స్పష్టంగా చెప్తే నేనేం అనుకోను, మీరు పెట్టలేదని ఏం అనుకోను, అవసరం అనుకోవాల్సిన అవసరం లేదు. వాడు దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు. పనులు ఏమంటారంటే ఆడవాడు నాకెందుకు, నా వాటా నాకు ఇచ్చేయాలి కదా అంటారు. రకరకాలు ఈ జీవకోటి రకం ఎన్ని అబద్ధాలు కదా. నిజం ఒకలాగా ఉంటుంది కానీ అబద్ధం ఒక రకంగా ఉండదు. ఆ జీవుడు అంటేనే అబద్ధం. ఒక గాఢ నిద్రలో మంచి పెంటగూడలోంచి విడిపోతున్నామండి మనం. గాఢ నిద్రలో లోకంలోంచి విడిపోతాం. నీకు అర్థం వచ్చాను? దేహంలోంచి విడిపో గాఢ నిద్రలో అసలు సెక్స్ ఉండదు. గాఢ నిద్రలో అసలు సెక్స్ ఉండదు. నీకు అర్థమవుతుందా? పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం ఏంటి? పురుషుడు, పురుషుడు అంటే మగవాళ్ళని కాదు. నీకు అర్థమవుతుందా? పురుషుడు అంటే పరమాత్మ. పరమాత్మలో సెక్స్ లేదు, దేహంలో సెక్స్ ఉంది, పరమాత్మలో సెక్స్ లేదు. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఇక్కడ పరమాత్మ భగవంతుడు. అందుకని మామూలుగా పురుషులను కాదు, ఈశ్వరుడు అక్కడ పురుషోత్తమ ప్రాగం. నిద్రలో నిద్రలో ఏ మనిషికి సెక్స్ గొడవలేదు, నిద్రలో వాడికి దేవుడు గొడవ లేదు, నిద్రలో జీవ లక్షణాలు లేవు, నిద్రలో వాడికి ప్రపంచం లేదు. నిద్ర గురించి చెప్తాడు, గాడ్ ద లెస్ బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ అంతే లెస్లేదు. ధనవంతుడు ఎవడు నేను ధనవంతుని అనుకోడు, పేదవాడు ఎవడు నేను పేదవాడిని అనుకోడు. ఎవరు నిద్రలో, నిద్రలో మనకు కాని విషయాల్లోంచి అన్నిటిలోంచి విడుదల పోతాం. నిద్రలో మనకు కాని విషయాల్లోంచి అన్నిటిలోంచి కంప్లీట్ గా విడుదలైపోతాం. కానీ మనం ఉంటాం, కానీ దేహం లేకుండా మనం ఉంటాం, లోకం లేకుండా మనం ఉంటాం, దేవుడు ఉన్నాడా లేని వాదంతో సంబంధం లేకుండా ఉంటాం, స్త్రీ పురుష భేదం లేకుండా సెక్స్ లేకుండా ఉంటాం, ఏం ఆకర్షణ లేకుండా ఉంటాం. మీకు అర్థమవుతుంది? అంచేత ఆ నిర్దట్లోంచి మనం మెలకులోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. ఏం తలంపు వస్తుంది? ఆ నేను అనే తలంపు వచ్చినవాడికి ప్రపంచం వచ్చేస్తుంది, సెక్స్ వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తాడు, పుణ్యం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, పూర్వజన్మ వచ్చేస్తుంది, పునర్జన్మ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అంచేత నీ కౌగోళం, నీ సూర్యుడు, నీ చంద్రుడు, నీ రాముడు, నీ కృష్ణుడు, నీ శివుడు, ఈ దేవతలు, స్వర్గలోకం, నరకలోకం, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి నీకు? నువ్వు గాడి నిద్రలోంచి మెలకులో రాగానే నేను అనే తలంపు వచ్చాక స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, పూర్వజన్మ వస్తుంది, పునర్జన్మ వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ప్రియం వస్తుంది, అప్రియం వస్తుంది. ఈ ద్వైత ప్రపంచంతో ఒకసారి పొంగు వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రలో ఏమీ లేదు, నిద్రలో జాగ్రత్త నేను అనే తలంపు వచ్చాడు. నీ దేవతలు, నీ దేవుళ్ళు భగవాన్ అంటున్నారు. వాడు ఎంత రెవల్యూషనరీ చూడండి. నీ దేవతలు, నీ పూజలు, నీ దేవుళ్ళు, నీ సత్యాన వ్రతాలు, నీ పుణ్యాలు, నీ రాబోయే జన్మలు, ఆ పూర్వపు జన్మలు, నువ్వు ఆరాధించే దేవుళ్ళు అందరూ కూడా నేనునే తలంపు వచ్చాక వస్తున్నాయి. ఈ నేనునే తలంపు చిన్న తలంపు మీద మొత్తం యావత్తు ఖగోళం ఆధారపడింది. ఈ నేనునే తలంపు ఏమిటిది, నిజమా నిజం కాదని దాన్ని ఒకసారి షేక్ చెయ్యి, దాన్ని ఒకసారి ఊగించు. దాని ఆ నేనునే తలంపుని పడగొట్టడానికి ఎన్ని ఉపాయాలు కావాలో అన్ని ఉపాయాలు ఆలోచించు. యుక్తి అంటే అదే యుక్తి, ఎదట వాళ్ళని మోసం చేయటం యుక్తి కాదు. నీకు దేనినే తలంపు ఉంది, దాన్ని పడగొట్టడానికి ఎన్ని ఉపాయాలు కావాలంటే అన్ని ఉపాయాలు ఉపయోగించు, దాన్ని యుక్తి అంటారు. ఈ నేననే తలంపు విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఒకటి లేని సున్నాలతో సమానం అన్నాడు. అది ఇది సాయనాడు, ఇది అల్టిమేట్, అది చిట్టారత్వం, అది రమణ మహర్షి సిద్ధాంతం. ఏది వచ్చాక అన్ని వస్తున్నాయో, పుణ్యాలు, పాపాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, ఏది వచ్చిన తర్వాత అన్ని వస్తున్నాయో దాన్ని పడగొట్టు. దాన్ని పడగొట్టగలిగితే అదే యుక్తి, అదే నీ వివేకం, అదే నీ బిహేవియర్ యొక్క ఔన్నత్యం అంతా అక్కడ చూపించాను. నీ పూజలు, నీ దేవతలు, గుడి చుట్టూరు తిరగటాలు, నీ సత్యానరతాలు, నీ ఔన్నత్యాలు, నీ గొప్పలు, నీ తక్కువలు, స్వర్గలోకం, నరకలోకం, మరణానంతర జీవితాలు, మళ్ళీ నీ త్వరగా పట్టు తిరిగి పుట్టడం, ఇవన్నీ వ్యవహారికంగా నిజమే. ఇవన్నీ కుందేటి కొమ్మని అనటం లేదు, ఇవన్నీ వ్యవహారికంగా నిజమే. కానీ గొడవలన్నీ నీకు ఎప్పుడు వస్తున్నాయి? వాళ్ళు నాకు విరోధులు, వీళ్ళు నీ స్నేహితులు, వాళ్ళ బంధువులు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఇవంతా వ్యవహారిక ప్రపంచం. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కల్పి నిలిచిన ప్రపంచం ఈ ఘర్షణ అంతా నీకు ఎక్కడ నుంచి వస్తుంది? గాఢ నిద్రలోంచి మెరుకులోకి రాగానే ముందేమొస్తుంది? నీకు నేను అనే తలంపు వస్తుంది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను వ్యవసాయదారుణ్ణి, నేను ఇంకోటి, నేను ఎకనమిస్ట్ని, ఇంకో రకంగా ఈ గొడవ అంతా నువ్వు కాని దానితోటి, నువ్వు కాని దానితోటి తాదాత్మ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే నీకు నీకు నేననే తలంపు వస్తుంది. నువ్వు చమత్కారంగాను లేదా సాధన చెయ్యి, లేదా యుక్తి ఉపయోగించు, శాస్త్రం అధ్యయనం చెయ్యి, సత్పురుషుడి సహవాసం చెయ్యి, మరొకటి చేయని గ్రంథాలు పఠించు, ఏదో చేయి, ఏదో చేయి, నువ్వు ఏది చేసినా ఆ నేరిన తలంపుని అన్ని యుక్తులపై తన పడగొట్టడానికి ప్రయత్నం చెయ్యి. అదే గమ్యం, సాధన గమ్యం అదే పెట్టుకోన్నాడు. అది వేణ సిద్ధాంతం. జిందలు వదిలేసి పొల్లు పట్టుకోవద్దని చెప్పాడు. జిందలు వదిలేసి పొల్లు పట్టుకుని తిరగొద్దని చెప్పాడు. బియ్యం వదిలేసి బియ్యం పైన పొల్లు ఉంటుంది కదా, పొల్లు వేసి తిరగొద్దని చెప్పాడు. నువ్వు పని చేయి, ప్రపంచంలో ఏ విషయం మీద ఆసక్తి పెట్టుకోదు, వచ్చేది వస్తుంది, రానిది రాదు. నీ తలకాయ పాడు చేసుకోవడంలో ఎక్కువ రాదు, నువ్వు కామగా కూర్చోవడంలో తక్కువ రాదు. ఆసక్తి పెట్టి ఆసక్తి పానికి రాదు, ఆసక్తి పానికి రాదు. గత సంఘస్య ముక్తస్య, ముందు బయట కూడా వదిలి, నీ ఇష్టాయిష్టాలు, నీ బలహీనతల్లోంచి, నీ బలహీనతలు అంటే నీకు తెలుస్తుంది కదా, నీ బలహీనతలు అంటే నీకు తెలుస్తున్నాయి కదా, నీ బలహీనత లేదు, అందులోంచి నువ్వు విడుదల అవ్వటానికి సాధన వచ్చింది. ఇప్పుడు మన శరీరానికి రోగం వచ్చింది, ఆ రోగం నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, హోమియోపతి, అల్లోపతి, ఇంకో పతి, ఇంకో పతి, ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో కష్టపడుతున్నాం, మందులు వాడుతున్నాం, ఇంజక్షన్లు చేయించుకుంటున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. అలాగే నీ నీ లోపల బలహీనత బయట లేవు, ఇష్ట ఇష్టాలని, రాగద్వేషాలని, ప్రియాప్రియములు, నీ లోపల బలహీనత అందులోంచి విడుదల పొందటా నువ్వు ప్రయత్నం చేయి. ఏం చేయాలి, నువ్వు కాదు కాబట్టి నువ్వు కల్పించుకుంటూ వచ్చినవి, స్నేహాలు చేయటం వల్ల దోషాల వల్ల వచ్చినాయి, నీ పరిసరాల వాతావరణంలో వచ్చినాయి. మన పరిసరాలు కూడా మంచివి కాకపోతే మనం పాడైపోతాం. అంతేత జాగ్రత్తగా పొరుగు చూసి ఇల్లు కట్టుకోమన్నారు. ముందు నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడైనా పొరుగులు కూడా చూసుకోమన్నారు. ఎక్కడ కొత్తగా మీ ఎవరైనా డాబాలు కట్టుకుంటే ఎక్కడ మధ్య కట్టేయకుండా పొరుగు చూసి కట్టుకోండి. పొరుగు వాళ్ళ వల్ల నైబర్స్ వాళ్ళు కూడా పాడైపోతాం మనం. పెరిగిన వాతావరణం కూడా, పెరిగిన వాతావరణం కూడా సరిగ్గా ఉండాలని, ఆ బ్రాటప్ కూడా సరిగ్గా ఉండాలి. ఇన్ని రకాలుగా నీకు అది కలిసి వచ్చేది కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఎలాంటి మొక్కస్య, నీలో బలహీనతలు బయటికి నీకు తెలుస్తూ ఉంటాయి కదా, నీ బలహీనత నీకు తెలుస్తూ ఉంటాయి కదా, అందులో అందులోంచి విడుదల పొందటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయి. ఒకవేళ నీ బలహీనతలో నీకు సంతోషాన్ని ప్రస్తుతం కలగజేసుకున్నా వడ్డీతో సహా దుఃఖంగా మారిపోతాయని సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నారనుకోండి, మీ దుఃఖం అంతా, మీ అశాంతి అంతా శాంతిగా మారిపోను, మీ దుఃఖం అంతా సంతోషముగా మారిపోను, మీ నరకం అంత స్వర్గముగా మారిపోను. చదువు వల్ల చావు లేని చదువు చదవని ఎవడ ప్రసలాదు. చదువు వల్ల అంటే నువ్వు ఎటువంటి చదువు చదవాలంటే చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పుట్టకూడదు, అటువంటి చదువు చదువు. చదువు వల్ల మిగతా చదువులన్నీ పొట్టకు సంబంధించిన విద్యలు, మిగతా ఏం చదువుకున్నా పొట్టేడిపోతా ఉంటుంది. ఆత్మవిద్యను ఏమంటారు? పరావిద్య. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ అపరావిద్యలు అంటారు. అంటే మన శరీరానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి విద్యుడు ఈ సైకాలజీ, అది పరావిద్య అపరావిద్యుడు. నీకు అర్థమవుతుందా? ఆ పరావిద్య నేర్చుకోవడానికి ఏకాగ్రత ఉండాలి, అపరావిద్యలు నేర్చుకోవాలన్నా ఏకాగ్రత ఉండాలి. నీ కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా ఏకాగ్రత ఉండాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలన్నా ఏకాగ్రత. నిరంతరము నన్ను చింతిస్తుంటే నాకు ఏకాగ్రత కలుగుతుంది అర్జున. ఏ విద్య నేర్చుకోవడానికి కానీ నువ్వు ఏకాగ్రత కావాలి. నిరంతరము నిన్ను చింతించడం వల్ల నిరంతరము నన్ను స్మరించి చింతించడం నీకేమొస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం నన్ను ప్రేమించడం వల్ల ధ్యానం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఎక్కడో శవాల కింద కూర్చోక్కర్లేదు, నువ్వు స్మరిస్తుంటే ధ్యానం చేస్తుంటే నీకు తెలియకుండా, నన్ను ప్రేమిస్తుంటే నన్ను స్మరిస్తుంటే నీకు తెలియకుండా నేను చెప్పిన మాటలు నీకు తెలియకుండా ధ్యానం కూడా జరిగిపోతాడు. నీ చేతులు నాకు స్మరించు, నీ చేతులు నాకు సమర్పించు, నీ కళ్ళును నాకు సమర్పించు, నీ నాలుకను నాకు సమర్పించు, నీ చెవులు నాకు సమర్పించు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, నాలుగు లీనం అయిపోతే జాయిన్ అయిపోతావు. నువ్వు జాయిన్ అయిపోతావు నాలుగు, నువ్వు ఆల్రెడీ ప్రారంభించక్కరు, ప్రవాహం వెళ్తాను, అందులో జాయిన్ అయిపోతావు. ఆ ప్రవాహాన్ని నువ్వు కనిపెట్టక్కర్లేదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ నువ్వు జాయిన్ అయిపోతావు. ముక్తస్య గత సంఘస్య ముక్తస్య అంటే దేని పట్ల ఆసక్తి ఉండకూడదు. నీ పని అది నువ్వు చూసుకోవాలి. నీ వాళ్ళంటే అన్ని పనులు రోడ్డు మీద పనులు నొడ్డుకోమని కాదు, నీ శరీరానికి భగవంతుడు కేటాయించిన పని అయిష్టంగా కాకుండా, ఇష్టంగా చెయ్యాలి, విరోధంగా కాకుండా ప్రేమగా చెయ్యాలి. నీ భగవంతుడు నాకు కేటాయించిన పనిని చేయని అంతే రోడ్డు మీద పని అంతా నొడ్డుకోమని కాదు. గత సంఘస్య ముక్తస్య అంటే ప్రియాప్రియముల్లోంచి విడుదల పొందడానికి సాధన చేయి, అది సాధన అంటారు. నీ బలహీనతల్లోంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ శరీరానికి రోగాలు వస్తే నువ్వు ఎలా ఇలా రోగం నుంచి బయటపడటానికి ఎలా ప్రయత్నం చేస్తానో, నీ ప్రియాప్రియముల్లోంచి విడుదల పొందడానికి జ్ఞానావస్థత చేత మనస్సు నీ ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలి, ఆత్మవిద్యను ఎలా సంపాదించాలి, మీకు అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలి, ఆత్మవిద్యను ఎలా సంపాదించాలి అని మనస్సు అంతా ఆ విద్యను, ఆత్మవిద్యను, భగవంతునికి సంబంధించిన విద్యను సంపాదించడం మీద నీ మనస్సును నిలబెట్టి అట్టే పెట్టి అక్కడ ఉంచేయన్నాడు. దేని సముపార్జనలో, ఆత్మవిద్య సమపార్జనలో. ఈ లోకంలో చాలా విద్యలు ఉన్నాయి. కృష్ణుడు అన్నాడు గీత భగవంతుడు, భగవాన్ వాచ వ్యాసుడు అంటాడు మధ్య మధ్యలో, బహుశా భగవాన్ వాచ భగవాన్ ఏదో 5-6 శ్లోకాలు చెప్తాడు. చదవ భగవాన్ వాచ భగవాన్ వాచ ఎందుకు చెప్తాడు అంటే మన ముద్ర ఉన్నాయని తెలుసు. శుద్ధంగా బయ ముద్ద బయ తిండికి పనికి వస్తున్నాం, బుర్ర పని లేదు అంటే కంచం నిండా తిండి, మంచం నిండా మనుషులు, తలకాయ పని చేయటం లేదు, ఎప్పటికప్పుడే మరుపు. ఎప్పటికప్పుడే పరగడుపు. అయ్యే వ్యాసుడు మధ్య మధ్య భగవాన్ వాడి పెద్దవాడు రా చెప్పేవాడు భగవంతుడు అని చెప్పటం మనకు. రోజుకి 100 అబద్ధాలు చెప్పి మంత్రులు కాదు చెప్పి మాట చెప్పేవాడు భగవంతుడని చెప్పడం కోసం మధ్య బదులు భగవాను వాచ భగవాను వాచ భగవాను వాచ చెప్పేవాడు తెచ్చేవాడు కాదురా, చెప్పేవాడు ఒక జీవుడు కాదు, జీవుడు కాదు. మొత్తం ఎవరిలోంచైతే సృష్టి అంతా వచ్చిందో, ఎవడైతే సృష్టి ఉందో, ఎవడైతే సృష్టి అంతా లయమవుతుందో అట్టి పరమాత్మ చెబుతున్నాడని చెప్పడం కోసం మధ్య మధ్యలో భగవాన్ వాచ భగవాన్ వాచ చెప్పేవాడు భగవంతుడు. ఇది ఏడాపాలంగా ఏదాలాపంగా తీసుకొద్దేవయ్యా, వీరికి ఇది వేళ వెర్రికని తీసుకోకండి, బహు జాగ్రత్తగా ఉండండి, అటెన్షన్లో ఉండండి, కాన్సన్ట్రేషన్లో ఉండండి. భగవాన్ చెప్పేవాడు భగవంతుడు. ఈ సృష్టికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఈ సృష్టికి కేంద్రం ఎవడో, ఎక్కడి నుంచి సృష్టి అంతా వచ్చిందో, ఎక్కడ నిలబడి ఉందో, మళ్ళీ మన అందరం ఏ వస్తువులు లయమవుతున్నాం వాడు చెబుతున్నాడు అని అని మనకు మధ్య మధ్య హెచ్చరిక కోసం భగవాన్ వాచ భగవాన్ వాచ భగవాన్ వాచ చెప్పేవాడు భగవంతుడు. ఒకసారి చెప్తే సరిపడలేదా భగవాన్ వచ్చని మధ్య మధ్యలో మనం రెడీగా ఉంచడం అంటే మీరు తక్కువ అంచనం అవుద్ది శాస్త్రం ఇది. ఏదో ఇష్టాలతో ఇష్టాలు కోపం వచ్చినప్పుడు ఒక మాట, కోపం లేనప్పుడు ఒక మాట, ఇష్టం ఉన్నప్పుడు ఒకటి, ఇష్టం లేని మాట అలా చెప్పి చెప్పింది పరమాత్మ. శనివారం ఒక మాట, ఆదివారం ఒక మాట, భగవాన్ వాచ భగవాన్ వాచ. అయితే మనం అందరం విశ్వాసగిరిలోనే వ్యాసుడికి తెలుసు, మనందరం విశ్వాసగిరి ఆ భగవంతుడి మీద విశ్వాసం కలగజేయడం కోసం మళ్ళీ మనందరం విశ్వాసగిరిలోనే వ్యాసుడికి తెలుసు. వేదవ్యాసుడికి మనకి ఈశ్వరుడి మీద విశ్వాసం కలగజేయడం కోసం భగవాన్ వాచ భగవాన్ వాచ భగవాన్ వాచ రిపీటెడ్గా చెప్తుంది. ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నాడని మనకు అనిపిస్తుంది, కానీ అన్నిసార్లు చెప్పినా మనకు బుద్ధి రావట్లేదు. మనకు ఇది ఒక మాయ. ఏంటి పిచ్చోడు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే భగవాన్ వచ్చ భగవాన్ వచ్చ అని అనుకుంటాం కానీ ఎన్నిసార్లు చెప్పినా మనకు బుద్ధి ఏమి రావటం లేదు. మనకు తెలియదు మనలో ఉంటాం, మనలో ఉన్న అజ్ఞానం అంత దట్టంగా ఉంటుంది. జ్ఞానావస్థిత చేస్తా అంటే జ్ఞానం మీద ఆత్మజ్ఞాన సంపాద్యని మీద డూ ఆర్ డై. మన ఆత్మజ్ఞాన సంపాద్యంలో ఉండాలి, లేదా ప్రయత్నంలో శరీరం చనిపోతే చనిపోతుంది. ఆ ప్రయత్నంలో శరీరం పోయినా పర్లేదు. నీకు అర్థమవుతుందా? ఆత్మజ్ఞాన సంపాద్యంలో ఉండాలి. ఒకవేళ మధ్యలో చావు వచ్చేసింది అనుకుని వస్తే రాను, దేహ ప్రారంభాన్ని బట్టి అది పోతుంది. కానీ ఇక్కడ దేహం ఎంతకాలం ఉంటుందని కాదు ముఖ్యం, దాని టైం వచ్చినప్పుడు అది పోతుంది. దేహం దాని ప్రారంభం పూర్తయినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఈ లోపల మీరు ఆత్మజ్ఞాన సముపార్జన ప్రయత్నంలో ఉండండి. మీ మనస్సు దాని మీద నిలబెట్టించండి, మీ బుద్ధి దాని మీద నిలబెట్టించండి. ఒకసారి ఒకవేళ మీ మనస్సు చెలించిపోతానంటే మీ మనస్సు చెట్లు ఆకులు ఎలా కదులుతాయో అలా అటు ఇటు కదులుతా అంటే చెట్లు ఆకులు అటు ఇటు కదులుతా అంటే ఆ గాలి వస్తాయండి. చెట్లు ఆకులు ఎలా కదులుతాయో ఏదో విషయ స్మరణ వల్ల మీ మనస్సు అటు ఇటు కదులుతా అంటే బుద్ధి ఉంది కదా మీకు, ఆ బుద్ధితోటి మీ మనసుకు బుద్ధి చెప్పి నేను చెప్పిన మాటలు వినండి. మీరు మీరు ఇతరులకు బుద్ధి చెప్పొద్దు, మీ బుద్ధితోటి ఇతరులకు బుద్ధి చెప్పొద్దు, మీ మనసుకు బుద్ధి చెప్పండి. మీ మనసుకు బుద్ధి చెప్పి అటు ఇటు చేపలేని దానికి వాండరింగ్ ఎక్కువగా ఉంటే ఆత్మవిద్య మీద ఆత్మవిద్యను మనం సంపాదించాలి, లేకపోతే ఆ ప్రయత్నంలో మనకు ప్రాణం పోయిన ఇబ్బంది లేదు, ఆ సాధనలో ఉండాలి. జ్ఞానావస్థ చేస్తే ఆత్మజ్ఞాన సముపార్జనలో ఆత్మవిద్య సముపార్జన ఈ మనస్సును నిలబెడితే అలా యజ్ఞాయచరస కర్మ సమగ్రం ప్రభులు అయితే ఇలాగైతే మీకు పునర్జన్మలు రావు. ఎలా రావు? మీరు ఏ పని చేసినా ఏ పని చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేయండి. అధర్మం కోసం చేయొద్దు, ధర్మం కోసం చేయండి. చెడ్డ కోసం చేయొద్దు, మంచి కోసం చేయండి. ఆ రకంగా మీరు పని చేసుకుంటే వెళ్ళండి. ఆ రకంగా మీరు కర్మ రాగద్వేషాలు లేకుండా చేయండి. మీ బలహీనతల్లోంచి బయటపడి చేయండి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుని యొక్క మాటను ప్రమాణం పెట్టుకుని చేయండి. జనాలతోటి ఎక్కువ కలవకండి. నేను కూడా ఈ భక్తి మీటింగ్లు తప్పించి సమిష్టి మీటింగ్లకి ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను. ఏదో పెద్ద గురువు వస్తున్నాడు 3వ తారీఖున పాలకొల్లు అని వారం రోజులు ధ్యానం చేస్తే ఆయన పెద్ద గురువు, ఇండియాలోని పెద్ద గురువుల్లో ఒకడు. మీరు కూడా దయచేయండి అని చెప్పి నాకు గౌరవం ఉందని మీద సమిష్టి మీటింగ్లు 10 మంది మాట్లాడే మీటింగ్లకు రానని చెప్పాను. ఇంకా అంటే ఇష్టం లేక కాదు, జన సంసర్గం జనంతో కలియటం తగ్గించుకోవడానికి ఇలా ఎలా సమిష్టి మీటింగ్కి వెళ్తాను, రోజుగా మీటింగ్ వెళ్ళాలి. అయితే మేమేదో భక్తి మీటింగ్లు పెట్టుకుని సర్వే చేసుకుంటాను, నేను మీటింగ్లు పెంచుకోము, సమిష్టి మీటింగ్ 10 మంది కలిసి మాట్లాడతారు చూడండి. ఇంకా ఈ వీటికి మామూలుగా మా మీటింగ్లు ఎప్పుడైనా చెప్పుకోండి, కళ్యాణ మండపాలు కూడా రావని చెబుతున్నాను. మూడో తారీఖున రవిశంకర్ అని వస్తాడు, ధ్యానం బాగా నేర్పుతాడు. నేను చెప్పాను నన్ను ఆహ్వానించడానికి వచ్చి, మీరు ధ్యానం నేర్చుకోండి మంచిది, మీరు ధ్యానం నేర్చుకోండి, పెద్ద గురివే ధ్యానం నేర్చుకోండి, ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి ఓపెన్ చేయించుకోండి క్లాసులో, నేను రావాలని చెప్తాను. అంటే ఇష్టం నాకు కాదు, ఇది తగ్గించుకోవాలి. మంత్రులకి ఎమ్మెల్యే సరదా వాళ్ళకి రిబ్బన్లు కట్టించడం అంటే ఆడ సరదా, నాకు రిబ్బన్లు కట్టించడం వాళ్ళు వచ్చి కలిసేసి లేదు, ఇంటి కొన్ని కూర్చుంటే వచ్చి నష్టం లేదు. మీరు మంత్రిని ఎక్కడైనా తీసుకొచ్చి రిబ్బన్లు కత్తిస్తాంటే అది సరదా పాపం, అది సరదా వాళ్ళకి ఎలా ఆరాకుండా అలవాటు పెడతారు వాళ్ళ జీవితానికి. నేను కళ్యాణ మండపానికి కూడా సమిష్టి మీటింగ్ రాము, నాకు చెప్పాను మామూలుగా మమ్మల్ని మమ్మల్ని ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే పెట్టుకోవడానికి మాకు అర్థం కాదు. అంటే జనసామాన్యం తోటి కలవటం తగ్గించుకోవడం కోసం. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం, సాధకుడికి కొంత ఏకాంతవాసం అవసరం. ఎక్కువ జనంతో కలిసిపోకూడదు. సాధకుడికి ఏమవాలి? కొంత ఏకాంతవాసం అవసరం. సహవాసం హోలీ కంపెనీ. ఏంటది హోలీ కంపెనీ? ఏకాంతవాసం, సహవాసం, హోలీ కంపెనీ, ఉపవాసం. అప్పుడు శరీరానికి కొంచెం ఆయిల్ ఎప్పుడైనా ఉపవాసాలు ఎప్పుడైనా ఉపవాసాలు చేయటం మంచిది. దీనికి పరమాచార్య ఏమన్నాడంటే, ఎవరో వచ్చే ఒక భక్తులు వచ్చి ఈ మధ్య 4 రోజులు లంకడాలంటే భోజనం చేయటం లేదన్నాడు. నువ్వు మామూలుగా ఏకాదశి చెయ్యు, నువ్వు ద్వాదశి చెయ్యు, పౌర్ణమి చెయ్యి, ఏది చెయ్యు, నీకు భగవంతుడు ఈ రకంగా నీకు ఈ రకంగా నీ చేత లంకడాలు చేస్తాడు, మంచిదే చెయ్యి అన్నాడు. నీకు ఇంకా ద్వాదశి లేదు, త్రయోదశి లేదు, రోజు తిండే పని నీకు ఉంది. నువ్వు మామూలుగా లంకణాలకు వెళ్తేనే కానీ ఉపవాసాలు చెయ్యి. నువ్వు 4 రోజులు ఇంకో 4 రోజులు ధర్మన్నా పర్లేదు, ఈ లోపల నీకు పొట్ట బాగుపడుకుని వెళ్ళిరమ్మన్నాడు. నీ ఎలాగే ఇష్టమే చేయటం లేదు, భగవంతుడు బలవంతుడు నీ లంకణాలే బిడ్డి చేస్తే అలాగనే చెయ్యి మంచిదే అన్నాడు. చెయ్యాలి, నువ్వు ఎలాగ చెయ్యు, లంకడాలు పెట్టాడు ఇప్పుడు ఏమైనా చేయిస్తావు, ఏం చేస్తావు లంకడాలు పెట్టి చేయకే, 104 డిగ్రీలతో నీ శరీరం కాలిపోతాయని భోజనం చేసి ఏం చేస్తావు, భోజనం లోపలికి వెళ్ళదు, అలా చెయ్యి మంచిది. ఇది భగవంతుడి చేయించు ఉపవాసం నీకు చేస్తాను. ముందు మంచి ఎప్పుడైనా అంటే రోజు శరీరాన్ని మార్చేయమని కాదు, ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం ఇవన్నీ మంచివి. వాసం అంటే కొంతమంది ఈ పండితులు ఏం చెప్తారంటే, వాసం అంటే దగ్గరగా ఉండటం, వాసం అంటే దగ్గరగా ఉండటం. ఒక అన్నం తక్కువ తీసుకున్నా, నువ్వు సరిపడి తీసుకున్నా, లేదా అన్నం తీసుకోకపోయినా ఏం చేయ, భగవంతుడి దగ్గరగా ఉండు, భగవంతుడి దగ్గరగా ఉండు. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండు, భగవంతుడికి సమీపంలో కూర్చోవటం, భగవంతుడి సమీపంలో ఉండటం నేర్చుకో. నువ్వు అన్నం తక్కువ తిన్నా, లేదా అసలు మానేసి అది ముఖ్యం కాదు, శరీరయాత్రకు సరిపడి అన్నం తినాలి. భగవంతుడి గీతలు యుక్తాహారం అన్నాడు, బాగా తక్కువ తినొద్దు, బాగా ఎక్కువ తినవద్దు అన్నాడు. ఎక్కువ తింటే ఏమవుతుందంటే, ఎక్కువ తింటే నీకు మనస్సు నిలబడదు, బాగా తక్కువ తింటే నీరసం వస్తుంది. అతి అనలేదు, మితం అనలేదు, యుక్తాహారం. నీ శరీరానికి సరిపడి తిన, నీ శరీరానికి చక్కటి వాడాడు భగవంతుడు, చక్కటి మాట వాడాడు. అతి అనలేదు, మితాలు లేదు, యుక్తాహారం. యుక్తం అంటే ఏంటంటే, నీ ఆకలికి సరిపడి తిన, నీ ఆకలికి సరిపడి ఎక్కువ తినద్దు, మరీ తక్కువ తినద్దు. మరీ తక్కువ తింటే ఏమవుతుంది, నీరసం వస్తుంది. మరీ ఎక్కువ తింటే ఏమవుతుంది, బద్ధకం వస్తుంది. నీ సాధన చేసుకోలేదు, యుక్తాహారం. యుక్తారు ఇందాక శంకరాచార్య వారు చెప్పాను కదా, ఆకలనే రోగానికి, ఆకలనే రాగానికి అన్నం అనే మందు. మన శరీరానికి ఏదైనా రోగం వస్తే ఎలా మందు టాబ్లెట్స్ వాడుతున్నావు, ఆకలి కూడా రోగమే. అయితే ఆ రోగం ఏ రోజుకి ఆ రోజు వస్తూ ఉంటుంది. అయితే ఆకలి ఆకలి రోగానికి అన్నం అనే మందు ఎంతవరకు వస్తాం, అంత అతిగా వేయకు, అంత సరిపోదు. డాక్టర్ గారు నేను ఒక బిళ్ళ మింగమంటే ఒక బిళ్ళ మింగించోకని పది బిళ్ళలు మింగో కదా, అలాగే ఆకలి రోగానికి అన్నం కూడా సరిపడి వెయ్యి. మీకు అర్థం అయితే అతిగా వద్దు, బాగా తక్కువ తక్కువ బాగా తక్కువ వేసుకుంటే నీరసం వస్తుంది. అతిగాని వద్దు, మితంగా యుక్తంగా నీకు ఎంతవరకు అవసరం అంతవరకు చేయదు. అంటే అన్నం తినేప్పుడు మన అందరికీ శరీరం చెబుతుంది, ఏదైనా తింటున్నాం అనుకోండి మన శరీరం చెబుతుంది సరిపోతున్నారు. మన శరీరం ఏం చెబుతుంది, నువ్వు తిన్న సరి మనం చెప్పిన వినం, అది చెప్పకుండా వినకుండా తినేయటం వల్ల వచ్చి మళ్ళీ రోగాలు ఎక్కువ వస్తాయి. మనం తిండి కాడ జాగ్రత్తగా ఉంటే 150 మంది అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఆహారం కాలు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా 150 మంది అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. శంకరాచార్యం అనేవారంటే నోటితోటి తినేదే నువ్వు అన్నం అనుకుంటున్నా, చెవులతోటి వినేదన్నం. నువ్వు అన్నం శుభ్రంగా ఉండాలి, కూర శుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావో చెవులతోటి అనే విషయాలు కూడా మంచిగా ఉండాలి. కళ్ళతోటి దృశ్యాలు మంచిగా ఉండాలి. కళ్ళతోటి చూసేది అన్నం, చెవులతోటి వినేది అన్నం, అది అన్నమే. నోటితోటి తినేది అన్నం కాదు, చెవులతోటి వినేది కూడా అన్నమే, కళ్ళతోటి చూసేది కూడా ఆహారమే. ఈ ఆహారంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, కళ్ళతోటి చూసే దాంట్లో చెవులతోటి వినే దాంట్లో ఆ ఫుడ్ విషయంలో కూడా అదే జాగ్రత్తగా ఉంటేనే నీ సాధన సఫలీకృతం అవుతుంది. నీ సాధనలోంచి నువ్వు శ్రద్ధ వస్తువులోకి వస్తావు, సిద్ధపురుషుడు అవుతావు. అంటే సిద్ధపురుషుడు అవటం అంటే సిద్ధంగా ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది, పరమాత్మ నీకు ఎరుకులోకి వస్తున్నావయ్యా అని చెప్తున్నాడు. యజ్ఞాయ చరసక్కరం అంటే నువ్వు ధర్మం నిమిత్తం, నీ డ్యూటీ నిమిత్తం, గొప్పల కోసం కాకుండా ఏది ఇంకోటి, ఈ భక్తులందరూ కూడా సాధ్యులందరూ రెండు విషయాలకు రాజకీయాలు, రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి ప్రచారం, రెండు రాజకీయాలు. అందరినీ కాదని వాళ్ళు భక్తులు అనేవాడు సాధకుడు, జిజ్ఞాసువుడు, ముముక్షువుడు, రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి రాజకీయాలు, రెండేంటి ప్రచారం. ఈ భక్తులు కూడా చాలా మందికి ప్రచారం కావాలి. నీ ప్రచారం కోరుకుంటున్నామంటే నీ మనసు బాహ్యముఖాలు పెడిపోదు. ఆచారం మంచిదే, ప్రచారం మంచిది కాదు, ఆచారం మంచిదే కొంతవరకు. అంటే మనం ఈ రెండింటికి ప్రచారం ఒకటి, రాజకీయాలు ఒకటి, మనం ఎంత దూరంగా ఉంటే అంత అంత మంచి సాధకుడికి మంచిది, భక్తుడికి మంచిది. అయితే ముముక్షువు కాని వాడు మోక్షాన్ని కోరుకోడు, జిజ్ఞాస లేని వాడు జ్ఞానం సంపాదించాలని బుద్ధి కలగదు. అంచేత సత్పురుషులతో సహృదయంతో స్నేహం చేస్తే ముందు ముముక్షత్వం వస్తుంది, జిజ్ఞాస వస్తుంది. అంటే మన చేతిలో డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోడు ఎంత తేలికో, అది జిజ్ఞాస అనేది జ్ఞానం సంపాదించాలని తలంపు లోపల నుంచి వస్తే జ్ఞానం సంపాదించడం కూడా అంతే తేలికి. ఆ తపన లోపల నుంచి రావాలి అది. ఇది మనం ముముక్ష మోక్షం పొందాలి అంటే ఈ జన్మలోనే మనం పొందవలసిన, ఈ జన్మలోనే పొందాలటువంటి ఆ పట్టుదల రావాలి. ఆ పట్టుదల రావటం కూడా గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా తేలిగ్గా రాదు. యజ్ఞాయచరసకర్మ అంటే ఇతరుల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం ఏదైనా పని చేస్తా అంటే మీకు అర్థం, భగవంతుని ప్రీత్యర్థం నువ్వు భగవంతుని ఏం చేస్తుంటే, ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడే అనే బుద్ధితోటి పని చేస్తుంటే నువ్వు పని చేసినా నీ పని పునర్జన్మలు ఇవ్వదు. కానీ నువ్వు పని చేసినా కొత్త కోసం రావు, పునర్జన్మను కూడా నీకు ఇవ్వదు. ఇతరులకు ఇతరుల మంచి కోసం నువ్వు చేసే పని, నీ స్వార్థం కోసం నువ్వు చేసే పని, ప్రతి పని నీకు పునర్జన్మ వస్తుంది. కానీ ఇతరుల మంచి కోసం నువ్వు చేసే పని వల్ల నీకు పునర్జన్మ రానే రాదు అయ్యా. సమగ్రం శేషము లేకుండా, నిశేషము లేకుండా నీ నువ్వు భగవంతుని ప్రీత్యర్థం, ఇతరుల క్షేమం కోసం ఏదైనా పని చేస్తే, కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను బంధించదు సరికదా, నిన్ను బంధం నుంచి విడుదల చేస్తుంది, నీకు మోక్షం ప్రసాదిస్తుంది. అట్టి కర్మను ఆచరించు, అట్టి ధర్మాన్ని ఆచరించు, అతి కర్మను చెయ్యి. ఎటువంటి కర్మను చెయ్యి, నువ్వు ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తే, ఎటువంటి కర్మను ఆచరిస్తే ఆ కర్మ పునర్జన్మలకు కారణం కాదు, ఈ జన్మలోనే కదా మోక్ష కారకం అవుతుందో, అటువంటి కర్మని నువ్వు ఆచరించు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసగ యజ్ఞాయ చరథ కర్మ సమగ్రం ప్రబిలితే, శ్వాసము లేకుండా నీ కర్మ అంతా నశిస్తున్నా, నీకు వాగ్దానం చేస్తున్నా. శ్వాసము లేకుండా నీ శేషముగా నశి, శ్వాసము రాదు అంటే ఇంక ఒకటో రెండు బీజాలు ఉండవు పునర్జన్మకి. అసలు బీజాలు లేకుండా మొత్తం కాలిపోతుంది, జ్ఞానాగ్నిలో మొత్తం అంతా కాలిపోతుంది. ఎప్పుడో నీ హృదయంలోంచి జ్ఞానాగ్ని అది ప్రజ్వలం అయిందో, లోపల నుంచి జ్ఞానాగ్ని ఊరుతుందో, మొత్తం సంస్కారాన్ని పునర్జన్మ హేతులని కాలిబూడిదైపోతుంది. కృష్ణుడి మీద కొంతమంది ఎంతమంది నమ్మకమైన వాళ్ళు ఉన్నారంటే, నువ్వు పవిత్రుని సంపాద పవిత్ర నువ్వు పవిత్రుడిగా పవిత్రతను సంపాదించుకో, ఏకాగ్రతను సంపాదించుకో అని కృష్ణుడు ఎవడైనా ఆయన కాలంలో చెప్తే, నేను చూశాక ఇంకా నేను అపవిత్రుడికి ఎలా ఉంటానని వారు కొంతమంది అది భగవంతుని కూడా పల్టి కొట్టింది తీసుకోవడం. ఏంటి అన్ని పవిత్రుడిగా ఉండటం అంటే నేను చూశాక నాకు ఇంకా అపవిత్రుడు ఎక్కడ ఉండగలుగుతుంది. నేను నీ దర్శనానికి వచ్చాను కదా, నాకు పవిత్రుడిగా ఉంటామంటే నాకు నా అపవిత్రత ఎక్కడ మిగులుతుంది అనే భక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు కానీ లేదా కృష్ణుని కానీ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే, మిమ్మల్ని దుఃఖం ఎలా ఉంటుందో, దుఃఖస్పరిశ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులకు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి. అశాంతి ఎలా ఉంటుందో, దుఃఖం ఎలా ఉంటుందో మీకు తెలియని పరిస్థితులకు మిమ్మల్ని తీసుకెళ్లాలని ఈ మహాత్ములు మహర్షులు యోగులు అందరూ చేసిన ప్రయత్నం. మీకు 1000 కోట్లు డబ్బు ఉన్నా దుఃఖం ఆగదు, వచ్చేస్తున్నాను. నీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, దుఃఖం ఆగుతుంది అనుకోకుండా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ వస్తువులైతే దుఃఖం లేదో, ఏ వస్తువులైతే అశాంతి లేదో, ఏ సూర్యుడి చీకటిని చూద్దామని ప్రయత్నం చేసినా చూడలేడు. ఒక సూర్యుడికి చీకటిని చూడాలనుకున్నాడు, ప్రయత్నం చేసినా చూడలేడు. ఏ వస్తువుకైతే అశాంతి కనపడదో, ఏ వస్తువుకైతే నీకు అర్థమైతే దుఃఖం కనపడదో, అటువంటి వస్తువు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి జ్ఞానులు యోగులు అవతార పురుషులు చేసేటువంటి ప్రయత్నం. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, దుఃఖం ఆగదు, అశాంతి ఆగదు, భోగాలు వస్తుంది. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, పెద్ద మేడ కట్టుకోవచ్చు, 20 లక్షల కారు కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక సొంత విమానం కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన వస్తువులు పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుంది, అసలు సున్నా బాహ్యమైన భోగాలన్నీ బాహ్యమైన ఆకర్షణలను అనుభవించవచ్చు. డబ్బు చేసే పని డబ్బు చేస్తుంది, కానీ జ్ఞానం చేసే పని డబ్బు చేయలేదు. మీకు అర్థమవుతుంది, డబ్బు చేసే పని డబ్బుని చేయమంటే చేస్తుంది, కానీ జ్ఞానం చేసే పని విద్య చేసే పని డబ్బు చేయలేదు. 1000 లక్షల కోట్లున్నా చేయలేదు, జ్ఞానం చేసే పని 1000 కోట్లున్నా చేయలేదు. అంటే మీరు 1000 కోట్లు సంపాదించారు, మీ అశాంతి మీ కూడానే వస్తుంది, మీ దుఃఖం మీ కూడానే వస్తుంది, మీ వెలిసి మీ కూడానే వస్తుంది. అర్జున జ్ఞానంతో సమానమైంది ఈ లోకంలో కానీ పరలోకంలో కూడా లేకులేదు. ఈ లోకం లేదు, పరలోకంలో కూడా ఇంత ఉత్కృష్టమైనటువంటి వస్తువు లేనే లేదు అయ్యా. ఇదో మీకు అది తెలియదు, నీ బలహీనతల్లోంచి నీ పాపాల్లోంచి నీ జన్మాంతరంలోంచి నేను అలవాట్లోంచి నిన్ను విడుదల చేసే బాధ్యత నాదని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఎలా శ్లోకాలు చదువు. శ్లోకం పోగొట్టేది శ్లోకం, మీరు శ్లోకం బాగా శ్లోకం మీకు బాగా అర్థమైతే శ్లోకం పోతుంది, శ్లోకం మీకు బాగా అర్థమైతే శ్లోకం పోతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఆనందిని లోపలే ఉన్నది, భగవాన్ వస్తున్నారు ఏం చెప్పి సబ్జెక్ట్ అంటే ప్రజెంటేషన్ సబ్జెక్టివ్ విషయం ఒకటే. రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, శంకరుడు చెప్పినా, రామానుజుడు చెప్పినా, రమణుడు చెప్పినా విషయం ఒకటి, ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అడిగితే చెప్పింది ఒక రకంగా, అడిగితే చెప్తే గురువుడు కొంతమంది ఉన్నారు, అడిగింది చెప్పి అడగకుండా చెప్పేసి గురువుడు కొంతమంది ఉన్నారు. అడిగింది చెప్తారు, అడగకుండా నీకు అవసరం అనుకుంటే అడగకుండానే చెప్పేస్తాడు. కొంతమంది గురువులు ఊరికి అడిగిన దాన్ని చెప్పేసి ఊరుకుంటారు. ఆరు నాలుగు ఎంత అంటే ఆరు నాలుగు పది అని చెప్పేసి ఊరుకుంటారు అంతే కొంతమంది. కొంతమంది గురువులు అదే కాక నీకు అవసరమైన విషయాలు, దానికి నీకు అవసరమైన విషయాలు నువ్వు తెలుసుకునే విషయానికి సపోర్ట్ కూడా విషయాలు కూడా చెప్పుకుపోతూ ఉంటారు. వాడు ఆచార్యుడు వాడికి పైసలు ఉంటే నేను పోషిస్తాడు కూడా, వాడు ఆచార్యుడు అంటే కేవలం వాడికి శాస్త్రంతో సరిపెట్టుకోడు. వాడికి ఒక శాస్త్ర పాండి ఇచ్చినప్పుడు ఇక్కడ అనుభవం ఉంటుంది, యుక్తి ఉంటుంది. ఆ యుక్తి దానికి నేను మోసం చేయటాను కదా, నీ అహంకారాన్ని పొరపడతాను. కొంతమంది లోకలు కూడా లౌకికులు కూడా యుక్తి, ఆ యుక్తి అంటే ఎదటి వాళ్ళ మోసం చేయటం కదా, నీ అహంకారాలు పొరపట్టడానికి ఒకసారి యుక్తి ప్రయత్నిస్తాడు. మోసం చేయటానికి కాదు, మోసం చేయటానికి జ్ఞానికి తనకంటే ఇతరులు ఎవరు లేరు. ఆనందముని ఆత్మ ఆనందము చాచన్యము ఆనందం వేరుగా ఉండవు. నీకు అర్థమవుతుంది, సూర్యుడి వెలుతురు వేరుగా ఉండవు, సూర్యుడి వెలుతురు వేరుగా ఉండవు, ఆత్మ ఆనందం వేరుగా ఉండవు. నీకు ఆత్మజ్ఞాన సంపాదన ఎందుకంటే ఆనందం కోసమే, శాంతి కోసమే, సుఖం కోసమే. గురించండి మనం అందరికంటే మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. నీ భర్త కంటే కూడా మీరంటేనే ఎక్కువ ప్రేమ, అంతే కదా. మీ భర్త కంటే మీరంటేనే మీకు ఎక్కువ ప్రేమ. మీ భర్త మీకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు. మీకు అర్థమవుతుంది, మీ భర్త మీకు అనుకూలంగా లేకపోతే పైకి నటించినా ప్రేమించరు. పైకి నటిస్తే ప్రేమించినట్టు కానీ ప్రేమించరు. ప్రతి మనిషికి ఏది ఇష్టం? తానంటే తాను ఇష్టం, తనంటేనే తాను ఇష్టం. ఏం చేస్తారు? తన లోపల ఉన్నది ఒకటి మాత్రమే నిజం. నువ్వు ఎవరినైనా ప్రేమించిన వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు. నీకు ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీ నీకు ఇష్టం, ఆ పార్టీ మంచిదే చెడ్డదా అక్కర్లేదు, నీకు ఆ పదవి ఇచ్చింది కాబట్టి. అంటే అన్నిటికంటే మీరు ఎక్కువ ఇష్టం, మీరంటే నీకే ఇష్టం, మీరంటే నీకంటే ఎందుకు ఎక్కువ? మీరు ఒక్కరి మాటకి మీరు అన్నది ఒకటి మాటకి నిజం. మీలో ఉన్న నిజం తెలిస్తే, మీలో ఉన్న మీలో ఉన్న నిజం మీకు తెలిస్తే అందరి హృదయాల్లో ఇదే ఉందనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు దగ్గర రాదు. నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను, అందరి హృదయాల్లో చాచనముగా ఉన్నాను అని గీతలో విభూతి యోగంలో చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? విభూతి యోగంలో. అందరి హృదయంలో నేను ఉన్నాను, అంతరాత్మగా ఉన్నాను, చాచన్యముగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను. అందరి హృదయంలో వాళ్ళు నీ ప్రాణముకు ప్రాణముగా ఉన్నాను, నీ జీవాత్మ నీ ఆత్మకి ఆత్మగా ఉన్నాను. అందరి హృదయంలో ఉన్నవాడిని నేనని చెబుతున్నాడు పరమాత్మ. అయితే ఉన్నవాడు ఆయనే, కానీ విశ్వాసం లేదండి మనకు. అలా వస్తువు ఉండని చాలు, ఎరుకు కూడా మనకు లేదు. అంటే ఈ దేహం మనకి, ఈ దేహంతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నామో, మన మనస్సుతో ఎలాగైతే మనం తాదాత్మ్యం పొందుతున్నామో, మన పరిస్థితులతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నామో, అలా హృదయంలో ఉన్న సద్వస్తుతో మనకి తాదాత్మ్యం వచ్చే వరకు పునర్జన్మలు వస్తాయి. పునర్జన్మలు వస్తాయి, దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. ఏ మత ప్రవక్త ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మిమ్మల్ని ఎక్కడికి అశాంతి లేని స్థితిలోకి తీసుకుపోదామని. మీ లోపలేమంది అంటే నేను భగవాన్ చెప్పింది ఏంటంటే, మీ లోపల మనకేదో బయట కారణాల వల్ల మీకు అశాంతి వస్తుంది అంటున్నారు అనుకుంటున్నారు. బయట కారణాల వల్ల మీకేదో అశాంతి వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారు, అవన్నీ నిజం కాదు. మీలోన బలహీనతల వల్లే మీకు అశాంతి వస్తుంది, మీలోన రాగద్వేషాల వల్లే మీకు అశాంతి వస్తుంది. బయట కారణాలు నిజం కాదు, నిజం వల్లే మీకు కనిపిస్తున్నాయి. బయట కారణాలు నిజం కాదు. దేహం నువ్వు అనుకోవటం వల్ల లోపల నువ్వున్నావని బయట ప్రపంచం ఉందని అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది, దేహ బుద్ధి పోయిన వెంటనే శవబుద్ధి పోయిన వెంటనే ఉన్నదంతా ఒక్కటే. నువ్వేమనుకుంటున్నావు? నేను దేహం లోపల ఉన్నాను. మీకు అర్థమవుతుంది, బయట ప్రపంచం ఉన్నది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అని అనుకుంటాం. మనం అనుకుంటున్నాం కదా, ఇలా అనుకుంటున్నాం. ఈ అనుకోవడానికి కారణం ఒకటే, దేహాత్మ బుద్ధి కారణం. నీ లోపల ఉందో బయట అదే ఉంది, బయటే ఉందో లోపల, ఆ లోపల భేదం తేడా లేదు. దేహము నేనని తలంపు ఉండటం వల్ల లోపలని బయటని ఇక్కడున్న దేవుడి ఎక్కడ ఉన్నాడు రకరకాలుగా అనుకుంటున్నావు. ఎంత నువ్వు అనుకోవచ్చు, ఇది సత్యము లోకం విద్య. లోకం విద్య అంటే ఆచార్య వారు చెప్పింది, విద్య అంటే అసలు లేదని కాదు, సత్యము కాదు. విద్య అంటే అసలు లేదని కాదు, సత్యము కాదు. సత్యము సత్యము రోజు ఒకటో అది బ్రహ్మం, అది నీవై ఉన్నావు. అది ఎలా ఉన్నాడు, అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావయ్యా. నువ్వు దేహం అనుకున్నా నువ్వు బ్రహ్మమే, నువ్వు దేహం అనుకున్నా నువ్వు చావులేని సత్పదార్థమే. దేహం అనుకున్నా అదే నువ్వు, మనస్సు అనుకున్నా నువ్వు అదే, బుద్ధి అనుకున్నా నువ్వు అదే. నువ్వు అయితే ఏది, నువ్వు అదే అనుకున్నా అదే. దాంతో నువ్వు కాని దాంట్లోంచి విడుదలయ్యే వరకు ఏదిగా ఉన్నావు దాంతో ఎరుకు నీకు రాదు. నువ్వు కాని దాంట్లోంచి విడుదలయ్యే వరకు నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక, దాని తాలూకు అవేర్నెస్ నీకు రాదు. మనిషికి ఏం కావాలి, ఆనందం కావాలి. మనిషికి ఏం కావాలి, శాంతి కావాలి. మనిషికి ఏం కావాలి, సుఖం కావాలి. మీకు అర్థమవుతుంది, మనకు అన్ని ఉన్నాయి, దారిద్ర్యం ఉంది. ఏ దారిద్ర్యం, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం కొంతమంది అంటే అన్ని ఉన్నాయండి, ఎక్కడ ఆనందం లేదు. ఆనందానికి కరువాసిపోయి ఉన్నామండి, శాంతి కోసం కరువాసిపోయి ఉన్నాము. దారిద్ర్యం, ఆధ్యాత్మిక దారిద్ర్యం. సుఖం లేదు, సుఖ శాంతి లేదు, ఆనందం లేదు. పోనీ ఎప్పుడు ఉందామని మనకు ఉంది, కానీ శరీరం పోతే మనం పోతున్నాం అనుకుంటున్నాం. శరీరం పోయినా మనం పోవం. ఎప్పుడు ఉండటం అనేది మన అస్తిత్వం యొక్క లక్ష్యం. శరీరం పోతాంటే మనం ఏడుస్తాం, మీకు అర్థమవుతుంది. ఎందుకు ఏడుస్తాం చెప్పండి, శరీరం పోయిన తర్వాత మనం ఉండం అని అనుకోవటం వల్ల. ఉంది కానీ ఆ ఉండ, ఈ శరీరం పోయిన తర్వాత మనం ఏదిగా ఉన్నామో అది శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. దాని తాలూకు ఎరుకు లేదు, దాని తాలూకు ఎరుకు లేకపోతే దారిద్ర్యం. ఆ దారిద్ర్యంలో మనం అందరం ఉన్నంత కాలం, ఆధ్యాత్మిక దారిద్ర్యంలో మనం అందరం ఉన్నంత కాలం మనకు పునర్జన్మలు వచ్చి తీరుతాయి. లోకాలు మారుతూ ఉంటాం, పునర్జన్మలు వచ్చి తీరుతుంటాయి. మనిషిని ఏ విధంగా అయితే నీడ వెంటాడుతుందో అశాంతి దుఃఖం శవాలను మోస్తూ ఉండవలసింది. అలాగే శవాలు మోయవలసిందే, శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి, పరిసరాలు మారుతూ ఉంటాయి. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరంతో తాదాప్యం పొందుతాం, ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో తాదా అదే నిజం అనిపిస్తూ ఉంటుంది. నీకు నిజం తెలియనంతకాలం నిజం కాని దాన్ని నిజం అనుకుంటేనే ఉంటాం. ఇది సబ్జెక్టు. నీకు నిజం తెలియ, నీ హృదయంలో నిజం నీకు తెలియనప్పుడు నిజం కాని దాన్ని నిజమని అనుకుంటూనే ఉంటాం. దీనికి శాస్త్రం ఏం చెప్తాడంటే, మన బుద్ధి కూడా నిజం కాని విషయాన్ని నమ్ముతూ ఉంటుంది. అక్కడ మన బుద్ధి కూడా, అది బుద్ధిలో ఉన్న దోషం. అదేంటది, బుద్ధిలో ఉన్న దోషం. నిజం కాని దాన్ని కూడా నిజమని నమ్ముతూ ఉంటుంది, కొంతకాలం నమ్ముతుంది. నిజం కాదు కదా, కంచీడికి అశాంతి ప్రారంభం. మీకు అర్థమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది నిజం కాదని, ఒక నిజం కాదు, ఒక అసత్యాన్ని మళ్ళీ అది వదిలేస్తాడు, ఇంకో అసత్యాన్ని పట్టుకుంటాడు. ఓ గోతులని పైకి రావటం, ఇంకో గోతులని దిగటం. ఓ గోతులని పైకి వచ్చేస్తాడు, చలిగ్గాలి ఇంకో గోతులు పడిపోతాడు, ఆ గోతులని మళ్ళీ పైకి వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో గోతులు పడిపోతాడు. అంటే నీకు అర్థమేంటి, నువ్వు అసత్యాన్ని మారుస్తావు, నువ్వు అసత్యాన్ని మారుస్తావు. అప్పుడు నీ బుద్ధి ఏం చేస్తుంది, చాలా నిజం అనుకున్నామో ఇప్పుడు తెలుస్తుంది ఇది కూడా నిజం కాదని. ఇక శాస్త్రం ఏంటండి, బుద్ధికి నిజం పట్ల పక్షపాతమే, పక్షవాతం కాదు పక్షపాతమే. బుద్ధికి నిజం పట్ల పక్షపాతం. ఆ నీ బుద్ధికి ఆ నిజం, నీ హృదయంలో నిజం గోచరమయ్యే వరకు, నీ బుద్ధికి నీ హృదయంలోనే గోచరం, నీ హృదయంలోనే నిజం దానికి గోచరం అయ్యకూడదు. ఒక అసత్యాన్ని విడిచిపెట్టేస్తుంది, ఇంకో అసత్యాన్ని పట్టుకుంటుంది, ఆ సత్యాన్ని విడిచిపెట్టి ఇంకో అసత్యాన్ని పట్టుకుంటుంది. నీకు నిజం తెలియనంతకాలం, నీ హృదయంలో నిజం నీకు బుద్ధికి గోచరినంతకాలం, కోట్లాది జన్మలు పశు జన్మలో మనుషు జన్మలు ఇలా తిరుగుతూ ఉంటా ఉన్నాడు. నీ బుద్ధికి ఆ నిజం గోచరించేవాడు. యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో నిజం నీకు తెలిస్తేనే, నీ హృదయంలో నిజం నీకు, నీ హృదయంలో నిజంతో ఇప్పుడు నీకు శరీరంతో తాదాత్మ్యం ఎలా ఉందో అలాగే నీ హృదయంలో నిజంతో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు ఈ చక్రం నుంచి బయటకు వస్తా. కానీ చక్రం నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోతే నీకు లేదు. యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో నిజమే నీకు స్వాతంత్రం ఇస్తుంది, నీ హృదయంలో నిజమే నీకు శాంతిని కలిగజేస్తుంది. నువ్వు శరీరం ఉన్నా శరీరం చనిపోయినా నీ అస్తిత్వానికి భంగం లేదన్న సంగతి నీకు నీ హృదయంలో నిజం గోచరించాక తెలుస్తుంది. అప్పటి వరకు ఎన్ని శాస్త్రాలు చదివినా తెలియదు. అప్పుడు నీ హృదయంలో నిజం నీకు దర్శనం ఇచ్చాక అది మనోదేహం మనకు అతీతమైనది. అది దర్శనం ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన ఆనందమే. నీకు అర్థం వచ్చిందే పరిస్థితులు అనుకూలంగా ఆనందమే, ప్రతికూలంగా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం, లాభం వస్తే ఆనందం, నష్టం వస్తే ఆనందం. ఈ నిందాస్థితులు ఏది? ఈ నింద ఏమనిపించదు, స్వస్థ అరుండ అబద్ధాలే. నింద అబద్ధం, స్వస్థ అబద్ధం, ఆ రెండు అబద్ధాలు నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు స్వప్నం వస్తుంది, మనకి స్వప్నం మెలకులో వస్తుందా నిద్రలో వస్తుందా? స్వప్నం మనకి ఎప్పుడు వస్తుంది? మెలకులో వస్తుందా నిద్రలో వస్తుంది? నిద్రలో వస్తుంది. నిద్రలో అనేక విషయాలు చూస్తాం, ఆ కళ్ళు నిద్రలో స్వప్నం వస్తుంది, ఆ స్వప్నంలో అనేక విషయాలు చూస్తాం. ఇది మీరు జ్ఞాపకించుకోండి. ఆ దృశ్యాన్ని కల్పించేది మనస్సు, చూసేది మనస్సు. ఓ మనకి ఇప్పుడు ఇప్పుడు స్వప్నం రాదు, ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది. మీరు నిద్రపోకుండా స్వప్నం రాదు. మీరు ఆ మంచం మీద కదలరు, మంచం మీద ఉంటారు. ఈ ఎక్కడికో ఢిల్లీ వెళ్ళినట్టు, బొంబాయి వెళ్ళినట్టు, అమెరికా వెళ్ళినట్టు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. హిమాలయాల మీద వెళ్ళినట్టు ఏదో అలాగ వస్తూ ఉంటుంది మీకు, లేకపోతే వలకాటులోకి వెళ్ళినట్టు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మీకు అర్థం వచ్చింది? అది ఆ దృశ్యాన్ని ఎవరు కల్పిస్తున్నారు? మనసుకి అది చూసేది ఎవరు? ఆ దృశ్యంగా మారేది మనస్సు, అది చూసేది ఎవరు? మనస్సు. మీకు అర్థం అవుతుంది? అది మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు నూటికి రూపాయలు నిజం అనిపిస్తుంది. ఏం చేద్దా? చూసేది మనస్సు, చూడబడేది మనస్సు, చూసేది మనస్సు, చూడబడేది మనస్సు. అక్కడ కళకి స్వప్నానికి కారణం నిద్ర, స్వప్నానికి కారణం నిద్ర. మీకు అర్థం? ఈ స్వప్నానికి కారణం అజ్ఞానం. మనందరం కూర్చున్నాం, ఈ స్వప్నం
Your such a step as dreams are made of. Our little life is rounded with a sleep.
అక్కడేమో కలకేం కారణం? ఈ కలకేమో అజ్ఞానం కారణం. ఈ కలకేంటి? ఈ స్వప్నానికి ఆ స్వప్నానికి ఏది కారణం? నిద్ర కారణం. ఇప్పుడు ఇక్కడ చూసేది మనస్సు, చూడబడేది మనస్సు. చూసేది జీవుడే, చూడబడేది కూడా జీవుడే. అందరూ అంటారు ఎవడ ప్రపంచం ఆడిది అంటారు చూడండి. ఒకరు చెడ్డ అనుకున్నది మీరు మంచి అనుకోవచ్చు, ఒకరు మంచి అనుకున్నది ఒకరు చెడ్డొచ్చు. ఇలా చెప్పేది మనస్సే అలా అంటే ఎవడ ప్రపంచం? ఇంట్లో 10 మంది ఉంటే ఎవడ ప్రపంచం ఆడిది? ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, ఒకడు పేకాట కోసం చూస్తూ ఉంటాడు, ఒకడు చదువుకోవాలని చూస్తూ ఉంటాడు, ఒకటి డబ్బు సంపాదించుకోవాలని చూస్తూ ఉంటాడు. మీకు అర్థం అవుతుంది? వాడు సినిమా టైం ఎప్పుడు అవుతుంది, మ్యాటింగ్ టైం అవుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందని ఆడు చూస్తూ ఉంటాడు. ఎవడు లోకం ఆడుది? ఎవడ వాసములు, ఎవడ అలవాట్లు వాడికి బయట కనిపిస్తే ఆ అలవాట్లను బట్టి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి శాస్త్రం ప్రమాణంగా తీసుకోడు, ఆ శాస్త్ర బుద్ధి లేదు వాడికి. ఎవడు లోకం ఆడిది? ఎవడు అలవాట్లు ఆడు వెళ్ళిపోతూ ఉంటాడు. సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు, లేదా సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్తాడు, చీకటి ఆడుకునేవాడు ఆడుకుంటుంటాడు, తగలేసేవాడు తగలేస్తూ ఉంటాడు. తగలేయటం కూడా పనే. సంపాదించేవాడు సంపాదిస్తూ ఉంటాడు, తగలేసేవాడు తగలేస్తూ ఉంటాడు. మరి సంపాదించేవాడు ఉన్నప్పుడు తగలేసేవాడు కూడా ఉండాలి. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే పరమ లోభి గొప్ప దాతలు. అందరికంటే ఎవడు గొప్ప దాత అంటే పరము. ఆ పరములోపి ఎవడికేది పైషగుణం. మీకు అర్థమవుతుంది? ఆడు సంపాదించి అలా ఉంచుతాడు. ఆడు వెనకాల వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అర్థమవుతుంది, ఈ పరములోపి సంపాదించిందంతా శుభ్రంగా పాడు చేస్తాడు. ఆడే ప్రతిదీ సంపాదించి ఉంచాడు తగలయటానికి. ఆడే గొప్ప దాత. పరం ఈ దోషి ప్రపంచంలో ఎవడు దాత అంటే గొప్ప దాతాడు. ఆడికి పిల్లలు లేరనుకుని ఎవడో పెంచుకుంటాడు. ఆడు ఏం చేస్తాడు? ఆడు పెంచుకుంటాడు. అంటే ఈ సంపాదన కూడా తగలేసేవాడు కూడా అక్కడికి రెడీగా ఉంటాడు. ఈ సంపాదించేవాడు సంపాదించి తగలైతాడు కూడా రెడీ పెట్టి ఉంచుతాడు భవిష్యత్తులో. అయితే కృష్ణుడు గీతలో ఏమని చెప్పంటే, రాబోయే జీవకోటి ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు అర్జున, పూర్వం ఎటువంటి జీవకోటి పుట్టారో నాకు తెలుసు, ఇప్పుడున్న మనుషులందరికీ తెలుసు, రాబోయే మనుషుల గురించి తెలుసు, పూర్వజన్మలో ఉన్న ఇంతకుముందు ఈ లోకంలో ఈ ఇప్పుడు మన శరీరాలే 100 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న శరీరాల్లో ఒక్క శరీరం ఉండదు. ఇప్పుడు 80 ఏళ్ళాక చూస్తే ఇప్పుడు ఈ శరీరాల్లో ఒక్క శరీరం ఉండదు. పూర్వం ఎవరు వచ్చారో ఈ భూమి మీద నాకు తెలుసు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు, సమగ్రంగా తెలుసు, రాబోయే జీవకోటి ఎవరో నాకు తెలుసు. అర్జున, నీకు నాకు తేడా ఏమీ లేదు, నాకు తెలుసును నీది తెలియదు అన్నాడంతే. ఈ సంపాదించే వాళ్ళ సంపాదన అంతా తగలేయటానికి రెడీగా ఉన్నారు, రాబోయే జీవకోటి ఎవరు వస్తారు వాళ్ళ గురించి కూడా నాకు తెలుసు, నీకు తెలియదు అర్జున, నాకు తెలుసు నీకు తెలియదు. సిగరెట్లు తయారు చేసి ఉంటారు, అది కాయ చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అది పూర్వం ఇది జిన్నూరులో పెద్ద పేచీ అయింది, 74 పేచీ ఇది. ఓ రాజుగారు పాలకలు వెళ్ళి పొగ కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఓ రాజుగారు పూర్వం ఎక్కువ చుట్టలు కాల్చేవారు చాలా మంది, ఇప్పుడు ఏదో కొత్తగా సిగరెట్లు అనేవి వస్తున్నాయి, పూర్వం సిగరెట్ల కంటే చుట్టలు ఎక్కువ కాల్చేవారు. ఓ రాజుగారు 80 ఏళ్ల కిందట, ఇప్పుడు ఓ రాజుగారు పాలకలు వెళ్ళి ఇంటికి ముందే పొగాక్కొట్లు కొని ఇంటికి తెచ్చి చుట్టుకునేవారు పూర్వం అక్కడ. ఓ రాజుగారు ఏం చేశారంటే పాలకలు ఇంత కొనుక్కున్నారు పొగాకు, ఇంటికి తెచ్చేసుకుంటున్నారు చేతితోటి. అప్పుడు కార్లు బళ్ళు తక్కువగా ఎక్కువ నడక పాలకలు నడిచి ఇంత పొగా చోట తెచ్చేసుకుంటున్నారు. ఇంకో రాజుగారు ఒక అడుగు మీద కూర్చున్నారు, ఏరే బాబు ఎక్కడికి వెళ్ళామంటే పొగాకు కొనుక్కోవడానికి వెళ్ళానని పొగాలు తెచ్చుకుంటున్నా అన్నాడు. అది ఏమన్నాడంటే అడుగు మీద కూర్చుని, రాజుగారు నువ్వు ఒకటి చేస్తున్నావు, నువ్వు పొగాకు తెచ్చుకుంటున్నావు, మరి కాల్చి పెట్టేవాళ్ళని కూడా ఒకటి తెచ్చుకోకపోయావా అని. 80 ఏళ్ల కింద జిన్నూరులో పెద్ద పేచీ, వాళ్ళ చివరికి ఆ జీవితంలో ఈ మాట అన్నందుకు ఇద్దరు మాట్లాడుకోలేదు. అది ఏమన్నాడంటే పొగాకు కొని తెచ్చుకుంటున్నావు, ఆ పొగాకు ఎవడ కాల్చాలి కదా, కాల్చేవాళ్ళని కూడా ఒకటి వేసుకురావలసింది అన్నాడు. నువ్వు పొగా కొని తెచ్చేసుకుంటున్నావు, అది బాగానే ఉంది, కాల్చివాడిని ఒకటి కూడా తెచ్చుకోపోయేవాడు, నువ్వు జుట్టు ఇచ్చి వాడు కాల్చి పడేస్తా ఉంటాడు, ఒకటి సంపాదించుకోడు ఒకటి చాలా పెట్టుకోడదు. ఇప్పుడు గోటేరు రాఘవ రాజుగారికి 1950 13 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 7 ఎకరాలు ఉంది గోటేట్లో. ఆయన ఎవరికి పెట్టలేదు, ఆయన తినలేదు, ఆయన ఎవరికి పెట్టలేదు, వీడికి నీరికా బట్టలు కట్టుకుని కూర్చున్నవాడు, చాటి మీద కూర్చున్నారు, ఆయన ఏమీ అనుభవించలేదు, ఆయన చేతులు ఎవరికి పెట్టలేదు. ఇప్పుడు 13 ఎకరం ఏ పని 7 ఎకరాలు తగలేసుకోవాలి, తగలేసేసారు తర్వాత ఈ దత్తులు అందరూ కలిసి. దీని అర్థం ఏంటంటే సంసారాలు తగలేసుకోమని కాదు, ఇక్కడ భగవంతుడు చెప్పింది ఎవరు సంసారాలు తగ్గట్టుగా వారు ఉండాలని, మరీ లోభిస్తంగా ఉండకూడదని, అలాగని మేము పాడైపోమని కాదు. అంటే దీని దశమ భాగం అన్నాడు ఉపనిషత్తుడు. ఉపనిషత్తుడు ఏమన్నాడు, దశమ భాగం. మీకు సంవత్సరానికి 10 లక్షలు ఆదాయం అనుకోండి, ఊరికి అనుకోండి, దశ 10 వంతు మీకు 10 లక్షలు సంవత్సరానికి ఆదాయం వస్తా అంటే 1 లక్ష రూపాయలు మీకు కాదు అనుకోండి, 10 లక్షలు మీకు ఆదాయం వస్తా అనుకోండి, మీరు 9 లక్షలు బ్యాంకులు వేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, ఓ 10 లక్షల రూపాయలు తీసో పక్కన పెట్టేయండి, అది మీ డబ్బు కాదు అనుకోండి, అది దేవుడిది అనుకోండి. అందుకని మీ సంవత్సరాలు తగలేసుకోమని కాదు, అంటే మీకు వచ్చి ఆదాయాల్లో కొంత భగవం మంచి పనులకి సత్కర్మకి ఉపయోగించండి, మీకు వచ్చి ఆదాయంలో మొత్తం మీరే తినేస్తే దొంగలు అన్నాడు. 2 మాటలు వాడాడు భగవద్గీతలో, మనకి వింటాను కఠినంగా ఉండొచ్చు, కొంతమందిని దొంగలు అన్నాడు, కొంతమంది కూడి వాళ్ళు అన్నాడు. వాడికి 1000 కోట్లు డబ్బు ఉన్నాడు, ధనం ఉంచుడు కదా కూడివాడు అన్నాడు. కొంతమంది దొంగలు అన్నాడు, కొంతమంది కూలివాళ్ళు. దొంగలు ఎవరంటే మనం సంపాదించుకున్నాం మనమే తినేద్దాం, ఇది మనమే సంపాదించుకున్నాక మొత్తం అంతా మనమే తినేద్దాం, నీకు అర్థమవుతుంది. ఆయన దొంగలు, వాడు ఎవడైతే కొంచెం కూడా ఇతరులకు సహాయం చేయకుండా వాడు సంపాదించుకుందని వాడే తినేస్తాను వాడు దొంగ. కూలివాడని ఎవడు గురించి అన్నాడంటే
కూలివాడంటే కొంతమంది ఎవడవల్ల కలిసి వస్తే వాడితో మాట్లాడతారు, నవ్వుతారు. వాడి వల్ల మనకేం కలిసి లేదంటే నవ్వరు, మాట్లాడరు. మాట్లాడొద్దే మా అమ్మ చూసి నవ్వు అంటే నవ్వరు. నవ్వితే నవ్వినా ఏం సుఖం, వాడి వల్ల ఏం కలిసి వస్తుందని. మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారని. ఇది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏంటి, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, ఒకవేళ మేము మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు. ఈ పద్ధతి జనాడు దొంగలు అన్నాడు, ఇది కూలివాళ్ళు అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు, కూలివాళ్ళు. కొంతమందిని దొంగ అనే మాట ఉపయోగించాడు, కొంతమంది కూలి అంటే వాళ్ళు కలిసి రాకపోతే అసలు నవ్వరు, మాట్లాడొద్దున. ఆడు కూలివాళ్ళు అన్నాడు. చివరికి ఏమన్నాడు, ఈ దొంగలకని కూలివాళ్ళుగా మోక్షం ఆత్మజ్ఞానం అన్నాడు. అంటే భగవంతుడి ఉపాయ ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, మీకు అర్థం, ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, తపో యజ్ఞం, మీకు జప యజ్ఞం, ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మనం పవిత్రులు అవటం కోసం. ఎందుకు మనం పవిత్రులు అవటం కోసం, మన మన మనస్సును పరిశుద్ధం చేసుకోవడం కోసం, మన మనస్సుని పరిశుద్ధం చేసు, మన పవిత్ర మనకి ఏకాగ్రత రావటం కోసం, మనకి ఏకాగ్రత రావటం కోసం. ఇంకో ఇందులో ఇందులో రెండు విషయాలు ఉన్నారు. మీరు ఏదైనా మంచి పని చేస్తారు కూడా అహంకారంతో చేస్తారు ఇప్పుడు అనుకుందాం, అహంకారంతో చేస్తేనే మంచిది, పుణ్యం వస్తుంది. అహంకారంతో చేస్తే మంచిది, దాని వాల్యూ దానికి ఉంది. అహంకారం మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అహంకారం కోసం గొప్ప కోసం చేస్తారనుకోండి, చేస్తే చేయండి, దానివల్ల ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది. అదే పని జాగ్రత్తగా ఆలోచించుకోండి, అదే పని అహంకారం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, ఇండివిజువల్ అయ్యి బాడీ బాగుండాలి, పర్సనల్ అయ్యి ఆ దేహగతమైన నేను లేకుండా చేస్తారనుకోండి, మీకు జ్ఞానం వస్తుంది. ఇది కాలప్రవాహంలో పోతుంది, ఏది ఈ పుణ్యం కాలప్రవాహంలో పోతుంది, జ్ఞానం కాలప్రవాహంలో పోయేది కాదు. మీకు మోక్షాన్ని జ్ఞానం మోక్షాన్ని వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుంది, అనుభవిస్తే పోతుంది. జ్ఞానం అనుభవిస్తే పోవటం కాదు, మీకు అది మోక్షాన్ని ఇస్తుంది. ఈ రెండు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి సబ్జెక్టు. మీరు గొప్పల కోసం, ప్రచారం కోసం, ఆసక్తుల కోసం మీరు ఏదైనా ఇంకోటి మీరు ప్రచారం లోకవాసన మీరు పెంచుకుంటూ వెళతారనుకో అనుకునే మాటలు, మళ్ళీ దానికి రెట్టింపు సాధన చేస్తేనే కానీ మళ్ళీ లోపలికి రాలేరు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, అలా భగవంతుడు చెప్పిన మాటలు మీరు బాగా అర్థం చేసుకుంటే అంటే మూడు వాసనలు ఒకేసారి పోతాయి. అంటే లవ్ గాడ్, ఆల్వేజ్ లవ్ గాడ్, మోర్ లవ్, మోర్ అండ్ మోర్ లవ్, లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. నీ కళ్ళు నాకు ఇచ్చేయి, నీ నాలుక నాకు ఇచ్చేయి, నీ చెవులు నాకు ఇచ్చేయి, నీ చేతులు నాకు ఇచ్చేయి, నీ కాళ్ళు నాకు ఇచ్చే, అన్నీ ఇచ్చేస్తే మనం ఎక్కడ ఉన్నాం, అన్నీ ఇచ్చేస్తే ఆయనే మన మన సంగతి అనుభవంలోకి వస్తున్నాయి. ఇది ఆయన టెక్నిక్, వండర్ఫుల్ టీచింగ్ చూడండి. అన్నీ మనకి ఇచ్చేస్తే నేను ఆయన అవ్వడం, నేను ఆయన నేను అవ్వడం, నేను ఆయన అయిపోతాను. ఇది బాగా అర్థం చేసుకోండి, తెరకాసి మీరు బాగా అర్థం, క్లారిటీ రావాలి. అన్ని ఇంద్రియాలు ఆయనకి ఇచ్చేస్తా అనుకోండి, ఆయన నేనవరు, నేను ఆయన అవుతాను. ఇంక ఆయన నిజం నేను అబద్ధం, ఆయన నిజం నేను అబద్ధం, మీకు అర్థమవుతుందో, అబద్ధం పోయి నిజంలో కలుస్తాను. ఆయన నేనవడు, ఆయన నేనవ్వడు, నేను ఆయన అవుతాను. అప్పుడు నాకేమవుతుంది, దేహబుద్ధి పోయి పరమాత్మ బుద్ధి కలగదు, దేహబుద్ధి పోయి పరమాత్మ బుద్ధి కలుగుతుంది. అంటే శవ బుద్ధి పోతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇంకోటి మీరు అసలు జ్ఞానం సంపాదిస్తే, మీరు జ్ఞాన సంపాదన కనుక చేస్తే మీ ద్వారా మీరు అనుకున్న అనుకోకపోయినా మీ ద్వారా కొన్ని వేల మంది తరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మజ్ఞానాన్ని కనుక సంపాదిస్తే మీతో సంబంధం లేకుండా సూర్యుడి అందరినీ నేను వెళ్ళి తిరిగిన వాళ్ళు అనుకోకూడదు. సూర్యుడు ఎవరి సంకల్పం వల్ల ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ఎవరి ప్రకాశం కాంతిని ఇస్తున్నాడో, చంద్రుడి ఎవరు శక్తి వల్ల చల్లదనం ఇస్తున్నాడో, నక్షత్రాలు ఎవరి వల్ల మెరుస్తున్నాయో, ఈ భూమి ఎవరి ఎవరికి ఎవరి ఆధారం మీద నిలబడి ఉందో వాడు నీ హృదయంలో ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? ఎవడి వల్ల సూర్యుడి కాంతిని మనకి ఇస్తున్నాడో, ఎవడి వల్ల చంద్రుడు మనకు ప్రకాశాన్ని చల్లదనాన్ని ఇస్తున్నాడో, ఎవడి వల్ల ఈ నక్షత్రాలు నీకు అర్థం ఈ నక్షత్రాలని మెరుస్తున్నాయో, ఎవడి వల్ల పంచభూతాలు ఉన్నాయో, ఎవడి వల్ల ఈ భూమి నిలబడి ఉందో, వాడు ఎక్కడ నీకు పరాయిబడు కాదు. నీ హృదయంలో నీ ఆత్మకు ఆత్మగా ఉన్నాడు, నీ ప్రాణముకు ప్రాణముగా ఉన్నాడు. నీకు లోచూపు కలిగితే, గురువు అనుగ్రహం ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే, నీ లోపలటువంటి చైతన్యము, నీ లోపల బ్రహ్మం తానుగా నీకు ఎరుకులోకి వస్తుంది. ఆయన తెలియబడాలంటే మనం తెలుసుకోగలం, కానీ మనం తెలివితేటల వల్ల తెలుసుకోలేం. లోపల సద్వస్తువు వీడికి తెలియబడాలని అనుకుంటే వాడు తెలియబడతాడట్ని. ఆ పరమాత్మ మనకు తెలియాలి, నాకు తెలియాలంటే మనకు తెలియబడ్డట్ని ఆయన అనుకోవాలట్ని. లోపల పరమాత్మ వీడికి తెలియబడాలి, వీడికి తెలియబడాలని అనుకోవటం తెలియబడటం ఒకేసారి జరిగిపోతాం. అప్పుడు ఐదు అవుతుంది, తొందరలో ముగిస్తున్నాం. మనకి సత్యములో కాలము లేదు, సత్యములో ప్రాంతము లేదు, సత్యములో కాలము లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఈ మతాభిమానం ఉన్నవాడు, ఈ కులాభిమానం ఉన్నవాడు, ప్రాంతీయ అభిమానం వాడు, నీకు అర్థమవుతుందా? ఈ కులం చుట్టూరు తిరిగేవాళ్ళు, మతం చుట్టూరు తిరిగేవాళ్ళు, ఈ ప్రాంతీయం, భీమవరం ఒకటే దేశం, నీకు అర్థమవుతుంది, బెదవాడ ఒకటే దేశం, మెడ్రాస్ ఒకటే దేశం, ఎవరు ఏ ఊళ్ళు ఉంటే అది ఒకటే దేశం అనుకున్నవాడు. ఈ పాపలు జనానికి అందరికీ మంత్రి పదవులు ఇస్తే దొంగలందరూ తీసుకొచ్చి పోలీసు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నా అంటే, ఈ కులాభిమానం, మతాభిమానం, ప్రాంతీయ అభిమానం, నీకు అర్థమవుతుంది, మా ప్రాంతం ఒకటే, మిగతా దేశం ఎలా పోయినా మా ప్రాంతం ఒకటే బాగుపడాలి, ఇలా అనుకునే వాళ్ళందరికీ మనకు మంత్రి పదవులు ఇస్తే దొంగలందరినీ పోజేసి వాళ్ళకి పోలీసు వేషాలు వేసినట్టు ఉంటుంది అన్నాడు. ఇది రవి కవి ఠాగూర్ చెప్పాడు. గాంధీ గారు చనిపోయి సాయంత్రం చంపేస్తారు గాంధీ గారిని, పొద్దున్న తొమ్మిది తిండికి నెహ్రూ గారు ఆయన చూడటానికి వచ్చాడు. మమ్మల్ని చూడటానికి వస్తే గాంధీ గారు ఏమన్నారంటే, నువ్వేదో ఉత్తముడు అనుకుంటున్నావు, నిజంగా ఉత్తముడై ఉండొచ్చు, నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నావు, నిజంగా మంచివాడై ఉండొచ్చు నువ్వు, కానీ ఏ సీట్లో కూర్చున్నావంటే, ఎక్కడ ఏ కుర్చీలో కూర్చున్నావంటే, ఇతరులను కూడా కంట్రోల్ చేయగల శక్తి నీకు ఉండాలి. నీ కూడా ఉన్న మంత్రుల్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. నేను మంచివాడు, నేను మంచివాడు అనుకుంటే సరిపోదు, ఇతరులను కూడా నువ్వు కండిషన్లో పెట్టగలగాలి. నీ పోస్ట్ అటువంటిది, డోంట్ ఫర్గెట్ దట్, అది మార్చిపో. నీకేం అధికారం లేదనుకో, నేను నువ్వు మంచిగా ఉంటే సరే, నువ్వు ఒక అధికారం పెట్టుకున్నావు, అధికారం పెట్టుకున్నావు కాబట్టి నేను మంచివాడిని. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి ఇతర మంత్రులను కూడా అలా తయారు చేయాలి, ఇతర మంత్రులు కూడా అలా తయారు చేయలేకపోతే నువ్వు న్యాయం చేయటం లేదు దేశానికి. ఇది మాటల సందర్భంలో బాపూజీ అన్నాడు లాస్ట్, భగవంతుడు గీతలో సమాజాన్ని ధర్మం చుట్టూ తిరగమన్నాడు. సమాజాన్ని ఏ దేని చుట్టూ తిరగమన్నాడు? ధర్మం చుట్టూ తిరగమన్నాడు సమాజం. భగవద్గీతని మా మదర్ అనివాడు గాంధీ గారు, భగవద్గీతని మా అమ్మ అనివాడు. భగవద్గీతలో ఏమన్నాడంటే, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ధర్మానికి ఇచ్చాడు. భగవంతుడు వేరు కాదు, ధర్మం వేరు కాదు. భగవ నిప్పు వేరు వేడి వేరు కాదు, నిప్పు వేరు వేడి వేరు, నిప్పు యొక్క స్వరూపం వేడి. అలాగే భగవంతుడి స్వరూపమే ధర్మం. అయితే సమాజంతో ఏం చెప్పాడు భగవంతుడు? ధర్మం చుట్టూరు తిరగమన్నాడు. నేటి సమాజం డబ్బు చుట్టూరు తిరగమన్నాడు. లాస్ట్ గాంధీ గారి చివరి రోజులో చెప్పింది ఒకడు అన్నాడు, సమాజం ధర్మం చుట్టూరు సమాజానికి తిరగమని గీతలో చెప్పాడు. నేటి సమాజం దేని చుట్టూరు తిరుగుతుంది? ధనం చుట్టూరు తిరుగుతుంది. దేని చుట్టూ తిరుగుతుంది? ధనం చుట్టూరు తిరుగుతుంది. భగవంతుడు చెప్పిందోటి అంచేది ఈ ఫలితం భవిష్యత్తులో భారతదేశం అనిపిస్తుందని చెప్పాడు. ఈ దుష్పరిమాణం ఇలా అనిపిస్తుంది. ఈ మధ్యన మా ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చాడు, నిజంగా మంచి ఆయన, అసలే పెద్ద చదువు, పైగా పిహెచ్డీలు ఉన్నాయని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని క్షమించి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశ్చర్యించు అన్నాడు భగవంతుడు. కొంతమంది ఏం వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. నీకు అర్థమవుతుంది, మనకు ఎలాగో తెలియదు, వాళ్ళకే తెలియదు. నా దగ్గరికి వచ్చాను బాగా హైలీ క్వాలిఫైడ్, ఏం చెప్తాడంటేనా, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గౌరవం ఉండదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గౌరవం ఉండదు అంటున్నాడు. మీకు అర్థమవుతుంది. అప్పుడు అన్నాడు, ఎందుకని మీకు డబ్బు వల్ల వచ్చే గౌరవం ఎంతకాలం, నిజంగా మీకు డబ్బు ఉందనుకోండి, డబ్బు వల్ల వచ్చే గౌరవం మీకు ఎంతకాలం ఉంటుందని అడిగాను. ఈవేళ మంత్రి పదవి చేసిన వాడికి రేపు అడ్రస్ లేదు. ఈవేళ మంత్రి పదవి చేస్తే రేపు పోయిందనుకోండి, వాడి అడ్రస్ ఉంది. మీకు నువ్వు ఏదో మీరు సంపాదిస్తున్నారనుకోండి, సంపాదిస్తుంటే సంపాదించినందుకన్నా అందరూ చుట్టాలి. మీకు సంపాదన వదిలేస్తే ఎవడో చుట్టం కాదు. ఎన్ని అనవసరం మాటలు చెప్పొద్దని చెప్పాను. అంటే మీకు తెలియకుండా మీకు గౌరవం మీద భ్రాంతి ఉంది. అంటే డబ్బు ఉంటే గౌరవం ఉండు, డబ్బు లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ లేదు కదా గౌరవం లేదు అనుకుంటున్నారు. మీకు గౌరవం మీద కాంక్ష ఉండి, గౌరవం మీద భ్రాంతి ఉండి తిరగాల్సి మాటలు చెప్తున్నారు, ఊరుకోండి అని చెప్తాను. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇప్పుడు ఈ విద్య చదువుల వల్ల వచ్చే గౌరవం, అధికారం వల్ల వచ్చే గౌరవం, డబ్బు వల్ల వచ్చే గౌరవం ఏది నిలబడదు. ఈ రామాయణంలో వాల్మీకి చెప్పాడు, ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అసలు సహజంగా నీకు గౌరవం ఉండాలి, కానీ మంత్రి పదవులు వచ్చిన గౌరవం ఏం చెప్పు ఉంటుంది నీకు? సహజంగా నీకు తోకం ఉండాలి. గాంధీ గారికి ఏ పదవి ఉంది? ఏ పదవి లేదు. యాగురికి ఏముంది? ఏ పదవి లేదు. దానికి వీళ్ళందరూ పదవులు ఉన్నాడు కాదు. వీళ్ళు చాలా ఇండియాలో ఎవరు ప్రముఖులు అనుకుంటున్నావు, వాళ్ళు ఏం చిన్న పదవులు కూడా చేయలేదు. చివరి మహాత్మా గాంధీ గారు పంచవతి మెంబర్ కూడా చేయలేదు. అదే చెప్పాను ఆయనతో, మీకు తెలియకుండా మీకు గౌరవం మీద భ్రాంతి ఉంది, ఇతరులు గౌరవించాలని బుద్ధి మీకు ఉంది, అంటే డబ్బు సంపాదించేస్తే గౌరవం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇది విశ్లేషణ లేదు మనకు. అసలు మీకు బాగా చదువు ఉంది, బాకీ చదువు ఉంది, లోపల విశ్లేషణ లేదు. బుద్ధిమంతుడికి వాడు బుద్ధిమంతుడికి నిజమని విశ్లేషణ ఉండాలి లోపల. బుద్ధి విశ్లేషణ చేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? విశ్లేషణ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు చేట ఏం పని చేస్తుంది? చేట ఏం పని చేస్తుంది? లోపల ఉంచుకుని ఉంచింది, వదిలేసింది వదిలేస్తూ ఉంటుంది. చేట పని చేసి చేట చేసే పని అంతే కదా. అదేవిధంగా లోపల నీకు బుద్ధి చేసే పని విశ్లేషణ. ఇది మంచిది చెడ్డ, ఇది ఈ గౌరవం నిలబడుతుంది, ఈ గౌరవం నిలబడదు. మీకు అర్థమవుతుంది. అది లోపల విశ్లేషణ ఉండాలి. బుద్ధి విశ్లేషణ చేస్తుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, చేతులు పని చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. చేతులు ఏం చేస్తాయి? పని చేస్తాయి. అలాగే ఒక అభయం ఒక పని చేస్తుంది. అలాగే బుద్ధి ఏం చేస్తుంది? ఎనాలిసిస్ చేస్తుంది. ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు. ఈ మాట మనకు ఉపయోగపడుతుంది, ఈ మాట మనకు ఉపయోగపడదు. మీకు అర్థం వచ్చింది? అది విశ్లేషణ. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకు ఇది ఇది మనకు భవిష్యత్తులో ఈ మాట మనకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో లేదు ఈ మాట మనకు ఉపయోగపడదు. మీకు అర్థమవుతుంది? ఇది బంగారం, ఇది ఇత్తడి. ఇది బంగారం, ఇది వెండి. మీకు అర్థమవుతుంది? ఇది బంగారం, ఇది రాగి. ఆ బంగారానికి రాగికి, బంగారానికి ఇత్తడికి, అసలైన బంగారానికి నకిలీ బంగారానికి ఉన్న తేడా బుద్ధి విశ్లేషణ చేస్తుంది. ఆ తేడా చేసుకుంటే మీరేమనుకుంటున్నారు, డబ్బు సంపాదన చేస్తే గౌరవం వచ్చేస్తుంది అనుకుంటున్నారు, నిజంగా వస్తుంది అనుకోండి ఎంచేపు నిలబడుతున్నారు మూడు రోజులు మొత్తం. అటువంటి గౌరవాలు ఏమి నిలబడవు, అటువంటి గౌరవాలు ఏమి నిలబడవు. భగవద్గీత ఉంది, 5000 సంవత్సరాల పూర్వం భగవంతుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 5000 సంవత్సరాల పూర్వం భగవద్గీత చెప్తే అప్పుడు ఎంత శ్రద్ధగారో ఇప్పుడు అంత శ్రద్ధగా చదువుతున్నారు. కానీ మామూలు మనుషులు ఎంత గొప్ప గ్రంథాలు చదివినా 50 సంవత్సరాలు అన్ని పాతబడిపోతున్నాయి. ఏం చేత? ఒక తెలియని వాడు చెప్పిన బోధ కాదు, ఒక ఆత్మ చెప్పిన బోధ. ఒక జీవుడు, ఒక తెలివైన జీవుడు చెప్పిన బోధ కాదు, భగవంతుడు చెప్పిన బోధ, అంటే చైతన్యము చెప్పిన బోధ, ఆత్మ చెప్పిన బోధ. ఇప్పుడు 5000 సంవత్సరాల పొంది చెప్పిన బోధ ఇప్పుడు ఎంత సజీవంగా ఉందో, ఇప్పుడు 1 కోటి సంవత్సరాలు అంతే సజీవంగా ఉంటుంది. 1 కోటి సంవత్సరాలు కూడా అది ఒక మనిషి రాసిన పుస్తకం అయితే అంతకాలం నిలబడదు. గౌరవాలు, నీకు డబ్బు ఉండే గౌరవం ఉంది, గత నువ్వు పాఠాలు చెబుతున్నావు కాబట్టి గౌరవం ఉంది, నీకు డబ్బు ఉంది గౌరవం ఉంది, నీకు అధికారం ఉంటే గౌరవం, నీకు తూకం లేదు, తూకం లేనప్పుడు ఈ గౌరవాలు నిలబడవు. కొంతమంది ఎక్కువ ముస్తాబా అయిపోతారు, కొంతమందికి ముస్తాబా అంటే ఇష్టం. ఎక్కువ ముస్తాబా అయిపోతే అసలు ఏమవుతుందని ఉన్నాం పోతుంది. మీరు ముస్తాబా అవ్వచ్చు, మరీ ఎక్కువ ముస్తాబా అయిపోయిన సహజంగా మీకు ఉన్న అందం అంతా పోతుంది చివరకు. అంతకుముందు మిమ్మల్ని చూసి సంతోషించేవాళ్ళు ముఖం పక్క పెట్టుకుపోతారు. ఇంకా ముస్తాబు కూడా తగు మాత్రంగా ఉంటేనే వాళ్ళు చూడటానికి బాగుంటారు. ఆ సహజంగా అందమైన కూడా ఎక్కువ ముస్తాబు వాళ్ళు వికారాలకైనా తగిరవుతారు. అంటే సహజత్వంలో మనం సాధ్యమైనంత జీవితంలో సహజంగా ఉండాలి. సహజంలోనే ఎక్కువ ఆనందం ఉంది, సహజంలోనే ఎక్కువ అందం ఉంది, సహజంలోనే ఎక్కువ ఆనందంగా ఉంది. సహజ స్థితిలోనే ఎక్కువ అందం ఉంది, సహజ స్థితిలోనే ఎక్కువ ఆనందం ఉంది. సహజ స్థితిలో ఉన్నవాడు నన్ను క్షమించండి, నేను ఏదో పొరమాటగా మాట్లాడని ఏమనుకోకుండా ఇటువంటి పశ్చాత్తాపడవలసిన మాటల పని లేదు, పశ్చాత్తాపడవలసిన పనులు కూడా చేయవలసిన పని లేదు. ఎవడైతే సహజ స్థితిలో ఉన్నాడో వాడు పశ్చాత్తాపడ్డ మాటలు మాట్లాడడం, పశ్చాత్తాపడ్డ వాడు పనులు చేయడు. మీకు అర్థం వచ్చింది, సహజ స్థితిలో ఉన్నాడు. సహజ స్థితిలో ఎవడైతే ఉండటానికి నేర్చుకుంటున్నాడో, ఎవడైతే నార్మల్గా జీవిస్తున్నాడో, ఎవడైతే న్యాచురల్గా జీవిస్తున్నాడో, ఆడి భగవద్ అనుగ్రహం అర్థించకపోయినా ఆడి మీద భగవద్ అనుగ్రహం, భగవంతుడి దయ, భగవంతుడి ప్రేమ ఆడి శిరస్సు మీద వర్షిస్తుంది. వాడి భగవంతుడు అయితే మనం రెండు విషయాలు భక్తులు అందరూ కాదు, మేము భక్తులు మటుకు రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి రాజకీయాలు, రెండు ప్రచారాలు. రెండు అందరినీ దూరంగా ఉండమని కాదు, ఒకటి రాజకీయాలు, రెండు ప్రచారాలకు వెళ్ళకూడదు మనం. అంటే మంచి పని చేసినా ప్రచారం కోసం చేయకూడదు. మంచి పని చేయొచ్చు మీరు, కానీ ప్రచారం కోసం చేయకూడదు. మీకేమవుతుందంటే మీకు ప్రచారం కావాలని మంచి పని చేస్తే ప్రచారం వస్తుంది, అసలు దేవుని అనుగ్రహానికి దూరం అయిపోతారు. అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, పరలోకంలోకి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి, మేము అక్కడ ఆ మంచి పని చేసాం, ఈ మంచి చేసామని మీరు చెప్పినా మీరెవరో నాకు తెలియదు, బయటకు పంపంటారు. మీరు చేసిన మాట నిజమే, మీరు పని కోసం చేయలేదు, ప్రచారం కోసం చేశారు. మీరు ఎందుకు చేశారు నాకు తెలియదు, మీ ముఖం ఎప్పుడు చూడలేదు, బయటకు పంపంటాడు, గెట్ అవుట్ అని చెప్తాడు. అక్కడ బోస్టింగ్ ఏం కుదరదు, అక్కడ బోస్టింగ్ కుదరదు. నువ్వు మంచి పని చేసావు, ఎవరి కోసం చేసావు? ఇతరుల క్షేమం కోసం చేసావా? ఇతరులు బాగుపడాలని చేసావా? నువ్వు ప్రచారం కోసం చేసావు. ప్రచారం వచ్చింది, నాదై నీకెందుకు ఇంకా? యూ గెట్ అవుట్. అంటే భగవంతుడు నువ్వు చేతులు ఏదైనా పని చేసినప్పుడు పని చూడడం, ఆ పని చేసేటప్పుడు నీ సంకల్పం ఎలా ఉందో చూస్తాడు. ఆ పని చేసేటప్పుడు నీ సంకల్ప అది అక్కడ చూసి మార్కులు వేస్తాడు. అని ఎంతకీ మనం ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే, మనకు సొమ్ములు ఉన్నా సొమ్ములు లేకపోయినా, చదువులు ఉన్నా చదువు లేకపోయినా ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉండకూడదు. ఏ దారిద్ర్యం ఉండకూడదు? ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉండకూడదు. మీరందరూ బాగున్నారనుకోండి, ఇవి చూసి సంతోషించడానికి, చూసుకోవడం మీరు సంతోషించలేకపోతున్నా, అది ఆధ్యాత్మిక దారిద్ర్యం. టైం అప్పుడు 5 గంటలు అయింది. ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నాం ఈరోజుని. ఇలా భగవాన్ గురించి కంటే ఇలా పరమాత్మ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. కృష్ణుడి గురించి ఒక మాట చెప్తారు, అనుకుంటే దేవుడు కాదు, సాధన చేసి దేవుడు అవ్వలేదు, సహజంగా దేవుడు. సాధన చేసి దేవుడు అవ్వలేదు, సహజంగానే దేవుడు. అనుకుంటే దేవుడు అవ్వలేదు, ఆయన సహజంగానే దేవుడు అని. అదే భగవాన్ వాచ్యం. అదేమిటది? భగవాన్ వాచ్యం. అయితే మనం ఏదైనా మాట్లాడితే కృష్ణుడి ప్రీతి కోసం, పని చేస్తే కృష్ణుడి ప్రీతి కోసం, నడిస్తే కృష్ణుడి ప్రీతి కోసం, మీకు అర్థమవుతుంది, చూస్తే కృష్ణుడి ప్రీతి అర్థం. ఏ పని చేసినా, ఏదో ఆలోచించినా, ఏ పని చేసినా మీరు బుద్ధి నిర్ణయిస్తుంది, మనస్సు సంకల్పిస్తుంది. మనస్సు సంకల్పించినా, బుద్ధి నిర్ణయించినా, నోటితో ఏదైనా మాట్లాడినా, చేతులతో ఏదైనా పని చేసినా, పరమేశ్వరుడు ప్రీత్యర్థం కనుక మన జీవితాన్ని వినియోగం చేస్తే మీకు అర్థమవుతుంది. మనం చేసేది కృషి, ఆయన చేసేది కృప. ఆయన కృప ఎప్పుడైతే పడిందో మరుసటి రోజుగా మనకు మోక్షం వస్తుంది, మరు క్షణంలో. ఇవాళ మీరు ముఖ్యంగా జ్ఞాపకించుకోవాల్సింది, రోజులు కాదు, గంటలు కాదు, మీకు అర్థమవుతుందో, నిమిషాలు కాదు, ఏ క్షణానికి ఆ క్షణం జాగ్రత్తగా ఉన్నవాడు, వాడికి మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానానికి వాడు వారసుడు అవుతాడు. ఓ మీకు అందరికీ జ్ఞానం రాదు అనుకోకండి, మీరు అందరి జ్ఞానానికి వారసులు. మీరు మీకు అందరికీ వచ్చేస్తుంది, రాదనే శబ్దం వదిలేయండి. కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. కాన్ఫిడెంట్గా ఉండండి, మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరందరూ మీరు ఊహించినటువంటి అభౌతిక అలౌకిక శాంతిలో సుఖములు ఊగిసిరాడిపోతారు. ఎప్పుడో వస్తుందనుకున్నాను శాంతి, అప్పుడే వచ్చేసిందంటే, ఎప్పుడో సుఖం వస్తున్నాను అప్పుడే వచ్చేసిందని మీరు ఇతరులను చూసి ఆశ్చర్యపడటం కాదు, మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఓ 1 సంవత్సరం తర్వాత వస్తుందనుకుంది, ఇప్పుడు వచ్చేసింది అనుకోండి మీకు ఆ శాంతి, అవి మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపడే అటువంటి అలౌకిక శాంతి, అటువంటి అభౌతిక శాంతి, అటు ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖానికి మీరందరూ వారసులు. మీరందరూ దాన్ని పొంది శాంతి.